अविद्यानामन्तस्तिमिरमिहिरद्वैपनगरी जडानां चैतन्यस्तपकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरको रसिकाः भुवि भावुकाः श्रीमद्भागवतान्नि కల్పవృక్షము నుంచి జారిపడిన ఒక మధుర ఫలంగా వేదవ్యాసుల వారు అభివర్ణించారు. దేవలోకంలో కల్పవృక్షము అని ఒక చెట్టు ఉన్నది. ఈ చెట్టు లక్షణం ఏమిటి అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి కోరిన కోరికలు తీర్చడం కోసం ఒక పండుని ఇస్తుంది. ఆ చెట్టుకు కాసే పండు చాలా మధురంగా ఉంటుంది. ఆ పండు తిన్నవాడికి వెంటనే కోరికలు తీరుతాయి. కాకపోతే ఆ కల్పవృక్షం ఎవరికి పెడితే వాళ్ళకి కనపడదు. మహాపుణ్యం చేసిన వారు స్వర్గలోకంలో ఉన్న కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి మాకు ఈ కోరిక ఉంది అని ప్రార్థిస్తే ఆ ప్రార్థన విన్న వెంటనే ఆ చెట్టు సంతోషించి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడమే పుణ్యం గనక వెళ్ళినవాడు సహజంగా పుణ్యాత్ముడే వెడతాడు గనక వాడి చేతిలో పండు బారేస్తుంది. ఆ పండు తిన్నాడంటే వాడు ఏమనుకుంటే అవుతుంది. వేదం ఒక కల్పవృక్షం. ఆ వేదం అనే కల్పవృక్షానికి ఒకే ఒక్క పండు కాసిందిట. మామూలు కల్పవృక్షానికి స్వర్గలోకంలో ఉన్న కల్పవృక్షానికైతే చాలా పళ్ళుంటాయి, కానీ వేదం అనే కల్పవృక్షమునకు మాత్రం ఒకే ఒక్క ఫలం ఉన్నది. అదే భాగవతం అనే ఫలం. అంటే వేదము యొక్క సారమే భాగవతం అనే పేరుతో కల్పవృక్షానికి పండు కాసినట్టుగా వచ్చిందనమాట. వేదసారము అని అంతరార్థం. ఈ పండు ఎటువంటిది? మామూలు పండు కాదు, చిలుక కొట్టిన పండు. పళ్ళల్లో కూడా చిలుకు కొట్టిందనుకోండి ఆ పండుకు రుచి ఎక్కువ. మామిడి పండు, జామ పండు ఇలాంటివి కొంచెం కొంచెం పక్వానికి వస్తున్నప్పుడు చిలుక తన ముక్కుతోటి ఓ పోటు పొడుస్తుంది, కొంచెం తిని వదిలి పెడుతుంది. అలా చిలుక ముట్టుకున్న పండులో ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది, దానికి ఎంగిలి లేదు, రుచి ఎక్కువ. అందుకే పూర్వం చిలక కొట్టిన పళ్ళ కోసం బాగా ప్రయత్నం చేసేవారు. అసలు పళ్ళంటూ స్వతసిద్ధంగా ఉండే రోజులు గనక, ఇప్పటికి మళ్ళీ మందులు వేసి విష కషాయాలతో మామిడి పళ్ళు అమ్మే రోజులు కావు గనక, చిలుక కొట్టిన పళ్ళ కోసం జనం వెంపర్లు ఆడేవారు. ఆ పండు ఆరోగ్యం, రుచి కూడా. ఈ భాగవతమనే వేదమనే కల్పవృక్షము నుంచి కిందకి జారిపడిన పండు కూడా చిలుక చేత కొట్టబడింది. కాకపోతే మామూలు చిలక కాదు, శుకుడు కొట్టాడు దీన్ని. అంటే శుకుడు ఈ కథని లోకానికి అందించాడు. అసలే చెట్టు వేదం. ఆ వేదమనే కల్పవృక్షం నుంచి పండు కూడా కొయ్యలేదు, తనంత తాను జారిపడింది. పండు తనంత తాను ఎప్పుడు పడిపోతుంది? బాగా ముగ్గిపోతే. అంటే పక్వమునకు వచ్చిన సారము అని అర్థం అన్నమాట ఈ పండు. దీన్ని ముట్టుకున్నది సుఖయోగీంద్రుడు. సహజంగా పళ్ళల్లో గింజలుంటాయి, తొక్క తీయాలి, ఇదో పెద్ద పని. ఎవరైనా మామిడి పండు ఇచ్చారంటే ఇంటికి రాగానే ముందు ఆ పైన తొక్క పీకి దాన్ని ముక్కల కింద చేసి పళ్ళెంలో పెడితే చటుక్కుని తినడం కొంచెం తేలిక. అసలు ముక్క టెంక తొక్క అనే బెంగ లేకుండా దాన్ని చక్కగా పిండి ఓ జ్యూస్ తయారు చేసి గ్లాసులో పోసిస్తే గుటుక్కుని తాగడం ఇంకా తేలిక. మళ్ళీ గ్లాసులో పోసివ్వకుండా నోట్లో పోసేస్తే ఇబ్బంది లేదు. కొంచెం జాగ్రత్తగా పోస్తే, నాలాంటి వాడు పోస్తే కొంచెం కొంచెం తాగచ్చు. మళ్ళీ పనికి మళ్ళీ పోస్తే నోరంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయి గొంతుకు దిగక దగ్గు వస్తుంది. జాగ్రత్తగా రసం నోట్లో పోస్తే తాగడం ఎంత హాయిగా తాగొచ్చో. శుకుడు మనకి వేదం అనేటటువంటి కల్పవృక్షం నుంచి రాళ్ళిపడినటువంటి ఫలమును కేవలం రసరూపంలో అందించాడు. అందుకనే ఆ రసాన్ని రసికులారా అంటే భగవద్భక్తులారా, భగవంతుని కథలు విని ఆనందించే వాళ్ళలారా తాగండి అన్నాడు ఆయన. కాసేపు కూర్చుని రెండు గంటలు రెండున్నర గంటలు సమయానికి వచ్చి ఈ భాగవతం అనే ఫలరసం తాగలేకపోతే వాడు ఎంత దురదృష్టజీవి అని మనకి సూత మహర్షి చెప్పాడు. మీరు అదృష్టవంతులు గనక ఫలరసం సిద్ధంగా ఉంది గనక సరిగ్గా సమయానికి వస్తున్నారు, నాకంటే ముందు వస్తున్నారు, నేను వెళ్ళిపోయాక వెడుతున్నారు. మీలాంటి మంచివాళ్ళంతా సుఖయోగీంద్రుడి శిష్యులు లాంటి వాళ్ళనమాట. ఈ భాగవత రసాన్ని తాగితే ఇక వాడికి పునర్జన్మ ఉండదు. కాకపోతే ఫలరసములు నోటితో తాగుతారు. ఈ భాగవత ఫలరసం నోటితో తాగం, చెవులు అనేటటువంటి వాటితో తాగుతాం. అందుకే కర్ణరసాయనం అన్నారు దీనిని. కర్ణములకు ఆనందమును కలిగించే ఒక అద్భుతమైనటువంటి రసం, మామూలు రసం కదా, రస అయనం అన్నారు. ఇది దేవతలు భూలోకానికి వచ్చి ఒకసారి సుఖయోగీంద్రుని దగ్గరకు వచ్చి, సుఖయోగీంద్ర మాకు ఈ భాగవత రసం ఇమ్మని అడిగారు. నిజానికి భాగవతం స్వర్గంలో ఉండదు కదా, కేవలం భూలోకంలోనే వేదవ్యాసుల వారు మనలాంటి భక్తుల కోసం అందించాడు. శుకుడు పరీక్షిత్తుకి భాగవతాన్ని చెబుతూ ఉండగా దేవతలకి కొంచెం కుళ్ళు వచ్చింది, ఈర్ష్య కలిగింది. వాళ్ళంతా కలిసి ఈ సుఖయోగీంద్రుడు ఎంత పక్షపాతం చూపిస్తున్నాడు, నేడో రేపో చావడానికి సిద్ధంగా ఉన్న పరీక్షిత్తుకేమో భాగవతం అనే అమృతం ఇస్తున్నాడు, మనకి ఆ అమృతం ఇవ్వడం లేదు. మనకీ ఉంది ఒక అమృతం, కానీ ఆ అమృతం రోజు ఈ పరీక్షిత్తు తాగే అమృతం అంటే అమృతం కాదు. పాలసముద్రమును చిలుకగా ఆ పాలసముద్రం నుంచి ధన్వంతరి అనేవాడు ఒక అమృతం మనకిచ్చాడు. ఆ అమృతాన్ని మనం దేవలోకంలో పెట్టుకు తాగుతున్నాం. ఆ అమృతం కంటే భాగవత అమృతం రుచి కలిగింది అని పెద్దలు చెప్పారు, నారదుడు చెప్పాడు. కాబట్టి ఈ భాగవత అమృతం మనం తాగుదాం. మనకివ్వకుండా శుకుడు పరీక్షిత్తుకే ఇస్తున్నాడు, ఈ శుకుడు ఎంత న్యాయం చేస్తున్నాడని కొంచెం ఒక రోజున వాళ్ళంతా కలిసి ఈ భాగవతం సప్తాహ దీక్షతో శుకుడు పరీక్షిత్తుకు చెబుతున్న సుఖస్థలానికి గంగానదీ తీరానికి వచ్చి, సుఖయోగీంద్ర నీకు పుణ్యం ఉంటుంది, రోజు పరీక్షిత్తుకే భాగవతం అనే అమృతం ఇవ్వడం ఏం బాగుంటుంది, ఆ అమృతం మాకిమ్మన్నారట. ఆయన చిరునవ్వు నవ్వాడు, ఎక్కువ మాట్లాడు, శుకుడు అవధూత కదా, అందుకని దేవతల కోరిక విని ఏం మాట్లాడలేదు. అప్పుడు వాళ్ళేమనుకున్నారు, ఈయన నవ్వుతున్నాడు మాట్లాడడం లేదని వాళ్లే భాష్యం చెప్పుకుని మౌనానికి అర్థమేమిటో వాళ్లే ఊహించుకుని, సుఖయోగీంద్ర మాకు అర్థమయ్యింది, పరీక్షిత్తు భాగవతాన్ని వింటున్నాడు, వింటే ఆయనకి మోక్షం వస్తుంది, ఇది పరీక్షిత్తుకు మాత్రమే ఇస్తాను, దేవతలారా మీకు ఇవ్వను అని నీ ఉద్దేశ్యం అనుకుంటున్నాం మేము. అయితే మేము దీనికి ఒక ప్రతిఫలం చేస్తాం. ఏమిటది? నువ్వు 7 రోజులు భాగవతం చెప్పినంత మాత్రం చేత పరీక్షిత్తుకి మరణము ఆగుతుందా? భాగవతం వింటే చావు ఆగదుగా, మృత్యువు రాకుండా ఉండదు కదా, మృత్యువు తప్పదు, అతడికి చావు తప్పదు. కాబట్టి మేమేం చేస్తామంటే స్వర్గలోకం నుంచి అమృతం పట్టుకొచ్చి అతనికి ఇస్తాం, ఆ సుధని అతనికి ఇయ్యి, అంటే అమృతాన్ని పరీక్షిత్తుకి ఇచ్చేయి. దానివల్ల లాభం ఏమిటి? పరీక్షిత్తుని పాము కాటు వేసినా అతనికి చావు రాదు. దీనికి బదులు నువ్వేమివ్వాలి మాకు? ఉట్టిని ఇచ్చేస్తాం ఏమిటేదన్నా? ఇప్పుడు ఎంత గొప్పవాడైనా సరదా కోసం ఇతరులకు దానం చేయడు కదా, మేము అమృతాన్ని అతనికి ఊరికే దానం చేయడంలా, దానికి బదులుగా అతనికి చెప్పడం మానేసి ఆ భాగవతనే కథని మాకు అందించు అంటే భాగవత అమృతం మాకిస్తే మేము దేవామృతం అతనికి ఇస్తాం, దేవలోకంలో ఉన్న సురామృతం అతనికి ఇస్తాం, దానికి బదులుగా మాకు భాగవతామృతం అందించు అనగా ఆయన చిరునవ్వు నవ్వేట. అబ్బే, భాగవతామృతాన్ని మీలాంటి దేవతలకు ఇవ్వడం కుదరదు, మీరు రహస్యంగా ఉండి విందామనుకున్నా నా గొంతు మీకు వినబడదు, ఒక పరీక్షిత్తుకి ఇక్కడ ఉన్న వాళ్ళకే వినబడుతుంది. భాగవతం వినడానికి అత్యంత భక్తి వైరాగ్యం కావాలి, అవన్నీ శ్రద్ధాశక్తులు కలిగినటువంటి పరీక్షిత్తు మాత్రమే వినడానికి అర్హుడు. దేవతలారా, మీరు నిరంతరం రసికులై స్వర్గలోకంలో సకల సుఖాలు అనుభవిస్తున్నారు, సుఖలాలసులయ్యున్న భోగలాలసులయ్యున్న నియమము లేని మీలాంటి దేవతలు ఈ భాగవతం వినడానికి అర్హులు కారు. సుస్పష్టంగా చెప్పేశాడు, సుధాం పిబల్ ఏకయేవ నరస్యాదజరామరః శ్రీమద్భాగవతం కుర్యాత్ కులమేవ అజరామరం. అమృతం తాగిన వాడొక్కడే ముసలితనము చావు లేకుండా ఉంటాడు, కానీ ఈ భాగవతం అనే అమృతం తాగితే వంశమంతా తరిస్తుంది. ఇవాళ మీలో ఒక వ్యక్తి భాగవతం వింటే మీ వంశం అటేడు తరాలు ఇటేడు తరాలు నరకం నుంచి విముక్తి పొంది తరిస్తారట. అదే అమృతం తాగితే తాగినవాడు ఒక్కడికే లాభం. పరీక్షిత్తుకి చావు లేకుండా ఉండాలనే కోరిక లేదు, అమృతం తాగితే అతడు జరామరణాలు లేకుండా ఉండాలని కోరడంలా, భాగవతామృతం తాగి తాను తరించి తన వంశాన్ని తరింపజేయాలనుకుంటున్నాడు. అంత గొప్ప భాగవతామృతాన్ని బోడి అమృతం కోసం ఇస్తానన్నాడండి ఆయన. అంటే అమృతం ఎంత చులకనగా తీసేశాడో ఆలోచించండి. ఈ వినిమయం అనే పదం వాడారు ఇక్కడ వేదవ్యాసుల వారు. వినిమయం అంటే ఇంగ్లీష్లో ఎక్స్చేంజ్, అంటే వస్తువు యొక్క మార్పిడి, ఈ వస్తువు ఇచ్చి ఆ వస్తువు పుచ్చుకోవడం. వస్తువులు మార్పిడి భూలోకంలో మానవులు చేసుకుంటారు. దేవతలు వచ్చి అమృతం బదులుగా భాగవత అమృతం ఇమ్మని మీరు వినిమయం కోరితే నేనివ్వనన్నాడు ఆయన. అక్కడ భాగవత మహిమలో చెప్పారండి, శ్రీమద్ భాగవతీ వార్త సురాణామపి దుర్లభ. భాగవత ఉపన్యాసం, వార్త అంటే ఉపన్యాసం, ఈ భాగవత ఉపన్యాసం సురాణాం దుర్లభ అంటే అది సామాన్య వాక్యం, దేవతలకి కూడా లభించలేదు. కానీ ఆ సురాణాం అనకుండా సురాణాం అపి అన్నాడు అనమాట. దేవతలకు లభించలేదు అనకుండా దేవతలంతటి వారికి కూడా. ఎంత పుణ్యం చేస్తే దేవలోకానికి వెడతాం, ఎన్ని పుణ్యములు ఎన్ని వ్రతములు ఎన్ని యజ్ఞములు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది దేవలోకానికి వెడతాం, వాటి గురించి పురాణాలు తెగ చెప్పాయి. అంత పుణ్యము చేసిన మహానుభావులకి కూడా భాగవతం లభించలేదు, మరి ఎవరికి లభించింది? పరీక్షిత్ అనే ఒక ఉత్తముడి యొక్క వంకతం మనకి లభించింది. మన వంశాలు తరింపచేయడానికి ఈ మానవులు ఎక్కువ కష్టపడలేరు గనక, అందులో కలియుగంలో ఉన్న మానవులకి ఒక్క క్షణం కూడా తీరుబాటు ఉండదు గనక, మనస్సు లగ్నం అవ్వడం ఉండదు గనక, ఇటువంటి వారిని తరింపచేయడం కోసం మనందరి పూర్వజన్మ సుకృతం వల్ల సుకుడనే ఒక అవధూత ద్వారా వేదవ్యాసులు వారు అందించిన అపూర్వ శ్రీకృష్ణ అమృతం ఇది. కృష్ణ రసాయనం, కర్ణ రసాయనం అన్నారు. అటువంటి అమృతం ఎంత గొప్పదో, ఒకటికి రెండు సార్లు వేదవ్యాసులు వారు సమయం దొరికినప్పుడల్లా ప్రతి పురాణంలో చెప్పాడు. ఈ కలియుగంలో గంగ, గోవు, గోవిందుడు, గీత, గాయత్రి అని ఐదు గకారములు మానవులు తరించడానికి వ్యాసుల వారు అందించారట. గంగ, వీలున్నప్పుడల్లా గంగ తాగండి, స్నానం చెయ్యండి. రెండవది గాయత్రి, ఎట్టి పరిస్థితుల్లో సంధ్యావందనం చేసి గాయత్రి జపం చెయ్యాలి. మూడవది భగవద్గీత, పరమాత్ముడిచ్చిన అపూర్వ వేద సారాంశం, ఉపనిషత్ సారాంశం, బ్రహ్మసూత్ర భాష్యం, దానిని వినాలి లేక చదవాలి. ఆ తర్వాత గోవు, మనం రోజు గోవుని నా మాట మీద అభిమానంతోటో భక్తితోటో శ్రద్ధతోటో ప్రయోజనం కోసమో చెప్పినప్పటి నుంచి అందరూ పురాణానికి ముందు అక్కడికి వెళ్ళి గోవుల్ని దర్శన చేస్తున్నారు. గోదర్శనం, గోవు యొక్క సేవ. ఆ ఐదవది గోవిందుడు. ఆ గోవిందుని చరిత్ర ఉండడం వల్ల భాగవతము కంటే గొప్ప గ్రంథం మరొకటి లేదు అన్నాడు ఆయన. అటువంటి దానిని మనము అనుదినము కూడా శ్రీకృష్ణుని యొక్క స్తోత్రం చేసుకుంటూ ఎందుకు చెబుతున్నాము అంటే ఆరంభకాలంలో జగద్గురువుని స్తోత్రం చేయటం శుభము కనుక. అందువల్ల ఇప్పుడు మనం ఒక్క క్షణకాలం ఆ శ్రీకృష్ణుని యొక్క స్తోత్రం చేసుకుందాం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావతూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథని దేవతలకి కూడా ఇవ్వకుండా శ్రీకృష్ణుణ్ణి తలుచుకుని పరీక్షిన్ నరేంద్రునికి మాత్రమే అత్యంత శ్రద్ధాశక్తులు కలిగి ఉండడం చేత సుఖయోగేంద్రుల వారు అందించారు. అందులో భాగంగా ప్రియవ్రతుడి యొక్క భార్య బర్హిష్మతి, ఆమెకు 10 మంది కొడుకులు పుట్టారు. నిన్నంతా ఉత్తానపోదుడి చరిత్ర చెప్పుకున్నాం కదా. ప్రియవ్రతుడు పెద్ద కొడుకు నిజానికి, కానీ చిన్న కొడుకు కథ ముందు చెప్పి తర్వాత పెద్ద కొడుకు కథ చెప్పడం మొదలు పెట్టారు సుఖులు. కారణం ఉత్తానపోదుడు ధ్రువుణ్ణివ్వడం వల్ల. అందులో పెద్దవాడైనటువంటి స్వయంభవమును యొక్క పెద్ద కొడుకైన ప్రియవ్రతుని భార్య పేరు బర్హిష్మతి. ఆమె అగ్ని వంటి కాంతితో ఉండేదట, చాలా గొప్పది. వీళ్ళందరూ భాగవతులు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరి చరిత్ర ఉంది కాబట్టి దీనికి భాగవతం అని పేరు. ఇందులో ఎవరి చరిత్ర వినకపోయినా సంపూర్ణ భాగవతం అవ్వదు. ఎవరెవరి కథలు వినాలో వారందరి కథలు శ్రద్ధగా వినాలి. అసలు వింటే చాలన్నారండి. ఇక మళ్ళీ మనం పెద్దగా తపస్సు చేయక్కర్లేదట. కలియుగంలో తపస్సు అంటే ఏమిటి, యజ్ఞం అంటే ఏమిటి, దానం అంటే ఏమిటి, ఇలాంటి భాగవతోత్తముల చరిత్ర వినడమే తపస్సు, అదే దానం, అదే యజ్ఞమని ఆఖరణ వ్యాసుల వారు చెప్పారు. ఈ బర్హిష్మతికి వరుసగా 10 మంది కొడుకులు పుట్టారు. అందులో పెద్దవాడి పేరు ఆగ్నిధ్రుడు. ఆవిడ అగ్నిలో ఉండేదని చెప్పాను కదా. కొడుకు కూడా ఎర్రని అగ్నిజ్వాల వంటి కాంతితో పుట్టాడు. ఆఖరణ ఈ 10 మంది కొడుకుల తర్వాత ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు పరమ సౌందర్యంతో సరస్వతీదేవికి మారు రూపమా అన్నట్టుగా ఉండేది. ఆవిడికి ఊర్జస్వతి అని పేరు పెట్టారు, ఊర్జస్వతి. ముందు ఈయన ఏం చేశాడు, కొడుకులకి పెళ్లి చేయటం కంటే కూతురికి పెళ్లి చేయటమే మంచిది. కూతురికి పెళ్లి చేస్తే పుత్రిక చేత నరకాన్ని తరించి స్వర్గమునకు వెళ్ళొచ్చు అని ఒక వేద సూక్తం ఉన్నది. కొడుకులు ఉన్నా లేకపోయినా కూతురు ఉంటే ఆ కూతుర్ని సరి అయిన రీతిలో పెళ్లి చేస్తే మళ్ళీ ఆ కూతురు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే ఆ పెళ్లి వల్ల తండ్రికి ఉపయోగంలా. కూతురికి ఒక అల్లుణ్ణి వెతికి తెచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే ఆవిడికి పిల్లలు పుడితే ఈ పిల్లలు ఘోర నరకం నుంచి ఉద్ధరిస్తారు. ఇది వేదవాక్యం. ఇది భారతంలో ఆదిపర్వంలో కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈసారి వినండి, వీలుంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఆ పేరు కొట్టి భాగవతంలో భారతంలో ఆదిపర్వం వినండి. యయాతి మహారాజు గారు స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళగానే ఇంద్రుడు ఈయన్ని పిలిచి నువ్వు ఏం ఘనకార్యం చేసి స్వర్గానికి వచ్చావని అడిగాడు. ఈయన ఇంకేముంది అడగ్గాని రెచ్చిపోయాడు. 24 గంటల న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగితే రెచ్చిపోయే వాళ్ళు ఉంటారు చూసారా, అలా రెచ్చిపోయాడు. రెచ్చిపోయి, ఇంద్రా నా గొప్పతనం ఏమనుకుంటున్నావు అసలు, నేను నా అంత గొప్పవాడు ఎవడనో ఉంటాడా, నేను చేసిన యజ్ఞములు, నేను చేసిన దానం, నా అంత తపస్సు ఎవరూ చేసి ఉండరు, అందుకే ఇంద్రుడంతటి వాడు నాకు ఎదురు వచ్చి స్వాగతం పలికి తన సింహాసనం పక్కన ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు, ఇదంతా నా ఘనకార్యమని పొగుడుకున్నాడు. వెంటనే మొత్తం పుణ్యమంతా పోయింది. ఇంద్రుడు అదే పని చేస్తాడు, ముందు మైక్ ఇస్తాడు, వీడు రెచ్చిపోయి తన తాను పొగుడుకుని ఇతరులు తిడతాడా లేదో చూస్తాడట, పొగుడుకున్నాడా వెంటనే వాడు పతనం అయిపోతాడు. వెంటనే ఆయన అన్నాడు, నిజంగా నువ్వు మహాపుణ్యం చేసావు, నువ్వు ఈ ఆత్మస్థుతి చేసుకోకుండా ఉంటే శాశ్వతంగా నా పక్కన ఉండేవాడివి, కానీ ఆత్మస్థుతి వల్ల నీ పుణ్యం అంతా పోయింది, తల్లకిందులుగా కింద పడిపో అని ఇలా కాళ్ళు పైకి ఒక తోపు తోసాడు, కింద పడిపోయాడు. చూసారా, అందుకనే మనం అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను గొప్పవాణ్ణి, నేను మహాత్ముడిని అనే ఊహ మాట వరసకు కూడా మనసులోకి రాకుండా ఉండడానికి ప్రయత్నించాలి. వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది, ఎంత గొప్పవాడైనా అనుకోకుండా ఉండడు, కానీ అది ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇతను కింద పడిపోతుంటే ఓ ముగ్గురు పిల్లలు వచ్చి ఆ పడిపోతున్న వాడిని గట్టిగా పట్టుకున్నారు, లేకపోతే కింద పడిపోయి భ్రష్టుడైపోయి మళ్ళీ జన్మెత్తేవాడు. ఆ పట్టుకున్న వాళ్ళు ఎవరు, ఆయన కూతురు కొడుకులు, దౌహిత్రులు. వాళ్ళు నువ్వెవరమని అడిగితే ఒక భ్రష్టుణ్ణి, యయాతిని ఆత్మస్థుతి వల్ల పాడైపోయాను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు, ఆయన సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం వినగానే ఆ తల్లకిందులుగా ఉన్నవాడిని నిలువుగా నిలబెట్టి మళ్ళీ స్వర్గానికి గెంటారు. అప్పుడు ఆయన, మీరెవరంటే నీ కూతురుందే, ఆవిడ పిల్లలం మేమే, కూతురు కొడుకులు మాత్రమే నరకం నుంచి తాతగారిని ఉద్ధరిస్తారు, అందువల్ల జీవితంలో ఒక్క కూతురునైనా కనాలి, కంటే కూతుర్నే కనాలి అనే టాపిక్ కల వచ్చిందనమాట. కూతురు లేకపోతే ఇలాంటి పొరపాట్లు ఏమైనా జరిగితే ఉద్ధరించేవాడు ఉండడు అని అప్పుడు వాళ్ళు విషయం చెప్పారనమాట. వేదములో ఒక వాక్యం ఉన్నది, మనిషి ఎప్పుడో ఒకప్పుడు అపరాధం చేసి నరకానికి వస్తాడు, లేదా ఆ వంశంలో దౌర్భాగ్యుడు పట్టొచ్చుగా. మహానుభావులు ఉన్నారనుకుందాం వంశంలో, ఆ వంశంలో ఈయనకు ఒక ఆయన ఒక పుణ్యాత్ముడికి ఒక మంచి కొడుకు పుట్టాడు, ఆ కొడుకు వల్ల ఈయన స్వర్గానికి పోయాడు, కానీ మనవడు పుట్టాడు దౌర్భాగ్యుడు, వాడి వల్ల మనవడి వల్ల కూడా మళ్ళీ స్వర్గం నుంచి నరకానికి వస్తారు. 7 తరముల వరకు ఆ వంశంలో దౌర్భాగ్యుడు పుట్టకుండా చూడాలట. అందుకే 7 తరాలు 7 తరాలు అనే మాట పుట్టింది. నువ్వు ఎంత గొప్పవాడివైనా ఈ 7 తరములలో, అనగా ఒక వ్యక్తి పద్మాకర్ గారికి కొడుకు, ఆ తర్వాత వాడు కొడుకు, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4, ఆ తర్వాత వాడి కొడుకు, ఆ తర్వాత కొడుకు, ఆ తర్వాత కొడుకు, ఇలా 7 వరకు జాగ్రత్తగా ఉండాలి. 7వ వాడు తప్పు చేసినా వీడు స్వర్గం నుంచి నరకానికి వస్తాడు. ఇదేమిటో మరి, ఈ దేవతలు ఇంత అన్యాయం చేశారు ఈ విషయంలో కదా. అందుకని ఈ 7 తరాలలో ఒక్కడు కూడా దౌర్భాగ్యుడు పుట్టకుండా చెయ్యమని రోజు భగవంతుడికి నమస్కరించాలి. ఒకవేళ కర్మకాలి ఎలాంటి వాడు పుడితే, ఆ తరంలో పరమనాస్తికుడు ఒక దరిద్రపు కమ్యూనిస్టు వాడు పుట్టాడు అనుకుందాం, అప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు మళ్ళీ నరకానికి పడతారు. అప్పుడు ఎవరు ఉద్ధరిస్తారు? ఈ కూతురు కొడుకులు ఎవరైనా పుణ్యం చేస్తే ఆ పుణ్యంతో వీడు నరకం నుంచి ఉద్ధరింపబడతాడు. లేదా మళ్ళీ మనకు అనుమానం రావాలి, కూతురు కొడుకులు కూడా దౌర్భాగ్యులే అనుకుందాం, అప్పుడు అసలు కూతురే లేదు. ఒక్కొక్కళ్ళ కర్మ ఏంటంటే వాళ్ళ వంశంలో కూతుళ్ళు పుట్టరు, ఎంత మగపిల్లలే. ఇలా అన్నాను నేను అనుకోవద్దు, వేదం చెప్పిన మాట చెబుతున్నాను, మళ్ళీ నా మీద పడకండి. అప్పుడు ఎలా వాడు ఉద్ధరింపబడ్డాం? దానికి మార్గం ఏమిటో తెలుసా? సంపూర్ణముగా శ్రద్ధతో భాగవత శ్రవణము చెయ్యడం ఒక్కటే దానికి మార్గం. భాగవతాన్ని శ్రవణం చేసిన వాడికి మాత్రం పునర్జన్మ లేదు. ఆఖరిని ఎలాగో చెబుతాం కాబట్టి ఇప్పుడు ఆ మహిమ చెప్పట్లా. చిట్ట చివరి చెప్పారు, బతికుండగా నీ పేరు మీదుగా భాగవతాన్ని పారాయణ చేయించుకో, లేదా నువ్వే 6:20 కల్లా వచ్చాయి వినయ్, ఇంక నీకు తరించేస్తావు. ఒక్కళ్ళు కూడా కర్మకాండ చేయక్కర్లా. నేను చెప్పింది నిజమో కాదో చివరి రోజున మహిమలో చెబుతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది భాగవతం ఇంత గొప్పదా అని. ఈ మాట ఏకగ్రీవంగా 88,000 మంది ఋషులు, నారదుడు, శుకుడు, వ్యాసుడు కూడా చెప్పారు. ఇంకా నారదుడు చెప్పాక శుకుడు చెప్పాక ప్రమాణం కదా, అసలు వ్యాసుడే అందరికీ ప్రమాణం. అందులో ఆ వ్యాసుని శిష్యుడైన శుకుడు, వ్యాసునికి గురైన నారదుడు కూడా కలిపి చెప్పారంటే ఇంక అదే గొప్ప ప్రమాణం అన్నమాట. అంత గొప్పది భాగవతం. అందుకనే ఒకటికి రెండు సార్లు మళ్ళీ వినండి నాయన, మాకెందుకండి, మేము ఇదివరకు వచ్చాంగా, భాగవతం విన్నాంగా, నైమిషారణ్యం వచ్చాంగా, బృందావనం వచ్చాంగా అంటే నీ బొంద నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఎంత విన్నావో నీకు ఎంత తెలుసో నాకు తెలుసు. ఎన్నిసార్లు విన్నా అది తనివి తీరదు. పదే పదే వినగా వినగా ఒకసారి కాస్తే ఒకసారైనా అది హృదయానికి పట్టించి తరింపచేస్తుంది. అందుకని ఒకసారి కాదు రెండుసార్లు కాదు యావజ్జీవితం వినమన్నారు. అందువల్లే పరమజ్ఞానులు ఏం చేస్తారంటే ముందు కుమార్తెకి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి తరిస్తారు. ఈయన కూడా ఈ బర్హిష్మతి యొక్క కూతుర్ని, ఊర్జస్వతిని, ప్రియవ్రతుడు ఎవరికిద్దామా అని ఆలోచించాడు. మంచి వరుణ్ణి వెతకడం పెద్ద పని అండి బాబు అది. ఆ సమయంలో ఆయన అదృష్టం బాగుండి సాక్షాత్తు నారద మహర్షి, నీ కూతురికి తగిన భర్త ఈ సృష్టిలో ఒక్కడే, అతడు తలుచుకుంటే ప్రపంచం తల్లకిందులు చెయ్యగలడు, అతడు మహాత్ముడు, శ్రీవత్స గోత్రంలో పుట్టినవాడు, భృగు మహర్షి కొడుకు, శుక్రాచార్యుడు, ఆయనకి నీ కూతుర్ని ఇమ్మనగానే వెంటనే ఊర్జస్వతిని పట్టుకొచ్చి శుక్రాచార్యుల వారికి ఇచ్చాడు. తెల్లని వాడు శుక్రుడు, చాలా అందంగా ఉంటాడు. ఒక కన్ను తర్వాత వామన చరిత్రలో పోయిందనుకోండి, పెళ్లికి మాత్రం రెండు కళ్ళు ఉన్నాయి. పెళ్లి సమయంలో వరుడికి రెండు కళ్ళు ఉండాలని శాస్త్రం కదా, లేకపోయినా చెయ్యొచ్చు, కానీ ఈయన ఉద్దేశం వికలాంగుడికి కాకుండా సకలాంగుడికి చెయ్యాలని. శుక్రాచార్యుణ్ణి నా కూతుర్ని ఇస్తానంటే ఆయన సంతోషంగా, మనువు యొక్క వంశంలో పుట్టిన ఊర్జస్వతిని స్వయంగా నీ అంతటి వాడు ఇస్తానంటే కాదంటానా ఇమ్మన్నాడు. వారిద్దరికీ బ్రహ్మదేవుడి సన్నిధానంలో పెళ్లి జరిగింది. బ్రహ్మగారే బ్రహ్మ అయ్యారు. అదిగో ఆ ఇద్దరికి ఒకే ఒక్క కూతురు పుట్టింది, దేవయ్య అని. ఆవిడ్ని యయాతి మహారాజు గారు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఈ తర్వాత ప్రియవ్రతుడు, ఇక కొడుకులు పెళ్ళిళ్ళు నాకెందుకు, ఈ కొడుకుల మీద వ్యామోహం అనవసరం అనుకున్నాడు. కొడుకుల మీద వ్యామోహం వల్ల పునర్జన్మ వస్తుంది, అందుకే జ్ఞానులు ఎక్కువగా పెట్టుకోరు. ఎంతవరకు వారితో బంధమో అంతవరకే పెట్టుకుంటారు. పిల్లలు, వాళ్ళకి ఆస్తి ఇవ్వడం, వాళ్ళని మీ బతుకు బతకండి అనడం, ధర్మ మార్గంలో నడుచుకోండి అని చెప్పడం వరకే తల్లిదండ్రుల బాధ్యత. కూతురు కర్తవ్యం అయిపోయింది, కొడుకులు ఎలాగో ప్రయోజకులు, మీ పాటలు మీరు పడండి, మీ సంబంధాలు మీరే చూసుకోండి, నాకు సంబంధం లేదు అని ప్రియవ్రతుడు బదరి వెళ్ళి తపస్సు చేసుకుని మోక్షం పొందేశాడు. అప్పుడు ప్రియవ్రతుని పెద్ద కొడుకు, మా నాన్నగారు మా చెల్లెలికి పెళ్లి చేశారు, చక్కగా శుక్రాచార్యుని ఒక మహానుభావుడు ఒక గ్రహదేవతని పెళ్లి చేసుకుంది, శుక్రుడు బలమైన గ్రహం అండి, శుక్ర దృష్టి బాగున్నా శుక్ర మహాదశలో పుట్టినా ఇక వాడి జాతకం తిరుగు ఉండదు, అటువంటి వాడు మాకు బావయ్యాడు, నాకు కూడా మంచి భార్య దొరికితే బాగుండు, మా చెల్లెలికి మంచి భర్త దొరికాడు, నాకు కూడా మంచి భార్య దొరకాలి, భార్య దొరకాలంటే బ్రహ్మగారి కటాక్షం ఉండాలి, బ్రహ్మగారే కదా మా చెల్లెలికి దగ్గరుండి పెళ్లి జరిపినవాడు, ఆయన గురించే తపస్సు చేద్దామనుకుని ఆయన పట్టాభిషేకం చేసుకున్న వెంటనే, అప్పుడు ఈ భూమండలానికి జంబూద్వీపం అని పేరు, జంబూద్వీపానికి పట్టాభిషిక్తుడైన ఆయన పరిపాలన తమ్ముళ్ళకు అప్పగించి మహావైభవంగా తపస్సు కోసం వెళ్ళిపోయాడు. చాలా కాలం తపస్సు చేశాడు. ఈ తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చుకున్నాడు. పాపం మనుపుత్రుడు, వాడు కూడా నా మనవడే కదా, ఎందుకంటే స్వయంభవ మనువు బ్రహ్మ యొక్క కుడి చేతి నుంచి పుట్టాడు. మనువు కొడుకు ప్రియవ్రతుడు, ప్రియవ్రతుడు కొడుకే ఈ జంబూద్వీపాధిపతి అయినటువంటి ఆగ్నిద్రుడు. కాబట్టి ఆగ్నిద్రుడు స్వయంగా నాకు మనవడే, మనవడికి పెళ్లి చూడడం, పెళ్లి చెయ్యడం నా బాధ్యత అనుకుని వెంటనే ఆయన ఏం చేశాడు, బ్రహ్మలోకంలో ఒక అపూర్వ సౌందర్యవతిని సృష్టించాడు. అంటే స్వర్గలోకంలో ఉండేటటువంటి అప్సరసల కంటే గొప్ప అందగత్తె ఆమె. అటువంటి అందగత్తె ఒక ఆవిడ సృష్టించాడు. అబ్బా ఏం అందగత్తె అంటే ఆవిడికి పూర్వ చిత్తి అని పేరు. అంటే చూసి చూడగానే ఎటువంటి వాడైనా ఆకర్షణకి లోనవుతాడు. అది కూడా పవిత్రమైన ఆకర్షణ. ఆకర్షణలు కూడా అపవిత్రాలు చాలా ఉంటాయి. శాస్త్రసమ్మతమైన ఆకర్షణ, భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండడం ధర్మసమ్మతం. అటువంటి ఆకర్షణ కలిగించేటటువంటి స్త్రీ ఆవిడ. అందుకే ఆవిడికి పూర్వ చిత్తి అని పేరెట్టారు. ఆవిడ భూలోకానికి బయలుదేరింది. బ్రహ్మదేవుడు ఆవిడ్ని పిలిచి, నిన్ను కేవలం ఆగ్నిద్రుడికిచ్చి పెళ్లి చేసి అతనికి సంతానప్రాప్తి కలిగించడానికి సృష్టించాను. అమ్మాయి, అతనికి పిల్లలు పుట్టే వరకు అతని దగ్గరుండు, ఆ తర్వాత అతని దగ్గరుంటే అతనికి వైరాగ్యం ఉండదు సుమా. వైరాగ్యం చాలా అవసరం. ప్రతి వ్యక్తి శాస్త్రసమ్మతంగా వివాహం చేసుకుని సృష్టిని కొనసాగించడానికి సంతానాన్ని పొందాలి. సంతానం పొందిన తర్వాత కూడా కాముకుడే ఎక్కువ కాలం ఉంటే వాడు తరించడు. అందువల్ల నీవు అతనికి సంతానమిచ్చి వచ్చేయి అనగానే అలాగే తండ్రి అని బయలుదేరింది. సచ కదాచిత్ పితృలోక కామః సురవరవనిత క్రీడా చలద్రోణ్యాం భగవతం విశ్వసృజాం పతిమాభృత పరిచర్యోపకరణ ఆత్మైకాగ్ర్యేణ తపస్వి ఆరాధయాం బభూవ. ఆ సమయంలో సంతానం కోసం, మంచి భార్య కోసం ద్రోణపర్వతం అంటే హిమాలయాల్లో ఉన్నది, సంజీవన పర్వతం అంటారు దాన్ని. ఆ ద్రోణపర్వతం యొక్క పైభాగంలో శిఖరం మీద ఒంటి కాలి మీద నిలబడి ఓం నమో భగవతే హిరణ్య గర్భాయ హిరణ్యరేతసే ఊర్ధ్వరేతసే అనే వేదమంత్రాన్ని ఉచ్చరిస్తూ బ్రహ్మదేవుణ్ణి గురించి కఠోర తపోనిష్టాగరిష్ఠుడై దీక్షాబద్ధుడై ఉన్నటువంటి ఆగ్నిద్రుణ్ణి చూచింది పూర్వచిత్తి భూలోకానికి వచ్చి. ఆయన తపస్సులో ఉన్నాడు, ఎదురుగుండా నిలబడింది. ఆయన కళ్ళు విప్పడంలా ఆయన కళ్ళ ముందు కేవలం బ్రహ్మగారి రూపమే మెదులుతున్నది, బ్రహ్మమంత్రమే మనస్సులో మెదులుతోంది. కళ్ళల్లో బ్రహ్మరూపం, హృదయంలో బ్రహ్మమంత్రం, ఈ రెండూ తప్ప లౌకిక ప్రపంచం చూడకుండా కఠోర నియమంతో తపస్సు చేస్తున్న ఈయన్ని ఆకర్షించడం ఎలాగా అనుకుని ఒక్కసారి బ్రహ్మకి నమస్కరించి ఆ ప్రాంతమంతా ఆహ్లాదంగా మార్చేసింది. అక్కడ చెట్లు వచ్చాయి, ఆ చెట్లకి ఆవిడ మహిమ వల్ల పువ్వులు వచ్చాయి, ఆ పువ్వుల్లోంచి సువాసన వచ్చింది, చిలుకలు కోకిలల వంటి పక్షులు కిలకిలారావాలు చేశాయి. అంటే వాతావరణం అంతా ఒక క్షణకాలంలో వసంత ఋతువుగా మార్చిందనమాట. ఎప్పుడైనా ప్రకృతి బాగుంటే మనిషికి కొంచెం మనస్సు చెదురుతుంది, అలా అతనికి మనస్సు చెదిరే ప్రకృతిని ఏర్పాటు చేసింది. వెంటనే ఈయన ఇప్పటిదాకా ఇక్కడ కేవలం మంచుగాలి మాత్రమే ఉన్నది, హఠాత్తుగా మంచుతో కూడిన గాలి వీచడం మాని పువ్వుల వాసన వస్తున్నది, మల్లెపూల వాసన, ఇంకా రకరకాల సుగంధ పుష్పాల వాసన వస్తున్నది, ఎక్కడి నుంచో మధురమైన పక్షుల యొక్క కిలకిలారావాలు వినపడుతున్నాయి. ఎక్కడున్నాను నేనని గబుక్కుని కళ్ళు విప్పి చూశాడు. అంటే తపో భ్రష్టత కలిగింది. ఆ భ్రష్టత బ్రహ్మదేవుడే కావాలని కలిగించాడు ఈయనకి. వెంటనే ఎదురుగుండా చూడగానే పరమసుందరీమణి, బ్రహ్మదేవుని చేత సృష్టింపబడినది అయిన పూర్వచిత్తి అనే అప్సరస కనపడింది. ఆవిడ కాసేపు ఆడింది పాడింది, రకరకాల పాటలు పాడాడిందిట. ఆ పాటలు పాడుతున్న సమయానికి ఈయనకి గెడ్డం పెరిగిపోయి, తపస్సు చేస్తున్నట్టుగా మీసాలు పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, ఒక విధంగా చెప్పాలంటే అందంగా ఉన్న ఆయన కూడా బాగా ఈ గెడ్డాలు మీసాలతో వికారాకారంతో తయారయ్యాడు. బాగా ఎక్కువ పెరిగిపోతే జుట్టు అవి కూడా సంస్కారం లేకపోతే ముఖంలో మార్పు వచ్చేస్తుంది. అలాంటి వాణ్ణి ఆవిడ ఏమన్నది, ఎందుకయ్యా ఈ తపస్సు, ఈ తపస్సు ఎంత చేసినా చిట్ట చివరికి ఉద్దేశం ఏమిటి, మంచి భార్య రావడం, తద్వారా సంతానం రావడం. కాబట్టి ఒక మునీశ్వర మునిరాజ సౌందర్యవతిని నన్ను కళ్ళారా చూడు, యోగం భోగం రాగం విరాగం అని నాలుగు దివ్యమైన వాక్కులున్నాయి. అందులో యోగం వ్యర్థం, భోగం మంచిది, రాగం కావాలి, విరాగం చేదు. అంటే ఎవరి మీద ప్రేమ లేకపోవటం మనిషికి జీవితంలో వ్యర్థం, నా మాట విను, వివాహం చేసుకో అని అద్భుతంగా పాడింది. అసలు పూర్వుల్లో కొంతమంది గొప్ప కవులు ఉన్నారు, ఆ కవుల్లో సముద్రాల వారు ఒకరు. ఈ భాగవతంలోని ఈ సారాంశాన్ని ఆయన పాండురంగ మహాత్మ్యంలో ఒక పాట రూపంలో రాశాడు. అప్పుడు నాకు అర్థమైందనమాట, ఓయ్ బాబా పాట విన్నాక ఈ భాగవతం చదివాక అసలు భాగవతం లాంటి వాటినే పూర్వకాలంలో మహాకవులు శ్రద్ధగా గీతాల రూపంలో అందించారు, అందుకే అవి ఎన్నాళ్ళైనా చెక్కు చెదరడం లేదనమాట. కనవేరముని రాజమౌళి, కనవేరముని రాజమౌళి, నిన్ను తని ఇంతు ఆనందకేళి, కనవేరముని రాజమౌళి. ఎంత అందమైన పదం మునిరాజమౌళి, మునులందరిలోకి గొప్పవాడనమాట ఆయన. ఆనందకేళిలో తెలుస్తాను మునిరాజమౌళి, నన్ను చూడరా అన్నది. ఆయన పరవశించిపోయాడు. కాశిత్వం కళ్యాణి, నీవెవరివి సుందరీమణి అన్నాడు. ఆవిడ చెప్పింది బ్రహ్మపుత్రికని మానసపుత్రికని, నీకోసమే వచ్చానడగానే అయితే వివాహం చేసుకుంటావా, ఓ తప్పక. బ్రహ్మగారిని వెంటనే పిలిచాడు ఆయన, బ్రహ్మగారు ఆ ఇద్దరికి పెళ్లి చేశాడు. ఆగ్నిద్రునికి పూర్వచిత్తి వల్ల వరసగా 9 కొడుకులు పుట్టారు. నాభి కింపురుషుడు హరివరుషుడు ఇలావృతుడు రమ్యకుడు హిరణ్మయుడు, కురుమహారాజు, భద్రాసుడు, కేతుమాలుడు. ఈ 9 మంది ఈ భూమండలాన్ని, జంబూద్వీపాన్ని పంచుకుని వాళ్ల పేర్లు మీదుగా వర్షములుగా మార్చారు. అనగా నాభి తను పరిపాలిస్తున్న ప్రదేశానికి నాభీ వర్షం అని పేరెట్టాడు. రెండోవాడు కింపురుష వర్షం అన్నాడు. మూడోవాడు హరివర్ష వర్షం అన్నాడు. ఇలా వృతుడు ఇలా వృత వర్షం అన్నాడు. ఐదోవాడు రమ్యక వర్షం అని పేరు పెట్టుకున్నాడు. ఆరోవాడు వాడి పేరు మీదుగా హిరణ్మయ వర్షం. తర్వాత వాడు ఏడోవాడు కురుమహారాజు గారు కురువర్షం, కురుక్షేత్రం అని పేరెట్టాడు. ఆ తర్వాత వాడు భద్రాశ్ర వర్షం, ఆ తర్వాత కేతుమాల వర్షం. ఇలా 9 ఖండములుగా వర్షములుగా విభజింపబడింది భూమి. అంతవరకు మొత్తం భూమంతా అఖండంగా ఉండేది. ఈ 9 మంది సంతానం పుట్టి పుట్టగానే ఆయన పరవశించిపోయి ఏమై పూర్వచిత్తి, అంతమంది కొడుకులైనా ఒక్క కూతురైనా ఉండద్దా అంటే బ్రహ్మదేవుడు నీకు కూతురు యోగం లేదన్నాడు, కేవలం కొడుకులే అని ఆయన చెప్పాడు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నానంది. కూతురు లేకపోతే కొన్ని లోకములు జయించలేము కదా అన్నాడు ఈయన మళ్ళీ. అప్పుడు ఆవిడేమందో తెలుసా, శ్రీ మహావిష్ణువు పాదపద్మాలని భక్తితో ఆశ్రయించు, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకెంతకంటే నీ దగ్గర ఉండను, 9 మంది సంతానం కలిగారు, ఆ సంతానం కలిగేంతవరకే నీ దగ్గర ఉండమని బ్రహ్మగారి ఆజ్ఞ. ఇక నువ్వు తరించడానికి కొడుకుల మీద, కూతుళ్ల మీద, మనుమల మీద, మనుమరాళ్ల మీద ఆధారపడకు. ఎవడు నిరంతరం భక్తి శ్రద్ధలతో గురువును ఆశ్రయిస్తాడో, ఎవడు ఈ భూమండలమంతా విసుగు లేకుండా తీర్థయాత్రలనే వంకతో తిరుగుతాడో వాడు శ్రీ మహావిష్ణువు కటాక్షానికి నోచుకుని తరిస్తాడు. నువ్వు నారదుడనే గురువుని పట్టుకో, భూమండలమంతా తీర్థయాత్రలు చెయ్యి, నువ్వు తరిస్తావు, ఒకరు నిన్ను తరింపు చెయ్యక్కర్లేదు అని చెప్పకుండా మాయమైపోయింది, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అప్పుడు ఈయన భార్య కూడా గురువు అనుకుని భావించి ఆవిడ చెప్పిన మాటలు మనస్సులో పెట్టుకుని, ఎందుకని మంచి పోత చేసిందిగా, సంసారంలో పడకయ్యా, ఇతరుల మీద ఆధారపడకు, గురువుని పట్టుకో, తీర్థయాత్రలు చేయందిగా, వెంటనే నారదుడిని పిలిచాడు. నారదుడి పాదాలు పట్టుకుని ఆయన ద్వారా మంత్రోపదేశం పొంది నారదునితో కలిసి 9 సంవత్సరముల పాటు భూమండలంలో పదే పదే యాత్రలు చేశాడు. నైమిషారణ్యం, భద్రాశ్వమాలం, కింపురుష వర్షం, బదరి, కేదారం, ఇటువంటి దివ్యక్షేత్రాలన్నీ తిరిగాడు. ఆ రోజున అలా తిరిగి 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 భాగవతం విని 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 శ్రీ మహావిష్ణువు మీద సంపూర్ణ భక్తి ఏర్పాటు చేసుకున్నాడు. అలా భక్తి ఏర్పడగా ఏర్పడగా ఇక ఆయన తింటున్నా తిరుగుతున్నా హరి తప్ప ఇంకెవరు గుర్తుకొచ్చేవారు కాదు. ఆయన సర్వకాల సర్వావస్థలలో ఎక్కడ కూర్చున్నా ఏ పని చేస్తున్నా శ్రీహరి మాత్రమే కనపడేవాడు. శ్రీహరి పాదపద్మములే మనస్సులో కనపడేవి. వాటిని ధ్యానించి మోక్షం పొందాడు. ఇప్పుడు ఈయన కొడుకుల్లో పెద్దవాడు, 9 మందిలో పెద్దవాడి పేరు నాభి. ఈ నాభి యొక్క భార్య పేరు మేరుదేవి. వీరికి ఎప్పటికీ సంతానం కలగలేదు. ఇదేమిటి, మా వంశంలో సంతానం కలగకపోవడం ఉండదే, మా వంశం నిలబడాలి, ఇది బ్రహ్మవంశం అనుకుని ఆయన వెంటనే యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువుని ఆరాధించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే దివ్యమంత్రాన్ని, ద్వాదశాక్షరీ మంత్రాన్ని విడిచిపెట్టకుండా పదే పదే జపం చేశాడు. ఆ స్వామి ఒక రోజున బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు గరుడ వాహనం మీద వేయించేసి ప్రత్యక్షమయ్యాడు. స్వామి సాక్షాత్కరించాడు, దర్శనమిచ్చాడు. ఆయన ఎంత అద్భుతంగా ఉన్నాడో వేదవ్యాసుల వారు భాగవతంలో పంచమస్కంధంలో రాశారు. అథహతం ఆవిష్కృత భుజయుగలద్వయం హిరణ్మయం పురుష విశేషం కపిశ కౌశేయాంబరధారం వరసి విలసత్ శ్రీవత్సలలామందరవర వనరుహ వనమాల అచ్చూరి అమృతమణి గదాదిభి ఉపలక్షితం స్ఫుట కిరణ ప్రవర ముకుట కుండల కటక కటిసూత్రహార కేయూర నూపురాద్యంగభూషణ విభూషితం ఋత్విక్ సదస్య గృహ పతయోధనాహ ఇవ ఉత్తమ ధనముపలభ్య అని వేదవ్యాసుల వారు ఒక అద్భుతమైన వచన రూపంలో శ్రీ మహావిష్ణువు నాభికి దర్శనమిచ్చిన ఘట్టాన్ని రాశారు. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని మీద ఎర్రని రెక్కలు కలిగిన, బంగారము వంటి రెక్కలు కలిగిన గరుడుని యొక్క వీపు మీద కూర్చుని దర్శనమిచ్చాడు. ఆయన కూడా హిరణ్మయ పురుషుడు. మొదట్లో శ్రీ మహావిష్ణువు బంగారపు రంగులో ఉండేవాడు. అలాంటి రంగులో పురుష రూపంలో దర్శనమిచ్చాడు. పట్టు వస్త్రం ధరించాడు ఆయన. వక్షస్థలం మీద శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉన్నది. మెడలో వనమాల ఉన్నది. కౌస్తుభ మణి ధరించాడు. ఇవి కాకుండా శంఖం, చక్రం, గద, పద్మం, కులిశం, అంకుశం, ధ్వజం వంటి అనేకమైనటువంటి ఆయుధాలని లీలామాత్రంగా ధరించే విశేషాలని, అంటే సరదా కోసం ధరించే కొన్ని వస్తువులు ఉంటాయి పువ్వులు లాంటివి, అటువంటి వాటిని వేల చేతులలో ధరించి దర్శనమిచ్చాడు. ఆయన శిరస్సులు ఒకటా రెండా లెక్క పెట్టడానికి వీలు కానని ఉన్నాయి. ఆ శిరస్సుల మీద ధగధగా కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నటువంటి కిరీటాలు, ఆ కిరీటాలకున్న ఒక్కొక్క మణి ఒక్కొక్క నక్షత్రంలా వికసిస్తున్నది, ప్రకాశిస్తున్నది. అటువంటి ఆ పురుషుణ్ణి చూచి దరిద్రుడు నిధిని చూస్తే ఎంత ఆనందం పొందుతాడో అంతకంటే ఎక్కువ ఆనందం పొందాట. ఒక దరిద్రుడు కటిక దరిద్రుడికి ఇక్కడ చెప్పాడు ఏమని, అధనాహ ఇవ ఉత్తమ ధనం ఉపలభ్య అని. వాడికి జీవితంలో డబ్బు మొహం చూడలేదు. అటువంటి కటిక దరిద్రుడు ఒకడున్నాడు. ఆ నిర్ధనుడు కటిక దరిద్రుడు పెద్ద నిధిని చూశాడు. అప్పుడు వాడు ఎంత పొంగిపోతాడు. కానీ ఆ ఆనందం కూడా ఇప్పుడు నాభికి వచ్చిన ఆనందంతో సాటి కాదట. ఎందుకంటే ఇది ధనమునకు అతీతమైన పరమాత్మని చూడడం వల్ల వచ్చిన అలౌకిక ఆనందం. మనందరి ఆనందములు లౌకిక ఆనందాలు. ఆయనకి భగవంతుడు చూడటం వల్ల లౌకిక ఆనందం కాకుండా అలౌకికమైన పరవశత్వం కలిగింది, పారవశ్యం కలిగింది. వెంటనే సభహమానం అర్హణేన అవనత శీర్షాణ ఉపతస్తుహు, శీర్షం అవనతం చేసి అంటే సాష్టాంగ పడిపోయాడు. ఈ తల పట్టుకెళ్ళి నాభి శ్రీ మహావిష్ణు పాదాల మీద పెట్టాడు. దానికి అవనత శీర్షస్థము అని పేరను. అలా కాళ్ల మీద తలపెట్టి భక్తితో ప్రార్థించాడు, గౌరవంతో ప్రార్థించాడు, ఆనందంతో ప్రార్థించాడు, రకరకాలుగా ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తూ ఉంటే ఆ పక్కన ఆయనతో పాటు ఋత్విక్కులు కూడా ఉన్నారు. ఆ ఋత్విక్కులు అందరినీ వెంట పెట్టుకునే వెళ్ళాడు కదా, చెప్పానుగా మీకు ఆయనతో పాటు నారదుడు గురువుగారు ఉన్నాడు. గురువుగారితో పాటుగా పక్కన ఋత్విక్కులు ఉన్నారు. వీళ్ళందరితో కలిసి శ్రీ మహావిష్ణువుని సంతానం కోసం యజ్ఞపురుషుణ్ణి ఆరాధించాడు ఆయన. ఈయన విష్ణువుని పరిపరి విధాలుగా ప్రార్థించి ఆ తర్వాత ఏం కోరుకోవాలో తెలియక అలా ఉండిపోయాట. శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తే ఇంత చేసి చివరికి కొడుకెమ్మను కోరతాడా, సంతానం కోరగలడా? అందుకని ఏమీ కోరకుండా ఉండిపోయాడు. కొంతమంది అంతే, భగవంతుడు దర్శనమిస్తే ఏమీ కోరకుండా నిశ్శబ్దంగా ఉంటారు. అంతటి పరమాత్ముడు కనబడితే పనికి మాలిన వస్తువులు, లౌకిక ప్రపంచంలోని వస్తువులు ఏం కోరుతామని వినయంగా ప్రార్థించి ఉండిపోతే పక్కనున్న గురువులు మాత్రం ఊరుకోలేదు. వాళ్ళందరికీ తెలుసుగా ఏం కావాలో. అందుకని శ్రీమన్నారాయణ, వాసుదేవ, పరంధామ, ఈ నాభి యొక్క తపస్సుకి, యజ్ఞానికి, ఉపాసనకి మెచ్చుకుని దర్శనమిచ్చావు. అతనికి దర్శనమివ్వడంతో పాటు అతని పక్కనున్న ఋత్విక్కులమైన మాకు దర్శనమిచ్చావు, నారదునికి దర్శనమిచ్చావు. అతను ఆనంద పారవశ్యంలో నిన్నేమీ కోరలేకపోతున్నాడు. ఆనందం ఎక్కువైపోతే నోటి వెంబడి మాట రాదు. మాట రాకపోవటం వల్ల ఈ పూట నిన్నేమీ కోరకుండా ఉన్నాడు. కానీ మా కోరిక నీకు విన్నవిస్తున్నాం. ఇతడు మనువంశస్థుడు, ఈ వంశం నిలబడాలి, నీ వంటి కొడుకుని అతనికి ప్రసాదించు అనగానే విష్ణువు చిరునవ్వు నవ్వాట. ఎక్కువ నవ్వడాయన, మందహాసం చేశాడు. అందుకే ఆయనకి మందస్మిత సుందర వదనారవిందుడని పేరు. అందమైన ముఖంతో చిరునవ్వు నవ్వుతే అన్నాడు, ఓ ఋషులారా, నారద నాభి అనే పేరు కలిగిన మహారాజా, మీరంతా నాలాంటి కొడుకు పుట్టాలని కోరుతున్నారు. ఈ నాభికి నా వంటి కొడుకు కావాలి అని ఋషుల యొక్క కోరిక. కానీ నాకాది లోకములలో నాకున్ సరివచ్చునట్టి నందను ఎటు ఆలోకింపలేరు, కావున నాకున్ సరి నేనక మనమున ఎరుగుడి. స్వర్గం మొదలుకుని ఈ భువన బ్రహ్మాండాలలో నాకు సాటి వచ్చేవాడు మరొకడు లేడు, నేను తప్ప. నాకు సాటి ఎవరుంటే నేనే. అనన్వయాలంకారం అంటారు దీన్ని. అంటే విష్ణువుకి సాటి ఎవరు? విష్ణువే. గగనమునకు మళ్ళీ ఎవరు సాటి వస్తారు? ఆకాశాన్ని దేంతో పోలుస్తాం? ఆకాశం అండి, ఆడిటోరియం అంత ఉందండి అని ఎవడని అంటాడా? అలాంటి పిచ్చాడు. ఆడిటోరియం ఎంత, ఆకాశం ఎక్కడ? కాబట్టి ఆకాశాన్ని ఆకాశంతో పోల్చాలి. సాగర సాగరోపమహ సముద్రాన్ని సముద్రంతో పోల్చాలి. రామరావణయోర్యుద్ధం రామరావణయోరితి అని అలంకార శాస్త్రంలో అనన్వయాలంకారానికి ఉదాహరణగా ఇచ్చారు. రామరావణ యుద్ధాన్ని దేంతో పోల్చాలి? రామరావణ యుద్ధమే, ఇంకా అటువంటి యుద్ధం లేదు ఎక్కడ. కాబట్టి ఒకరితో పోల్చడానికి వీలు కాని వాడు పరమాత్మ. ఇప్పుడు మీరు కోరారు కాబట్టి మీ కోరిక తీర్చాలి, కానీ నాలాంటి కొడుకునివ్వడం కుదరదు, కాబట్టి నేనే నా కళతో కొడుకు అయిని పుడతాను. కానీ కోరిందెవరు? ఋత్విక్కులు. ఆయన కోరలేదు. సాక్షాత్తు తండ్రి కోరి ఉంటే ఆ కోరిక ఒక రకంగా ఉండేది. నాభి కోరకుండా నాభి తరపున ఋత్విక్కులు మీరు కోరారు. కాబట్టి నేను నా అంశతో నాలోని రెండు కళలతో ఇతనికి కొడుకై పుడతాను. పుట్టిన ఎక్కువ కాలం అతనికి కొడుకుగా ఉండకుండా వైరాగ్యముతో అవధూతగా మారిపోతాను. తండ్రి ఎప్పుడైనా ఒక వరం కోరకపోతే అలా పుట్టే కొడుకు అవధూత అవ్వాలని శాస్త్రం. అందువల్ల అవధూతనై నేను ఒక విచిత్ర మార్గాన్ని లోకానికి అందిస్తాను. ఆ తర్వాత నాలాంటి కొడుకుని కనడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ నాభి కూడా వైకుంఠానికి వెడతాడు. అనగానే దేవతలు సంతోషించారు, నాభి సంతోషించాడు, మేరుదేవి సంతోషించింది. అందరూ చూస్తూ ఉండగా నమస్కారం అందుకుని మహావేగముగా క్షణములో వెయ్యో వంతు కాలంలో అదృశ్యమైపోయాడు ఆయన. ఆయన అదృశ్యమైపోతూ ఉంటే మధురమైన నాదం వినపడిందిట. ఆ నాదం ఏమిటి? గరుత్మంతుడిలా ఎగిరాడు ఆయన రెక్కల నుంచి, ఓం నమో నారాయణాయ. ఈ అష్టాక్షరీ మంత్రం గరుడుని యొక్క రెక్కల చప్పుడు నుంచి వస్తుంది. సాధారణంగా పక్షులు రెక్కలు అల్లారిస్తే టప్ టప్ అనే శబ్దం రావాలి, కానీ గరుత్మంతుడు రెక్కలు ఇలా కొట్టుకుంటే అందులోంచి అష్టాక్షరీ మంత్రం, నారాయణాష్టాక్షరీ మంత్రం వచ్చింది. ఆ మంత్రం కూడా పరమ మధురం. ఇంకా దాన్ని ఈ విధమైన మాధుర్యం అని చెప్పలేమట, అవ్యక్త మాధుర్యం. అంత మధురమైన శబ్దం వాళ్ళు విన్నారు. స్వామి అదృశ్యం అయిపోయాడు. ఆ తర్వాత మేరుదేవికి ఋషభుడు అనే పేరుతో కొడుకు పుట్టాడు. నాభికి మేరుదేవికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి ఋషభుడు అని పేరు పెట్టారు. అరుకారం రాయాలి, ఋషభుడు వృషభుడు కాదు. ఆయన పుట్టి పుట్టగానే ఆయన అరికాళ్లలో శంఖం, చక్రం, గద, పద్మం వంటి చిహ్నాలు కనబడ్డాయి. చేతులలో కూడా కులిశం, తామర పువ్వు వంటి శుభ చిహ్నాలు కనబడ్డాయి. సందేహం లేదు, విష్ణువు ఇచ్చిన మాట నిలబెట్టుకుని తన కళతో పుట్టాడు. ఇతడు విష్ణుస్వరూపుడని కనిపెట్టారు. ఆయన చిన్నప్పటి నుంచి పరమశాంతంగా ఉండేవాడు. విష్ణువులో కూడా సత్వగుణం ప్రధానం కదా, అలాంటి సత్వస్వరూపుడై ఉండేవాడు. ఎవరైనా పొగిడినా తిట్టినా రెండింటినీ సమానంగా గ్రహించేవాడు. ఎప్పుడూ యోగేశ్వరుడై ధ్యానంలో ఉండేవాడు. శ్రీకృష్ణుడికి యోగేశ్వరుడని పేరు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర అనే శ్లోకంలో అందుకనే ఉన్నది. ఆ యోగేశ్వర అవతారం ఇది. అందుకే ఆయన ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. ఈయన ధ్యానం వల్ల నగరం అంతా బాగుండేది. ఈయన ధ్యానం చేస్తూ ఉంటే నగరంలో ఎవరికి ఏం కావాల్సి వస్తే ఆ వస్తువులు వచ్చేసేవిట. ఈయనేమి ఎవరిని నాయన నీకు ఇది కావాలా అని అడిగేవాడు కాదట. అసలు అన్నం వండడాలు లేవు, పంటలు పండించడాలు లేవు. ఈ యోగేశ్వరుడి దివ్యానుగ్రహంతో వేళకందరికీ పిండి వంటలు వచ్చేవి. హాయిగా తినడం, ఆరోగ్యంగా ఉండడం, ఆయనను చూచి ఆనందం పొందడం, ఇది లోకంగా ఋషభుడి కాలంలో ఎక్కువ కాలం జరిగింది. దాంతో ఇంద్రుడికి ఈర్ష కలిగింది. ఎందుకని? నేను వర్షం కురిపిస్తే ఆ వర్షం వల్ల ప్రజలు వ్యవసాయం చేసి పంటలు పండించుకోవాలి, అప్పుడు వాళ్ళు కృతజ్ఞతగా నాకు యాగం చెయ్యాలి. అసలు వీడేవాడండి కొత్తగా పుట్టినవాడు. ఎవరు ప్రజలు వర్షం మీద ఆధారపడే అవసరం లేకుండా, వర్షంతో సంబంధం లేకుండా హర్షం కలిగించే ఆహారం ఇస్తాడు, పత్తితో సంబంధం లేకుండా బట్టలు ఇస్తాడు, అసలు భూమి తన్న తవ్వి తీయవలసిన అవసరం లేకుండా ధాతువులు బయటికి తీసి బంగారం, వెండి వంటి పళ్ళేలు మొదలైన సామగ్రి ఇస్తున్నాడు. ఇలాంటి వాణ్ణి పరీక్షించాలి అనుకుని కుళ్ళుకుని ఆగ్రహం తట్టుకోలేక అతని రాజ్యంలో 100 సంవత్సరముల పాటు వర్షం కురిపించకుండా చేసేసాడు ఏకంగా. తస్యహి ఇంద్ర స్పర్ధమానో భగవాన్ వర్షేన వవర్ష తదవధార్య భగవాన్ ఋషభదేవో యోగేశ్వర ప్రహస్యాత్మయోగమాయేస్వర్షం అజనాభం నామ అభ్యవర్షత్. ఇంద్రుడు ఆగ్రహోదగ్రుడైపోయి ఏం చేశాడనమాట, వర్షం కురిపించలేదు. దాంతో భూమి అంతా ఇసక పర్రైపోయింది. భూమి అడుగునున్న బీజాలు ఎత్తుకుపోయాడు. భూమి మీద ఒక్క ధాన్యం కింద కూడా మిగల్చలేదు, చెట్లు మిగల్చలేదు. అంటే భూమి అంతా ఎడారైపోయింది. ఇంకా భూమి గర్భంలో ఉండే బంగారం, వెండి వంటి లోహములు మాయం చేశాడు. ఈ విధంగా మొత్తం మీద భూమండలాన్ని సర్వనాశనం చేసేశాడు కోపంతో. అందరూ ఇతన్ని పొగుడుతున్నారనే ఉద్దేశంతో. దురదృష్టం ఏంటంటే ఇంద్రుడికి ఈయనే విష్ణుమూర్తి అని తెలియదు. అలా తెలిస్తే ఏం చేసేవాడు, అజ్ఞానంలో పడిపోయాడు. ఇంద్రుడు కూడా అజ్ఞానంలో పడతాడంటే ఒక్క బ్రహ్మ లోకములో ఉండేటటువంటి వారు తప్ప తక్కిన వారంతా సహజంగా అజ్ఞానంలో పడతారు. బ్రహ్మగారు కూడా పడతారు, కానీ చాలా స్వల్పమైన అజ్ఞానం అది. బ్రహ్మలోకానికి కిందన్న లోకాల్లో వాళ్ళకి సహజంగా అజ్ఞాన వ్యామోహాలు ఉంటాయి. లేకపోతే కృష్ణుడిని పరీక్షించడానికి 7 రోజులు వర్షం కురిపించలే భవిష్యత్తులో గోవర్ధన పర్వతాన్ని ఎత్తలా. కాబట్టి ఇంద్రుడు అజ్ఞానంలో పడిపోయి ఇలా చేయగానే ఈయన దగ్గరికి ప్రజలంతా వచ్చి, ప్రభు ఎండలు మండిపోతున్నాయి, ఆకాశమంతా భగభగలాడిపోతున్నది, భూమి మీద వర్షం చొక్కలేదు, స్నానం చేయడానికి నీళ్లు లేవు, ఇసుక కింద మారిపోతుంది భూమి, చెట్లు లేవు, చెట్లు లేకపోవడం వల్ల పళ్ళు లేవు, నీ దయవల్ల ఆహారం అంటే వస్తుంది కానీ ప్రకృతిని తట్టుకోలేకపోతున్నావు. ప్రకృతి మరీ వికృతమై వేడిగా ఉంటే భూమి మీద ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? నిజంగా కూడా ఇప్పుడు మనం చూసినాం కదా, ఎప్పుడు చూసినా వేసవకాలంలో ఉంటుంది, ఈ వేడి తట్టుకోలేకపోతున్నాం. ఇదంతా ఇంద్రుడికి మనం చేసిన అపచారం వల్ల, ఇంద్రుడు ఆగ్రహించడం వల్ల జరుగుతోందిట. ఇంద్రుడికి మనం ఏ అపచారం చేశాం? నాస్తికవాదాలతో సక్రమంగా యజ్ఞాలు చేయక పిచ్చ పిచ్చ పనులు చాలా చేశాం, అవన్నీ ఇప్పుడు ఏకరువు పెట్టలేను. అన్ని పనులు చేస్తే ఇంద్రుడికి కోపం వచ్చింది. ఆనాడు ఇంద్రుడు ఇలాంటి పనుల వల్ల కాకుండా కేవలము ఋషభుని మీద ఉన్న కోపంతో ఆ పనిచేశాడు. దాంతో భూమి భగభగలాడుతోంది, మేము ఉండలేకపోతున్నాం, చక్కగా వర్షాలు కురవాలి, నదులలో నీరుండాలి, భూగర్భ జలం ఉండాలి, భూమి అంతా సస్యశ్యామలంగా ఉండాలి, బాగా చెట్లు ఉండాలి, ఇవేమీ లేకపోతే ఎలా ఉంటాం అన్నారు వాళ్ళు. ఓహో, ఇంద్రుడు నా మీద ఈర్ష్యతో అసూయతో ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాడని కనిపెట్టిన ఋషభుడు ఇంద్రుని ఏమి అనకుండా కళ్ళు మూసుకున్నాడు. ఆయన యోగ శక్తి వల్ల కుంభవృష్టి కురిసింది, వర్షం కురిసింది. ఈయన యోగేశ్వరుడు వెంటనే చెట్లు వచ్చేలా చేశాడు. భూమి అంతా మళ్ళీ పూర్వంలో అరణ్యాలతో నిండిపోయింది, ఎక్కడ ఇసుక పర్రలు లేవు, హాయిగా నదులన్నీ సమృద్ధిగా నీటితో ప్రవహించాయి, ఆహార ధాన్యాలు పండాయి, అందరూ పనులు చేసుకోగలిగారు. భూమి పూర్వం కంటే పచ్చగా తయారైంది, వాతావరణం ఆహ్లాదంగా అయిపోయింది. దాంతో ఇంద్రుడికి భయం వేసింది. అనవసరంగా మహానుభావుడితో తగాదా పెట్టుకున్నానేమో, ఈయనెవడరా, అసలు నేను కురిపించకుండా వర్షం కురిపిస్తాడు, నేను చేసే పనులన్నీ ఇంట్లో కూర్చొని చేస్తున్నాడు, కళ్ళు మూసుకుంటే అన్నీ వచ్చి పడిపోతున్నాయి అని ఒక్కసారి ఈ విషయం ఏమిటో తెలుసుకుందామని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మ, ఇంద్ర నువ్వు విరోధిస్తున్నది మనందరికీ మూలకారకుడైన ఆదిదేవుడు విష్ణుమూర్తి యొక్క అంశ, ఋషభుడు అంటే విష్ణుమశ స్వరూపుడు, ఆయనతో తగాదా పెట్టుకుంటే నీ పదవి టుక్కును ఊడిపోతుంది, తుమ్మితే ఊడిపోయే ప్లాస్టిక్ సర్జరీ ముక్కు వంటిది నీ పదవి, ఆయనతో తగాదా ఎందుకు పెట్టుకున్నావు అన్నట్ట. వెంటనే ఇంద్రుడు పశ్చాత్తాపడి అమాంతంగా భూలోకానికి వచ్చి ఋషభుడి కాళ్ళ మీద పడిపోయాడు. ఆదిదేవ, పరంధామ, వైకుంఠవాస, పురుషోత్తమ, నువ్వు ఈ మహారాజ వంశంలో ఇలా పుట్టి యోగేశ్వరుడిగా ఉంటావని కల్లో ఊహించలేదు, ఏదో యోగంటే యోగ అనుకున్నాం, నువ్వు యోగేశ్వరుడివి, శ్రీ మహావిష్ణువు అని అర్థమైంది, నా అపచారాన్ని మన్నించి నన్ను అనుగ్రహించు, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇదిగో నా కూతురు జయంతిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, సంతానం పొందేంత వరకు ఈమెను నీ భార్యగా అట్టే పెట్టుకుని తర్వాత నా దగ్గరికి పంపేయి అని ఇంద్రుడు స్వయంగా అమృతం తెచ్చి దేవలోకం నుంచి దాంతో ఆయన కాళ్ళు గడిగట్ట. గుంటూరులో ఉన్నటువంటి బోర్ నీళ్లు ఉంటాయి, కంపునీళ్లు, అలాంటి ఆ పెట్రోల్ నీళ్లతో కాకుండా అమృత జలాలతోటి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుని కన్యాదానం చేశాట. అప్పుడు ఆయన లోకశ్రేయస్సు కోసం ఆ కన్యని స్వీకరించాడు. ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఇంద్రపుత్రిక జయంతి ద్వారా ఋషభదేవుడు కేవలం చూపులతో ఆవిడికి 100 మంది కొడుకులు కలిగించాట. అసలు ఆయన ఆవిడ ముట్టుకొని కూడా లేదు, ఇలా చూశాడు అంతే. ఆవిడ గర్భం ధరించి ఒకేసారి 100 మంది కొడుకుల్ని కన్నది. ఆయన పరమాత్ముడు, ఈ లౌకికమైన కాంతి కావాలా, ఈ లౌకికమైన కామం కావాలా, ఈ విధంగా 100 మంది కొడుకులు పుట్టగానే ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు. ఈ మహానుభావుని పరీక్షించడానికి నేను నా కూతుర్ని ఇచ్చాను, కూతురు వ్యామోహంలో పడితే నాకు లొంగిపోతాడేమో ఆయన సంగతి చూద్దాం అనుకున్నాను, మళ్ళీ పొట్టులో పడ్డాను, మోసపోయాను అనుకున్నట్ట. ఇంద్రుడు ఉద్దేశం ఏంటో తెలుసా? పిల్లనివ్వడంలో, పిల్లనిస్తే ఈ సౌందర్యవతి వ్యామోహంలో పడితే అల్లుణ్ణి బాగా గ్రిప్పులో పెట్టుకోవచ్చు అనుకున్నాడు, తన చేతిలో పెట్టుకోవచ్చు అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు? అసలు ఆవిడ ముట్టుకోకుండానే 100 మంది పిల్లల్ని ఇచ్చాడు. నీ ఇలాంటి పరమాత్మునితో వేళాకోళం ఏమిటి, మళ్ళీ ఓడిపోయాను అని లెంపలేసుకున్నట్ట. అప్పుడు ఆవిడేం చేసింది, పిల్లలు పుట్టేంతవరకే కదా నీకు భారీగా ఉండమన్నాడు మా నాన్న, కాబట్టి ఈ పిల్లల్ని నీకు అప్పగించిపోతున్నానని మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయింది. అదిగో ఆ మహానుభావుడు ఋషభుడికి పుట్టిన 100 మంది కొడుకుల్లో పెద్ద కొడుకుకి భరతుడు అని పేరు పెట్టాడు. అతని పేరు మీదుగా మన దేశమునకు భారత వర్షం అని పేరు వచ్చింది తప్ప శకుంతల కొడుకు, దుష్యంతుడి కొడుకు భరతుడి వల్ల కాస్తుమా, ఇతని పేరు మీద వచ్చింది. అది మనకి భాగవతం చెబుతున్నది. ఏషాం ఖలు మహాయోగి భరత జ్యేష్ఠ శ్రేష్ఠ గుణ ఆసీత్ ఏనేదం వర్షం భారతమితి వ్యపదిశంతి అని శ్రీమద్ భాగవతంలో 5వ స్కంధంలో వ్యాసుల వారు చెప్పారు. ఆయన భరతుడు అనేటటువంటి కొడుకుని కన్నాడు. ఆ భరతుడు కూడా మహాయోగి, భరతుడు చాలా గొప్ప యోగి. ఈ ఋషభుడి కొడుకులు 100 మందిలో జ్యేష్ఠుడు, శ్రేష్ఠ గుణములు కలిగిన వాడు, జ్ఞాని, యోగి. అతని పేరు మీదుగా ఈ భూమండలమునకు భారత వర్షము అని పేరు వచ్చింది. ఆ తర్వాత ఋషభుడు కొడుకులు 100 మందిని కూర్చోబెట్టాడు. కుమారులారా, ఈ భూమండలం మీద ఎంతకాలమున్నా ఇక్కడున్న సుఖములు తాత్కాలికములు. ఈ సుఖములు ఎటువంటివి అంటే, ఆహారం తీసుకుందాం ముందుగా, బయట ఉన్నప్పుడు చాలా రుచిగా ఉన్నట్టుగాను ఇంపుగాను కళ్ళకి కనపడుతుంది, నాలుక మీద పెట్టుకోగానే తియ్యని పదార్థం నాలుకని వశం చేసుకుంటుంది. ఓ పాయసం తిన్నాం, తిన్నంతసేపు నాలుక బలే బలే అనుకుంటుంది, అంటే పాయసం చాలా బాగుందని. కానీ అది కించిత్తు తింటే అది పాయసం, ఎక్కువ తింటే ఆయాసం అవుతుంది, మరీ ఎక్కువ సేకరిస్తే రోగం తెచ్చిపెడుతుంది. అంటే ఈ భూలోకంలో రుచి కలిగిన ఆహార పదార్థములు శరీరము నిలబడ్డం వరకు మాత్రమే తినాలి. బాగుంది కదా అని పకోడీలు, చెకోడీలు, ఇంకేవో గోడీలు తింటే ఆ తర్వాత వీడి శరీరం బోడైపోతుంది. అంటే ఈ రుచి ఎంతవరకు అన్నమాట, కేవలం తాత్కాలికంగా, ఎక్కువైతే అనారోగ్యం తెచ్చిపెడుతోంది. అసలాహారం లేకపోతే శరీరం పతనమవుతుంది, అధికమైతే వాడికి ప్రమాదం తెచ్చిపెట్టి శరీరాన్ని స్థూలం చేస్తుంది. ఆహారం ఎక్కువైతే నిద్ర పుట్టుకొస్తుంది, మాంద్యం వస్తుంది బుద్ధికి. కాబట్టి భౌతికమైన ఆహారము రుచి పరిమితము. ఇక వస్త్రాలు తీసుకోండి, బాగున్నాయి బాగున్నాయి ఇలాంటి పంచులు ఒక 1000 కొనుక్కుంటే మనకి జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఒక రోజు 2 రోజులు కట్టుకుంటాం, తర్వాత ఎంతకాలం కట్టుకుంటాం, వీటిని మెయింటైన్ చేయడానికి ఖర్చు ఎక్కువైపోతుంది. ఈ పంచుల వ్యామోహంలో నాకు 100 ఉన్నాయి, బీరువా నిండా ఉన్నాయి, ఇవి ఎక్కడ ఏ చిమ్మెట్లో కొడతాయో అని వీటిని శుభ్రం చేసుకుంటూ ఇస్త్రీ చేసుకుంటూ వీటిని దాచుకోవడం వెనకాతలబడి వీడు ఈ శరీరం అనే వస్త్రాన్ని మర్చిపోయి ఈ వస్త్రాల వెంటబడి చివరికి ఎందుకు పనికి రాకుండా పోతాడు. కాబట్టి ఎక్కువైన వస్త్రములు ప్రమాదం, ఆహారం ప్రమాదం. ఇంకా ధాతువులు, బంగారం, వెండి వంటివి పెరిగే కొద్దీ ఇంకా పెంచుకోవాలనిపిస్తుందిట, దానికి అంతం లేదు. ఇంటి నిండా ఎన్ని బంగారు నగలు కొనుక్కున్నా సరే మొత్తం గుంటూరు, విజయవాడ, ఇంకా చుట్టుపక్కల ఉన్న జ్యువెలరీ షాప్ అంతా ఇంటికి వచ్చినా సరే సహజంగా స్త్రీ పురుషులందరికీ కూడా ఈ బంగారం వ్యామోహం పోదు. చివరికి ఈ బంగారాన్ని పక్కన పెట్టుకుని మత్తులో పడి భ్రష్టుడైపోతాడు. కాబట్టి ఈ సంపదల వెంట పడకండి, సంపదలు ప్రమాదం తెచ్చిపెడతాయి. సంపదల కంటే ఎక్కువ ప్రమాదమైనది కుటుంబ వ్యామోహం. నేను, నా భర్త, లేక నేను, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా పంపకం అనే వ్యామోహంలో పడి ఈ శృంఖలాలు తెంచుకోలేక, సంకెళ్ళు తెంచుకోలేక జీవులు పరమభ్రష్టులు అయిపోతూ ఉంటారు. కాబట్టి నా మాట విను పిల్లలారా, ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యామోహంలో పడకండి. కేవలం కుటుంబ వృద్ధి చెయ్యండి, భవిష్యత్ తరాల వాళ్ళకి పిల్లల్ని అందజేయండి. ఎంత పరిపాలించాలో అంత పరిపాలించండి, ఎన్ని సుఖాలు అనుభవించాలో అనుభవించండి. వైరాగ్యంతో భగవంతుణ్ణి పట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యమైన బోధ ఒకటి చేశాడు ఆయన, గురుః న సస్యాత్ స్వజనో న సస్యాత్, గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్, పితా న సస్యాత్ జననీ న సాస్యాత్, దైవం న తత్ స్యాత్ న పతిశ్చ సస్యాత్, నమోచయేద్య సముపేత మృత్యుం. ప్రతి వ్యక్తికి చిట్ట చివరికి మిగిలేదు మృత్యు ఒకటే. ఎన్నాళ్లు బతికినా ఏమి సామ్రాజ్యం అంటే కొన్నాళ్లకే చెట్ట చివరికి మృత్యువుని భరించక తప్పదు. అతి భయంకరమైన వార్ధక్యం, వార్ధక్యంతో పాటు వచ్చే రోగములు, ఈ రోగముతో శరీరము తీసుకుని చివరికి క్రూర మరణం, దుర్మరణం పొందక తప్పదు. అటువంటి మృత్యువుని మాత్రమే ఇచ్చే ఈ శరీరం మీద వ్యామోహాన్ని పెంచే వాళ్ల మాటలు వినకండి. అందువల్ల మీరు ఎవరిని ఆశ్రయించాలి, గురువుని ఆశ్రయించాలి. వాడు ఎటువంటి గురువు అయి ఉండాలి, ఈ మరణావస్థ నుంచి బయటపారేసే జ్ఞానమును బోధించే గురువు అయి ఉండాలి. వాడు గురువు కాదు, ఆమె భార్య కాదు, వాడు తండ్రి కాదు, ఆమె తల్లి కాదు, వాడు దేవుడు కాడు, వాడు భర్త కాడు. ఎవడు మృత్యువు నుంచి బయటపారవేసే ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పకపోతే, ఆధ్యాత్మిక జ్ఞానమును బోధించని వాడు, హరికి సంబంధించిన కథలు చెప్పనివాడు, వైరాగ్యమును ప్రజలకి అందించని వాడు గురువు కాడు. అలా అందించకపోతే బంధువు కాడు, అలా అందించకపోతే తండ్రి కాడు, అలా అందించకపోతే ఆవిడ తల్లి కాదు, అలా అందించని వాడు దేవుడు కాదు, అలా అందించని వాడు ప్రభువు కాడు. కాబట్టి ఇందులోంచి విముక్తి పొందండి. మీరు ప్రభువులుగా ప్రజల్ని ధర్మ మార్గంలో నడపండి, భర్తగా భార్యలకి ధర్మాన్ని బోధించండి, భార్యలు భర్తలకి ధర్మాన్ని బోధించాలి, తల్లిదండ్రులు పిల్లలకి జ్ఞాన మార్గాన్ని బోధించాలి. ఇదే గొప్ప మాట అని వారందరికీ చెప్పి ఈ సంసార వ్యామోహం వాళ్లలో కొంత తొలగించి ఆ తర్వాత ఇక నేను రాజుగా ఉంటే నన్ను చూచి ప్రజలు కూడా ఈ సుఖాల వెంట పడతారు, నేనే ఇప్పుడు ఉన్మత్తుండైపోతాను అనుకుని వెంటనే పిచ్చివాళ్లే మారిపోయాడు. గడ్డం పెంచుకుని ఉన్మత్తుడిలాగా పిశాచంలాగా నగ్నుడై అవధూత అయి తిరిగాడు. ఈ ఋషభుణ్ణి చూచిన వాళ్లలో కొంతమంది అవధూత అని గుర్తించారు. గుర్తించలేని అజ్ఞానులు ఏం చేశారట, వెంటబడి కర్రలతో కొట్టారు. ఉమ్మేశారన్నారండి ఇందులో, ఆయన ముఖం మీద తూ అని ఉమ్మారట. కొంతమంది పిలకబుచ్చుకులాగారట. ఎన్ని చేసినా, కొట్టినా, తిట్టినా, అపహాస్యం చేసినా ఆయన అలా నవ్వుతూ ఉండేవాడు. ఆయన జోలికి వెళ్ళిన వాళ్ళు క్రమంగా వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయారు తెలియక. ఎందుకని, తెలియక ఆయన జోలికి వెళ్ళిన వాళ్ళకి ఆయన ఋషభుడు, ఒక అవధూత, విష్ణు స్వరూపుడు అని తెలియక అవహేళన చేయటం వల్ల ఆ పాపం వాళ్ళని కొట్టింది. అందుకని అప్పటి నుంచి భాగవతం ఏమంటున్నదంటే, ఎవరైనా పిచ్చివాళ్లలా ఉన్మత్తుల్లా కనపడితే అటువంటి వాళ్ళని అపహాస్యం చెయ్యకండి. ఆ అపహాస్యం ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఎందుకంటే వాళ్లల్లో అవధూత స్వరూపుడైన దత్తాత్రేయుడు, ఋషభుడు లాంటి వాళ్ళు ఉంటారు. అవధూతలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఎవడు పిచ్చాడో, ఎవడు అవధూతం మనకేం తెలుసు. వీధులు గొడ్డిప్పు తిరుగుతూ అని తిరుగుతూ ఉంటాడు అనుకోండి ఎవడన్నా. అలాంటప్పుడు అటువంటి వాడిని చూసి మనం పిచ్చాడు అనుకుని వేళాకోళం చేస్తే వచ్చే దానిలో ఆ పిచ్చి మనకే పడుతుంది. మనం కూడా అలాగే వీధిలో గొడ్లిప్పు తిరుగుతాం. కాబట్టి ప్రతి ప్రాణిలో అవధూత ఉన్నాడని గ్రహించాలి. ఈయన చాలా కాలం అలా తిరిగాడు. ఓసారి ప్రజలంతా రాళ్లు ఎట్టు కొట్టేశారట. ఈ పిచ్చాడు పిచ్చాడు, వీళ్ళు వీధుల్లో తిరుగుతున్నాడు, వీడి వల్ల అసహ్యంగా ఉంది, ఆడవాళ్లు వీడి పక్క నుంచి వెళ్ళలేకపోతున్నారు, గొడ్డిప్పు తిరుగుతున్నాడని చితక్కొట్టారు రాళ్లతో. ఆయన పాపం ఆ దెబ్బలన్నీ తిని రక్తం కారుతున్నా సరే బురదలోంచి కదలకుండా పందివలే కూర్చుండిపోయాడు. అప్పుడు వాళ్ళు చీ వీడెక్కడ దాపురించాడురా అనుకున్నారట. వీళ్ళని తన దగ్గర నుంచి గెంటడానికి, వారికి తన మీద అసహ్యం కలగడానికి ఆయన నిలబడి కూర్చుని మలమూత్ర విసర్జన చేశాడు. వాళ్ళు అసహ్యించుకున్నారు. ఎంతలో ఏం జరిగింది, ఆ మలమూత్రాలు ఒళ్ళంతా పూసుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన శరీరం నుంచి ఒక అపూర్వమైన సువాసన వచ్చింది. అప్పుడు అర్థమైంది కొందరికి, ఒరే మలమూత్రాలు దుర్వాసన రావాలి, ఈయన శరీరం నుంచి వస్తున్న మలమూత్రములు అపూర్వమైన సుగంధాన్ని ప్రసాదిస్తున్నాయి, మల్లె పువ్వుల నుంచి, చామంతి పువ్వుల నుంచి, సంపంగి పువ్వుల నుంచి కూడా ఇంత సువాసన రాదు, ఇంత సువాసన ఇస్తున్న ఈయనెవర్రా అనుకుని జ్ఞానం కలిగిన వాళ్ళు అవధూతని గ్రహించి పాదాల మీద పడ్డారు. మూర్ఖులు, ఆ సువాసన ఇచ్చినా వీడు మాయిగాడు, మంత్రగాడు, గారడీగాడు, వీడిని నమ్మకూడదు అని వెళ్ళిపోయారు. జ్ఞానులు మాత్రం ఆయన్ని పట్టుకుని తరించారు. అజ్ఞానులకు ఉన్మత్తుడిలో ఉండేవాడు. అలా 16,000 సంవత్సరాలు భూమండలంలో తిరిగి ఆ తర్వాత హిమాలయ పర్వతాల్లో ఇప్పటికి కూడా చిరంజీవిగా అదృశ్య రూపంలో ఉంటాడు. ఇప్పటికైనా మనం ఎవరైనా బదరీకారి కేదారం కాని వెడితే అక్కడ ఈ ఋషభుడు అప్పుడప్పుడు పిచ్చివాడిగా ఈ దంతాలు బయట పెట్టి పాచి నోటితో, పాచి పళ్లతో, గడ్డంతో జుగుప్సాకరంగా కనపడతట. ఈ ఋషభుడు జుగుప్సాకరమైనటువంటి ఆహార్యంతో, జుగుప్సాకరమైన పళ్లతో, ఒళ్ళంతా చెమట కట్టుకున్నటువంటి రూపంతో దర్శనమిస్తే ఆయన ఋషభుడిని గ్రహించి కాళ్ల మీద పడ్డారా, వాడికి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. అసహ్యించుకుంటే వాడు ఎన్ని జన్మలెత్తినా తరించడు. ఆయన మాత్రం అదృష్టవంతుడు కనపడతాడు. ఆ ఋషభుడు ప్రస్తుతం చిరజీవిగా హిమాలయ పర్వతాలలో ఉన్నాడు, మేరు పర్వత ప్రాంగణంలో ఉన్నాడు. ఆయన చరిత్ర విన్నవాళ్ళంతా తరిస్తారు. అవధూత గనక ఆయనని పిచ్చి పిల్లలు ఉన్నవాళ్ళు తలుచుకుని ప్రతిరోజు కొడుకుల దగ్గర, పిచ్చి కొడుకులో, పిచ్చి కూతుళ్ళో ఉన్నప్పుట ఈ చరిత్ర వినిపించి వాళ్ళ దగ్గర ఈ ఋషభుడి యొక్క నామస్మరణ చేస్తే వాళ్ళు బాగుపడతారు. కొందరికి మాటలు సరిగ్గా రావే, అటువంటి వాళ్ళ దగ్గర ఈ ఋషభుని యొక్క చరిత్ర 1-2 సార్లు ఉచ్చారణ చేసి వాడిని కూడా ఋషభ ఋషభ అనమంటే, వాడు ఒకవేళ ప్రయత్నం చేస్తే వాడికి మూగవాడికి కూడా మాటలు వస్తాయి, చాలా అద్భుతంగా మారతాడు. అది ఈ ఋషభ చరిత్రలో ఉన్న గొప్పతనం. అవధూతల గొప్పతనం ఏమిటంటే ఉన్మత్తుల్ని, పిచ్చివాళ్లను కూడా మారుస్తారు. కాకపోతే మనం శ్రద్ధతో ఈ కథని వారి మీద ప్రయోగించాలట. ఈ ఋషభుని పెద్ద కొడుకు భరతుడు అని చెప్పుకున్నాం కదా, ఈయన పంచజని అనే ఒక సౌందర్యవతిని, విశ్వరూప మహారాజు గారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఈయనకి 5 కొడుకులు పుట్టారు. అప్పటిదాకా మన భారతదేశానికి అజనాభం అంటే బ్రహ్మగారి చేత పుట్టబడినది అని దానికి పేరు. అజ అంటే బ్రహ్మ, ఆయన చేత నాభమై ఏర్పడినటువంటి భూమి గనక దీనికి బ్రహ్మావర్తము, అజనాభము అని పేరు. ఈ బ్రహ్మావర్తం, అజనాభం అని పేరు కలిగిన దేశం కాస్త భరత మహారాజు గారు ఋషభుడి పెద్ద కొడుకు పరిపాలన చేయగానే భరతవర్షం అయిపోయింది. ఆయన కూడా చాలా కాలం భూమండలాన్ని పరిపాలించి పిల్లల్ని పొంది, పిల్లల్ని, భార్యని అన్నిటినీ విడిచిపెట్టేశాడు. తీవ్ర వైరాగ్య సంపన్నుడు, తండ్రి గారి బోధలు విన్నాడు కదా, అందుకని పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేసి భార్యనేమో నీ ఇష్టం తరించని ఆవిడ వదిలేసి ఎక్కడికి వెళదామని ఆలోచిస్తుంటే ఆ సమయంలో బ్రహ్మమానస పుత్రులు, ప్రజాపుత్రుల్లో పులహుడు అని ఒక ఆయన ఉన్నాడు. మనం చెప్పుకున్నాక పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, మరీచి, అంగిరుడు వీళ్ళంతా ప్రజాపతులు. వాళ్ళు పులహుడు అనే ఆయన గండకీ నదీ తీరములో తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు నేపాల్లో ఉందది, అక్కడ నిరంతరం గండకీ నదిలోంచి రాళ్లు కొట్టుకొస్తాయి, అవే సాలగ్రామాలంటే. ఇదో రేపు ఆగస్టు 10వ తారీఖున సెప్టెంబర్  10న బయలుదేరి పెడుతున్నాం కదా మేము, నైమిశారణ్యం నుంచి నేపాల్ కూడా పెడుతున్నాం, వీలున్న వాళ్ళు వచ్చేసారి చూడండి మీకు తెలుస్తుంది. గండకీ నదిలోంచి అందమైన నున్నని రకరకాల ఛద్రములు కలిగిన ఛద్రములు లేని శిలలుంటాయి, ఆ శిలలన్నీ సాలగ్రామాలు, విష్ణు స్వరూపాలు. అక్కడే పులహుడు ఆశ్రమం కట్టుకున్నాడు. పులహుని యొక్క ఆశ్రమ ప్రాంగణంలో కొన్ని వేల మంది యోగేశ్వరేశ్వరులు పూర్వకాలంలో అక్కడ యోగాభ్యాసం చేశారు. ఆ ఆశ్రమం దగ్గరికి భరతుడు వెళ్ళాడు. గండకీ నదీ తీరంలో తాను కూడా ఆశ్రమ నిర్మాణం చేసుకుని పులహుని ద్వారా వాసుదేవ మంత్రాన్ని పొంది శ్రీహరిని పూజించాడు. వైరాగ్యంతో జీవించాడు. ఇంత భూమండలాన్ని, భారత వర్షాన్ని విడిచిపెట్టి ఓ చిన్న పర్ణశాల వేసుకుని గుడిసెలో తపస్సు మొదలెట్టేటండి ఆయన. అది వైరాగ్యం యొక్క గొప్పతనం అంటే. అన్నిటికంటే వైరాగ్యం గొప్పది. ఈ సంపదలు ఏవి కూడా రావని ఆయనకి తెలుసు. ఎన్నాళ్లు పరిపాలించినా ఈ రాజ్యంలోంచి పూచిక పుల్ల తనతో రాదు అని గ్రహించి ఆ మహానుభావుడు తీవ్ర వైరాగ్య సంపన్నుడై పులహాశ్రమ ప్రాంగణంలో గండకీ నదీ తీరంలో వాసుదేవుణ్ణి స్మరించేవాడు. చాలా కాలం హాయిగా తపస్సు చేశాడు. ఆయన రోజు ఆశ్రమం దగ్గర నుంచి పొద్దున్నే బయలుదేరేవాట. తెల్లవారుజామున ఆశ్రమం నుంచి 2 కాషాయ వస్త్రాలు పుచ్చుకుని గండకీ నది దగ్గరకు వచ్చి ఆ గండకీ నదిలో కాసేపు స్నానం చేసి కట్టుకున్న గుడ్డలేమో ఒడ్డు మీద ఆరేసి తాను తెచ్చుకున్న కాషాయ వస్త్రాలు ధరించేవాడు. కిందటిసారి మేము 2012లో అక్కడ భాగవత సప్తాహం చేసినప్పుడు నైమిశారణ్యం నుంచి సరిగ్గా గండకీ నదీ తీరం దగ్గరకు వచ్చాక స్ట్రైక్ చేస్తున్నామని బస్సులు అక్కడ ఆపేశారు. అందువల్ల మాకు అదృష్టం కలిసి వచ్చి అందరం కూడా బస్సులు ఎలాగో ఆపేశాడు కదా, 5-6 గంటలు హాయిగా గండకీ నదిలో గంటల తరబడి స్నానం చేసి చల్లగా జపాలు చేసుకోగలిగాం. ఎంత ఉధృతి అండి, అక్కడ సరిగ్గా బ్రిడ్జి దగ్గర ఆపాడు మా అదృష్టం వల్ల, లేకపోతే బతిమాలుకుని ఆపాలి. ఆ గండకీ నది స్నానం చేసినప్పుడు శరీరం జల్లు అంటుంది అనమాట, తులసి వాసన వస్తుంది. గండకీ నది జలం కూడా చాలా పవిత్రమైన నది అది. అందులో కూర్చుని రోజు 2 గంటల సేపు కూర్చునేవట. స్నానం చేసి సంధ్యావందన చేసుకుని ఆ తర్వాత అందులోనే కాసేపు జపం చేసుకుని రోజు 4 గడియలకి తక్కువ కాకుండా వాసుదేవ స్మరణ గండకీ నదీ తీరంలో చేసేవాడు. గండకీ నదీ తీరములోనూ లేక గండకీ నది మధ్యలోనూ కూర్చుని చేసే వాసుదేవ జపం బయట చేసే జపం కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అని 1000 సార్లు నేను జపిస్తే వచ్చే ఫలితం గండకీ నదీ తీరంలో ఒక్కసారి చేస్తే వస్తుంది. ఇక్కడ 1000 సార్లు చేస్తే ఎంతో, అక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక్కసారి అంటే చాలు, అది విష్ణువిచ్చిన వరం. ఈ మాట మనకి దేవీ భాగవతంలో 9వ స్కంధంలో ఉంటుంది. అందుకనే ఈయన అక్కడ కూర్చుని ఎక్కువ జపం చేసేవాడు, రోజు 4 గడియలు జపం చేసేవాట. ఇలా వైరాగ్యంతో సుఖంగా ఉన్నాడు. ఒకరోజున తెల్లవారుజామున లేచి గండకీ నదీ స్నానం చేసుకుని ఒడ్డు మీద కూర్చుని జపం మొదలెట్టాడు. ఆ సమయంలో ఎక్కడి నుంచో లేళ్ల గుంపు అక్కడికి వచ్చింది. ఆ లేళ్లలో ఒక ఆడలేడి పూర్తిగా గర్భంతో ఉంది, నిండు గర్భిణి, నిండు చూలాలు, రేపో మాపో ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న ఆడు లేడి, ప్రెగ్నెంట్ లేడన్నమాట పాపం. సరిగ్గా ఆ సమయంలో ఆ లేళ్లు గుంపు అక్కడికి వచ్చింది, ఆడలేడు అక్కడికి వచ్చిందో లేదో, ఒక పెద్ద సింహం భయంకరంగా గర్జించింది. ఆ సింహగర్జన వినడంతో ఈ లేళ్లు కకావికలై పారిపోయాయి. ఆ పారిపోవడంలో ఈ గర్భవతి అయిన లేడిని ఒక లేడి తన్నింది. ఈ తన్నడంలో ఈ లేడి కంగారు పడి నదిలో పడిపోయింది. నదిలో పడి పడ్డంతో ఈ కంగారులో దానికి ప్రసవం అయిపోయింది. చిన్న లేడి పిల్ల దాని గర్భంలోంచి నీళ్లలో జారి పడిపోయింది. ఆ క్షణమే గుండెగి ఆడలేడు చచ్చిపోయింది, తల్లి లేడు చచ్చిపోయింది, పిల్ల పడిపోయింది. ఆ పిల్ల సరిగ్గా ఈయన దగ్గరికి వచ్చింది. ఈయన కంగారు పడిపోయి జపం మానేసి అయ్యయ్యో అయ్యయ్యో ఇవాళ ఏం పొరపాటు జరిగిందో ఏమిటో, పొద్దున్నే ఎవరి మొహం చూశానో, బంగారం లాంటి జపం పాడైపోయింది, పవిత్రమైన ఈ వాతావరణంలో ఆహ్లాద వాతావరణంలో సింహగర్జన ఏమిటి, సింహం గర్జన వల్ల పాపం చూడుతో ఉన్న లేడి చావడం ఏమిటి, చచ్చిపోతూ ఈ దూడని ప్రసవించడం ఏమిటి అనుకుని పాపం ఆ దూడని నీళ్లలోంచి బయటికి తీశాడు. దాన్ని కడిగాడు, అది అలా వణికిపోతోంది. అయ్యో లేడి పిల్ల చచ్చిపోతావా అని భయపడి వెంటనే దాన్ని ఎత్తుకుని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అంటే మొత్తం జపం కాస్త క్షవరం అయిపోయింది. ఆ పూట 4 గడియలు కాదు కదా, 1/2 గడి కూడా చేయలేదు పాపం ఆయన. ఇంటికి రావడంతో ఈ దూడని పెంచాలిగా, మరి దీన్ని పోషించాలి. అందుకని ఆయన ఆశ్రమంలో ఒక ఆవు ఉంది, ఆవు పాలు పితికి దాన్ని చిన్న గొట్టంతో నోట్లో పోశాడు. ఆ లేడి పిల్ల
ఎర్రని నోరుతో పసిపిల్ల ఈ పాలు గొటుక్కంటూ రెండు గొటకలు వేసింది. రెండు గొటకల కంటే ఎక్కువ తాగలేవు కదా పిల్లలు, మనమంటే గడగడగడ లోటాలు తాగుతాం. పాప అది రెండు గొటకలు వేసి కాస్త తెప్పరిల్లింది. ఈయనకి ఆనందం కలిగింది, ఓహో నాకు కూడా పిల్లల్ని పెంచడం వచ్చిందో అనుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి ఏం చేశాడు, గంట గంటకి ఆరారా దానికి రెండు గొట్టగలు పాలు పోసేవాడు. ఇది వచ్చిన దగ్గర నుంచి ఈయన జాతకం మారిపోయింది. మళ్ళీ ఈ లేడీని పెంచడంలో రోజు స్నానానికి పొద్దున్నే వెళ్ళడం మర్చిపోయాడు. రోజు పొద్దుటే లేచి స్నానం చేసి జపం చేసుకుని పూజ చేసుకుని ఈయన లేడి పిల్ల ఎలా ఉన్నది, అది పేడ వేసిందా అనే పేడ తీసి దానికి శుభ్రంగా గడ్డి వేసి దాన్ని పడుకోబెట్టి పాలు పోసి పరుగు పరుగు స్నానం చేసి, స్నానం చేస్తున్న 5 నిమిషాల్లోనే నేను వెళ్లేలోపు ఆ దూడ ఏమైపోయిందో, లేడి పిల్ల ఏమైపోయిందో, ఆ లేడీ ఆయనకి బేడీ అయిపోయింది చేతులకి. దాంతో అన్ని మర్చిపోయి పరుగు పరుగులు వచ్చేవాడనమాట. 5 నిమిషాలు జపం చేసుకోవడానికి మనసు ఉండేది కదండి. ఆయన ఒక ఆవిడ చెప్పింది ఈ మధ్య, నిజంగానేనండి నా బతుకు లేడీలాగే ఉంది, మా ఇంట్లో మా ఇంటి ఓ మనవడు ఉన్నాడు, మీతో పురాణానికి వస్తానా, ఎంతసేపు ఆ మనవడే గుర్తుకొస్తాడు, ఆయనకి లేడీ నాకు మనవడు, ఈ పేడ ఎలా పోతుందండి అని అడిగింది ఒక ఆవిడ జ్ఞానంతో ఈ మధ్యన తిరుపతిలో. అంటే ఆవిడ నిజాయితీ పొర్రాలు ఒప్పుకుంది, మనలో చాలామందికి ఆ బుద్ధి ఉంది, వాళ్ళు ఒప్పుకోరు, అంతే తేడా. ఈయన పూర్తిగా ఈ లేడి బంధంలో పడిపోయాడు. దాన్ని పెంచడం, దాన్ని ముట్టే తొడవడం, లేత గడ్డి క్రమక్రమంగా లేత గడ్డి పట్టుకొచ్చి పెడుతుంటే ఆ గడ్డి పరకరు అని తింటూ ఉంటే ఆహా ఎంత ముద్దొస్తోందో, నా మనవడిలా ఉంది, నా మనవరాల్లో ఉంది అనుకుని దాన్ని దువ్వి దానికి ఈగలు రాకుండా చేసి సేవ చేసి గోని పరకలు వేసి తన చర్మాలు భరిచి, అబ్బో హే మామూలు సేవ కాదు, బహుశా పెళ్ళైన కొత్తల్లో ఏ భర్త భార్యగా మాత్రం సేవ చేసి ఉండడు, అంత సేవ చేసేట పాపం ఆయన. క్రమంగా ఏమైపోయింది, ఈ లేడి బంధంతో ఎక్కడికి వెళ్ళినా జపానికి వెళ్ళినా కూడా పట్టుకుపోయేవాడు, తపానికి వెళ్ళినా అడవికి వెళ్ళినా యజ్ఞం చేసినా ఇది లేకుండా ఇంకే పని చేసేవాడు కదా ఆయన. ఒక రోజున ఇది పెద్దదయ్యాక బాగా పరిగెత్తడం వచ్చాక గుడిసెలోంచి పారిపోయింది, అడవిలోకి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా పూట ఆయనకి తిండి సహిస్తే ఒట్టు, రోజు పళ్ళు తెచ్చుకు తినేవాడు ఆయన పాపం. ఆ పళ్ళు మానేశాడు, కుళ్ళిపోయాడు, బెంగపెట్టేసుకున్నాడు, మానసికమైన బెంగ అన్నమాట, మామూలు బెంగ కాదు. అక్కట తల్లివాసి హరిణార్భకమాప్తులు లేమి చేసి, ఏ దిక్కును లేకయున్న ఇట తెచ్చితి నాయడ ఈ మృగార్భకం బెక్కుడు ప్రేమ చేసి చెరియించుచునున్నది, నాదు సన్నిధిన్ మక్కువ చేసి దీని కడుమన్ననలంత గబ్రోతునెంతయు. అయ్యో తల్లి చచ్చిపోయినప్పటి నుంచి ఈ లేడి పిల్లని ఎంతో ప్రేమగా ఇంటికి తీసుకొచ్చి పెంచాను, నా భార్యని పిల్లల్ని మనవల్ని అందరినీ వదిలిపెట్టి వచ్చాను, రాజ్యాన్ని వదిలిపెట్టాను, కానీ దీన్ని వదలలేక ఎంతో ప్రేమతో పెంచాను, దీనికి ఎవరున్నారు దిక్కు నేను తప్ప, నాకది దానికి నేను, ఏ దిక్కు లేని దానిని తీసుకొచ్చి పెంచాను, ఈ మృగసేవకం ఈ లేడి పిల్ల కూడా నన్ను ఎంతో ప్రేమగా నాన్న తాత అన్నట్టుగా చూస్తూ ఉంటుంది, ప్రేమతో ఉంటుంది, నేనుంటే దానికి ఇష్టం, నా దగ్గర ఉన్నప్పుడే తిండి తింటుంది, నేను ఉంటేనే పాలు తాగుతుంది, నేను ఉంటే పడుకుంటుంది, నేను లేకపోతే దీనంగా ఉంటుంది, అంత ప్రేమగా పెంచుకున్న ఈ లేడి పిల్ల ఇవాళ అడవిలోకి పారిపోయింది. అక్కడ ఏ సింహమైనా తినేసిందేమో, పులి పొట్న పెట్టుకుందో, తోడేళ్లు తెగ తిరుగుతున్నాయి ఇక్కడ, అవి ఏమైనా చీల్చి చెండాడాయో, లేక వేట కుక్కలతో ఏ రాజుగారైనా దాన్ని వచ్చి చీల్చి చెండాడి పొట్న పెట్టుకున్నాడో, నక్కలేం చేశాయో కుక్కలేం చేశాయో, ఇది ఏమైపోయిందో అని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ లేడి తిరిగి రాకపోవటం వల్ల ఆయన తీవ్ర వేదనకి గురయ్యాడు. అసలు స్నానం చేయలేదు, టాపూట జపం మర్చిపోయాడు, స్నానం చేయకుండా అంతసేపు అలా ఎప్పుడు ఉండేవాడు కదా ఆయన. అలా ఏడుస్తూ కూర్చుని, లేడి పిల్లలో నువ్వు లేకపోతే బతకలేని తల్లో పిల్ల తల్లే అని ఏడుస్తూ ఉంటే సాయంకాలానికి పరిగెత్తుకొచ్చేసింది. ఇంకా ఆనందంతో కౌగిలించుకుని, నన్ను వదిలి ఎలా వెళ్ళిపోతావా, ఇంకెప్పుడు వెళ్ళక, నీకు అసలు బుద్ధి ఉందా లేదా, నేను ఎంత బెంగెట్టుకుంటాను అనుకున్నా, చూడు ఎండిపోయాయి పళ్ళు, పాలు కుళ్ళిపోయాయి, కాచలేకపోయాను, పంచదార కూడా పాడైపోయింది, అసలు ఆశ్రమంలోకి ఎవరు వచ్చారో పట్టించుకోలేదు అంటే అదేదో తలకై ఊపితే అది నీకు అర్థమవుతుంది, నాకు తెలుసుగా నీకు వచ్చిన నీ మాటలు ఎవరికొచ్చు అనుకున్నాడు పాపం ఆయన. ఈ విధంగా లేడిని అంత ప్రేమగా చూశాడు. పూర్వం ఉపనిషత్తుల్లో కథ ఉండేదండి, మా చిన్నప్పుడు ఉపనిషత్ కథలు అనే పేరుతోటి మహానుభావులు చెప్పేవారు. పూర్వం ఒక ఆయన వీరయ్యని ఉండేవాడు, పాప ఆయనకి పిల్లలు లేరు, పెళ్లి లేదు, పెళ్లి పెటాకులు ఏమీ లేవు. పెళ్లి లేకపోతే పెటాకులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయనకు ఒక్క గేది దూడ ఒకటి ఉండేది. ఈ గేది దూడ అంటే బాగా ఇష్టం ఆయనకి, అందుకని దూడని చాలా ప్రేమగా పెంచుకునేవాడు. ఆ దూడ పెరిగాక ఈయనకి ఏమనిపించిందంటే, నాకు ఎలాగో మొదటి నుంచి సంసార బంధం లేదు కదా, ఈ దూడకి మాటలు వస్తే ఎంత బాగుండు, హాయిగా అది నేను మాట్లాడుకోవచ్చు కదా అని ఆ దూడకి ఆయన కూడాను పేరు పెట్టుకున్నాడండి. అందుకని హిరణ్మయ్యి హిరణ్మయ్యి అని ఆ దూడకు పేరెట్టుకుని, హిరణ్మయ్యి నీకు మాటలు వస్తే ఎంత బాగుండు అన్నట్ట. ఆ తలకై ఊపింది, ఓహో దీనికి అర్థమైందనుకుని వెంటనే ఆ ఊళ్ళోకి ఎవరో ఒక నాలాంటి పురాణం చెప్పాయని వస్తే, ఏమండి మా దూడకు మాటలు వచ్చేలా చేయకూడదా అంటే, నేను చేయలేను కానీ హిమాలయ పర్వతాల్లో ఒక యోగి ఉన్నాడు సిద్ధయోగి, ఆయన దగ్గరికి వెళ్ళావా నీకు ఏ కావాలంటే ఆ పని చేసి పెడతాడన్నట్ట. ఈయన వెంటనే హిమాలయాలకు వెళ్ళి రావడానికి నిలబడుతుంది కదా, అందుకని ఆ పక్కింటి ఆయన్ని, మా దూడని కాస్త జాగ్రత్తగా చూసుకోండి, దానికి మాటలు తెప్పించడానికి హిమాలయాలకు పెడతానన్నట్ట. నీకేమన్నా పెచ్చా వేరయ్యా, దానికి మాట వచ్చిందంటే నువ్వు చచ్చిపోతావు అన్నట్ట. నీకేం పర్వాలేదు, నీకంటే దూడలు లేవు కాబట్టి తెలుసు, నీకు కూడా ఓ దూడ ఉంటే తెలిసేది అన్నట్ట, అక్కడికి ఏదో పిల్లలు ఉంటే తెలుసును అన్నట్టుగా అని మొత్తం మీద పక్క ఆయనకు అప్పగించి హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ సన్యాసి గారు కనబడితే ఆయన గడ్డాలు కాళ్ళు పట్టుకుని, అయ్యా బతిమాలి నాకు దూడ ఉందండి, ఆ దూడకు మాటలు తెప్పించండి అంటే, ఒరే నేను తెప్పించగలను, ఒక్కసారి నీ దూడకు మాటలు వచ్చాయంటే ఆ తర్వాత నీ పేడ అంతా ఎంత కాదంటే మీరు అన్నీ అలాగే అంటారండి, నేను పడతానండి అన్నట్ట. అయితే ఒకటి నీకు ఒక మూలిక ఇస్తాను, ఈ మూలిక పట్టుకెళ్ళి గడ్డితోటో కుడితితోటో దాని చేత తాగించేయి, దానికి మాటలు వస్తాయి, తర్వాత నీ ఇష్టం, ఆ మాటలు వచ్చాక నానా పట్లు పడతావు నువ్వు, నేను దొరకాలంటే కొంచెం కష్టం అన్నట్ట, మిమ్మల్ని ఎలా అయినా పట్టుకుంటానండి అని ఆ మూలికి పుచ్చుకుని ఆయనకి దండం పెట్టి పరిగెత్తుకు వచ్చేసాడు. రావడంతో ఒకటే పక్క ఆయన పిలిచి, నా దూడ ఎలా ఉందంటే నీ దూడకేం బ్రహ్మాండంగా ఉంది, నీకంటే బాగానే పెంచానన్నాడు ఆయన. ఇదిగో నీ దూడను అప్పగించాడు. ఈయన వెంటనే కాస్త కుడితి పట్టుకొచ్చి ఆ కుడితిలో ఈ మూలికేసి దాని చేత తాగించాడు. ఆ కుడితి తాగి తగ్గని దూడ, ఏమండి వీరయ్య గారు ఇన్నాళ్ళు ఏమైపోయారు నాకు చెప్పకుండా పోయారంది. ఓసి ఎంత బాగా మాట్లాడావే ముద్దు ముద్దుగా అనుకుని, నీకోసమే నీకు మాటలు తెప్పించడానికి మూలిక కోసం హిమాలయాలకు వెళ్ళానన్నట్ట. వెడితే వెళ్ళారు, ఆ వెళ్ళేటప్పుడు ఫ్యాన్ పెట్టకూడదా, మీకు ఫ్యాన్ కావాలా, నాకు వద్దా అంది, పెట్టిస్తాలే అన్నాడు ఈయన. అంటే ఆ రోజులో ఫ్యాన్ అంటే విసిరికర్ర అనమాట. సరే ఈయన మళ్ళీ లోపల కడుతుంటే, ఇన్నాళ్ళు మీ చేతి తిండి తినలేదుగా, కాస్త తొందరగా తిండి పట్టుకురండి అంది. నేనే వంట చేసుకోలేదు అన్నాడు. నీ వంట తర్వాత, నా పెంట నా సంగతి చూడండి. సరే ఈయన వెంటనే పరిగెత్తుకొచ్చి కాస్త కుడితి గిడితి అన్ని పట్టుకొచ్చాడు. ఉత్తి కుడితే, ఈ కుడితి ఎవడన్నా తాగుతట్టయ్యా, పశువుని అనుకున్నావా నేను ఏమన్నా అంది. ఈయన అలా ఉండిపోయాడు. కాస్త సొరకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, ఏవో పీనుపుగాయ ముక్కలు, వంకాయ ముక్కలు ఇలాంటివన్నీ తరిగి వెయ్యాలి, అందులో కాస్త పాలు కూడా పోయాలి, కుడితిలో చిట్టు తౌడు ఇవన్నీ వెయ్యకపోతే ఎలాగా అంది. నీకేమో బాగా కూరగాయలు కావాలా, నాకేం వద్దంటే ఈయన కిక్కును మరకుండా కూరగాయ ముక్కలేసి మంచి కుడితి పెట్టాడు. శుభ్రంగా కుడి తాగి పడుకుంది. ఈయన అన్నం వండుకుంటుంటే, ఏమయ్యో వేరయ్యా అంది. మళ్ళీ ఏమిటి అన్నాడు. ఏమిటేమిటి, చీకటి పడుతోంది, దోమలు వచ్చి పడిపోతున్నాయి, కాస్త పొగయకూడదా అంది. పొగేశాడు. ఆ తర్వాత మళ్ళీ వేరయ్యో అంది. నేను అన్నం తినలేదా అన్నాడు. అన్నం తర్వాత అయ్యా, కటికి నేల మీద ఈ పేడ ఈ మూత్రం ఈ రొచ్చులో పడుకోలేకపోతున్నాను, నీకు మంచం కావాలా, నాకేమో నేల వెయ్యి అంది. వెంటనే ఈయన లోపల పరుపు పట్టుకొచ్చి వేశాడు, పరుపు మీద పడుకుంది. అర్ధరాత్రి వేళ ఏమొచ్చిందో కానీ ఈయన అసలే హిమాలయాలకు వెళ్ళి తిరిగి వచ్చి అలిసిపోయి ఉన్నాడు. చచ్చి చేడు అన్నం వండుకు తిన్నాడు. ఇంట్లో ఎవరు లేరు కదా, వండుకు తిని పడుకుంటే నిద్రపోతుంటే గాఢంగా వేరయ్యోయ్ వేరయ్యోయ్ అంది. దాంతో ఈయనకి ఉలిక్కిపడి, ఏమిటి అన్నాడు. ఏమిటి చెప్పమంటావా, ఈ పక్క నుంచి ఏదో పాకుతూ పెడుతుంది పాముమేమో, లోపల పడుకో పెట్టకూడదా, నువ్వేమో లోపల పడుకుని నన్ను బయట వదిలేస్తావా, పాములు వచ్చి కాటేస్తే నేను ఏమైపోతానంది. దిష్టి తగులుతుందేమో మాట్లాడకన్నట్ట. ఇక్కడి నుంచి ఈయన పని అయిపోయిందండి. 3 రోజుల్లో వేరయ్య గారు ఇలా పుష్టిగా ఉండేవాడు, మొదనిష్ట అయిపోయాడు, సన్నగా అయిపోయాడు ఒక దెబ్బకి. ఒక రోజున పగలు నిద్రలేదు, రాత్రి నిద్రలేదు. ఒకరోజు అర్ధరాత్రి వాళ్ళు నిద్రపోతుంటే వేరయ్యో వేరయ్యో అంది. ఇంకీనికి మండిపోయి కర్రోటు పట్టుకొచ్చి 4 పీకాడు. టపాటపా కొట్టేసరికి, అది బాబోయ్ నన్ను చంపేస్తున్నాడు నన్ను చంపేస్తున్నాడు అని అరిచింది. ఈ అరుపు విన్న చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారు, వేరయ్యని దొంగలు కొడుతున్నారేమోనని కర్రలు వేసుకొచ్చి చీకట్లో దూడ దగ్గర ఉన్న వేరయ్య దొంగలుగురు వాడి బాదారు, వాడి చితక బాధేశారు. వాడికి తలకాయ పగిలిపోయింది, చేతులు పగిలిపోయాయి. వాడు చచ్చాంద్రోయ్ అన్నాడు. వెంటనే దూడ కసిగా, చచ్చావా, చావు చావు, నన్ను కొడతావా, కర్ర దెబ్బ ఎలా ఉందో తెలిసిందే అందిట. అప్పుడు జనాలకు అర్థమైంది, మనం కంగారులో దొంగ అనుకుని వేరయ్యను కొట్టామనుకుని ఆ కొట్టిన వాళ్ళే ఏమనుకోకు, ఇంకేమనుకోవడం, అప్పటికే బుర్ర పగిలింది. వాడిని ఏమనుకోకుండా లేవదీసి కట్లు కట్టి అతి కష్టం మీద లోపలికి తీసుకెళ్లారు. అప్పుడు వాడికి అర్థమైంది వేరయ్యకి, నేను చావు దెబ్బలు తింటే చచ్చావా, చచ్చావు చావు అంటోంది ఇది, అందుకే భగవంతుడు వాడికి మాట లేకుండా చేశాడు, వీటికి మాట వస్తే తాట తీసేస్తాయని గ్రహించి మళ్ళీ పొద్దున్నే పక్కింటాయన్ని నువ్వు చూసుకుంటే చూసుకోలేదని పరుగు పరుగుని హిమాలయాలకు వెళ్ళాట. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. మొత్తం మీద ఎందుకు చెబుతున్నానంటే, మీరు కూడా హాయిగా ఈ దూడలో ఇవన్నిటికీ ఇలా మూరికలు తినిపించారా, గురువు గారి దగ్గరకు వచ్చారా, ఇదే గొడవ. పశువులతోటి కనుక ప్రేమ పెంచుకుంటే వచ్చే ఒక భయంకరమైన జాడ్యం ఉన్నదే. అసలు సంసారమే ఒక గొప్ప బంధం. ఈ బంధంలోంచి బయటపడడం అంత తేలిక కాదు. అటువంటిది ఈ లేడి బంధంలో పడిపోయి తనను తాను మరిచిపోయి వాసుదేవ స్మరణ విడిచిపోయి సంపూర్ణ భ్రష్టుడైపోయాడు. ఈ విధంగా దాంతో తిరుగుతూ అసలు ఒక్క క్షణం విడిచిపెట్టలేక పడుకున్నా తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా దాన్నే కౌగిలించుకుంటూ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అనుకున్నాడు. ఇంతలో అంత్యకాలం వచ్చింది. అంత్యకాలంలో శ్రీహరిస్మరణ మర్చిపోయి లేడికేసి దీనంగా చూసి, నేను చచ్చిపోతే ఈ లేడి ఏమైపోతుందో అనుకున్నాడు. అక్కడ ఒక యోగం పట్టింది దీనికి. ఏమిటో తెలిసిన, సంస్కృతంలో లేడిని హరిణం అంటారు. హరిణం ఏమైపోతుందో అని హరిణం అనే టైంలో నా అనకుండా హరి అని చచ్చిపోయాడు. ఎంత యోగం ఉండది, అది కూడా ఒక గొప్ప యోగం అంటారు. హరిణ అని పిలవబోయి హరి అన్నాడు, గొంతాగిపోయింది. చచ్చిపోయేటప్పుడేమో హరిస్మరణ వచ్చింది, కానీ చూపులు దేని మీద ఉన్నాయి, లేడి మీద ఉంది. దాంతో వెంటనే చచ్చిపోగానే యమలోకానికి వెళ్లకుండా, నిజానికి ఇలాంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళాలి. ఆ క్షణమే మళ్ళీ ఆ చుట్టుపక్కల ఉన్న అడవులలో ఒక లేడి గర్భం ధరిస్తే ఆ గర్భంలో పడ్డాడు. చూపులు లేడి మీద ఉండి బేలగా చచ్చిపోవటం వల్ల హరిణమయ్యాడు. కానీ హరి అండం వల్ల నరకానికి వెళ్లకుండా పూర్వజన్మ జ్ఞానం కలిగి ఉన్నాడు. ఇక మీద గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయే ముందు నా మనవడు నా మనవరాలు ఇలా చచ్చిపోతే మనం ఘోర నరకాల పాలైపోతాం. అందుకని గురువులు మిమ్మల్ని అనుగ్రహించడం కోసం మనకి ఏం చెప్పారు వేదవ్యాసుల వారు, నాయనలారా సాధ్యమైనంత వరకు సంసార బంధాల నుంచి వయస్సు పెరిగే కొద్దీ బయటపడండి, హరిస్మరణ చేయండి, హరికథలు వినండి. ఇంట్లో కూర్చుని ముక్కు చీవుడు చీదుకుంటున్న మనవణ్ణి, నా మనవడు నా మనవడు అంటే వచ్చే జన్మలో వాడి ముక్కులో చీవుడై పుడతావు. నేను అలా చెప్పారు వ్యాసుల వారు. ఎందుకు మనకి ఆ దరిద్రం, అందులో కూడా బ్యాక్టీరియా ఉంటుందే, ఆ సూక్ష్మక్రిములే పుడతంట. అందుకని ఈ భవబంధాలు చాలా జాగ్రత్తగా తెంచుకోవాలి. ఇప్పుడు ఈయన లేడి కడుపున పిల్లగా పుట్టగానే పూర్వజన్మ అంతా గుర్తుకొచ్చి ఎటువంటి జన్మ, అఖండ సామ్రాజ్యాన్ని భరతవర్షాన్ని పరిపాలించి ఆ భోగములన్నీ కాలదన్ని హరిస్మరణ పరాయణుండి తరించాలని గండకీ నదీ తీరానికి వెళ్లి గండం తెచ్చుకున్నాను, లేడి వ్యామోహంలో పడిపోయాను, ఇంత నిర్జీవినైపోయానే భ్రష్టుండైపోయానే అని ఏడ్చి ఆ లేడి పిల్లగా పుట్టాక ఆకలి వేసినప్పుడు ఏవో కొన్ని గరికి పరకలు తింటూ ఎవరి జోలికి వెళ్లకుండా తక్కిన లేళ్లతో ఆడుకోకుండా కళ్ళు మూసుకుని లోపల లోపల హరిస్మరణ చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ లేడిగా జన్మ విడిచిపెట్టాడు. ఈ తర్వాత మూడవసారి అంటే పూర్వజన్మలో ఉన్న కర్మబంధం అంత తేలిగ్గా పోదని చెప్పడానికి అన్నమాట చెప్పే గొప్ప కథ ఇది. పోని ఇన్నిసార్లు హరిస్మరణ చేసినా మోక్షం వచ్చిందా, రాలా. జంతువులుగా ఉన్నంతకాలం మోక్షం రాదు, మళ్ళీ భూమి మీద జన్మ ఎత్తవలసిందే. మానవ జన్మ ఎత్తనంత వరకు మనిషి తరించడు, అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. నరజన్మెత్తి తరించాలి. మన అదృష్టవశాత్తు మనకి నరజన్మ ఇచ్చాడు. ఈ నరజన్మని వానర జన్మ చేసుకోకుండా ఉండాలి మనం. మీరు అదృష్టవంతులు కనుక సమయమునికొచ్చి భాగవతం వింటున్నారు, ఇలా అంటున్నారని 10 సార్లు అనుకోకండి. నిజంగా భాగవతం మనందరికీ కలియుగంలో ఉద్ధరించడం కోసం, కలిపురుషుణ్ణి భంజించి కలిప్రభావానికి లోను కానివ్వకుండా తరింపచేసే ఏకైక ఆయుధం మార్గం అది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ జన్మెత్తాడు ఈయన. అక్కడ అంగిరుడు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆ గోత్రంలో పుట్టిన, అంగిరస గోత్రంలో పుట్టిన ఒక మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు. పెద్ద భార్యకి 9 మంది కొడుకులు పుట్టారు. 2వ భార్య గర్భం ధరించింది. ఆవిడకి కవలలు పుట్టారు. ఆ కవలలు ఒక ఆడ ఒక మగ. అందులో ఆడపిల్ల ఎవరో తెలియదు కానీ ఈ మగపిల్లాడు ఈయన, ఈ భరతుడు. ఈ జన్మెత్తి ఆంగిరస గోత్రంలో ఉన్న విప్రుడికి, 2వ భార్యకి కవల పిల్లల్లో ఒకడుగా పుట్టాడు. ఈ జన్మలో ఆయనకి మళ్ళీ తెలియకుండానే తండ్రి భరత అని పేరెట్టాడు. పూర్వజన్మ కర్మ ఒకటి ఉంటుంది, ఆ కర్మ వల్ల అదే పేరు భరతనామం పెట్టాట. వీడు కడుపులోంచి పుట్టి పుట్టగానే తాను పూర్వజన్మలో భరతుండని తెలుసు, తర్వాత లేడీగా పుట్టానని తెలుసు, ఇప్పుడు ఇలా పుట్టానని తెలుసు. పూర్వజన్మ జ్ఞానం ఉన్నది. అంత్యకాలంలో హరిస్మరణ ఏ వంకతో చేసినా అటువంటి వాడు ఎన్ని జన్మలెత్తినా ఆ జన్మలలో పూర్వజన్మ వాసన ఉంటుంది. అందుకని రోజు హరి హరి అనాలన్నమాట. హరినామస్మరణకి మించినటువంటి తరణోపాయం మరొకటి లేదు. తరణ ఉపాయం అంటే తరించే ఉపాయం. తరుణోపాయం అనకండి సుమా, తరుణం కాదు. తరుణోపాయం అని వాడతారు చాలామంది. తరుణం అంటే యౌవనం అని అర్థం. తరణము అంటే దాటుట. దాటడానికి, సంసారం అనే సముద్రాన్ని దాటడానికి ఉపాయం కనుక దానికి తరణ ఉపాయం, తరణోపాయం, అది హరిస్మరణే. ఈయన హరిస్మరణ చేసుకునేవాడు. వీళ్ళ నాన్నగారు పెద్ద కొడుకుల కంటే చిన్న కొడుకు కంటే ఎక్కువ ఇష్టం. అందుకని వీడికి 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేసి, ఒరే నాయన సంధ్యావందనం చెయ్యి, గాయత్రి చెయ్యి అంటే ఆయన చెబితే చేసేవాడు, తర్వాత మానేసేవాడు. ఎన్ని వేదాలు నేర్పినా నేర్చుకునేవాడు. అన్నీ వచ్చుగా, పూర్వజన్మలోనే వచ్చి, ఇప్పుడు కొత్తగా వచ్చేదేముంది. అయినా మూగవాళ్ళ ఉండేవాట, సరిగ్గా మాట్లాడేవాడు కాదు, మత్తుడిలో ఉండేవాడు, ఎవరికీ సమాధానం ఇచ్చేవాడు కాదు. దాంతో తండ్రికి అనుమానం వచ్చింది, వీడు మూగవాడా అనుకుని, ఒరే నీకు మాటలొచ్చా అంటే మాటలొచ్చు నాన్న అన్నట్ట. మరి మాటలొచ్చి మరి ఎందుకు వేదం చదవు అంటే మళ్ళీ మాట్లాడేవాడు కాదు. పక్కన ఎన్ని శబ్దాలు చేసినా చెవిటివాళ్లాగా వినేవాడు కాదు. అన్నీ వినపడతాయి కానీ ఏమీ పట్టించుకోకుండా ఒక్క హరికథలు వచ్చినప్పుడు విని తక్కినవి చెవికి రానివ్వకుండా చూసేవాడు. పనికి మాలిని వినకుండా ఉండేవాడు. ఇంకా ఆహారం పెడితే తినేవాడు, పెట్టమని అడిగేవాడు కాదు. అంటే శరీరం నిలబడడం కోసమే ఆహారం తీసుకుని ఆహార వ్యామోహం లేకుండా ఉండేవాడు అనమాట. నాకు సాయంకాలం పకోడీ కావాలి, జీడిపప్పు పకోడీ కావాలి, ఇలాంటి కోరికలు ఏమీ లేవు ఆయనకి. ఆయనకి బోడిపప్పు అయినా జీడిపప్పు అయినా ఒకటే, కుంకుడికాయ పప్పు అయినా ఒకటేట ఆయనకి. అంతలా బతికాడు పాప మహాత్ముడు. పాపం తండ్రికి మాత్రం బెంగొచ్చింది. ఈ కుర్రాడికి 16 ఏళ్ళు వచ్చేసరికి సరిగ్గా తిండి తినకపోయినా, ఏ చదువు లేకపోయినా, శరీరం మాత్రం మంచి బలంగా ఆబోతులో తయారయ్యింది, మనిషిలో మంచి కాంతి ఉంది. ఇంత కాంతితో ఇంత బలంగా ఉన్న కుర్రాడు వేదాధ్యయనం చేసి చదువుకోవటం లేదు, తక్కిన వాళ్ళకి మళ్ళీ పేరు తెచ్చుకోవటం లేదు, మహారాజ సభలకు వెళ్ళడు, వేద సభలకి రాడు, డబ్బులు సంపాదించడు, ఆస్తి మీద వ్యామోహం లేదు. ఇతనికి ఏదైనా ఇల్లు ఇద్దామంటే ఇల్లు కూడా వద్దంటాడు. ఇంత పిచ్చివాళ్లాగా, అమాయకుడిలాగా, భ్రష్టుడిలా తిరుగుతున్నాడని బెంగెట్టుకుని చచ్చిపోయాడు. పిల్లల మీద వ్యామోహం పెట్టుకుంటే తొందరగా ఆయువు నశిస్తుంది, కొడుకు మీద బెంగతో చచ్చిపోయాడు. చచ్చిపోగానే అతని భార్య కూడా సహగమనం చేసింది. ఇప్పుడు వీడు దిక్కు లేకుండా అయిపోయాడు. ఈ పెద్ద భార్య పిల్లలు 9 మంది ఉన్నారుగా, చిన్నప్పటి నుంచి వీడు పిచ్చళ్ళ ఉన్నాడురా అని అనుకుని వాడిని బాగా హాస్యం చేసి వేళాకోవడం వాడి నోటికి వచ్చినట్టు తిట్టేవారు. వాడిని మొట్టికే ముట్టేవారు. వాడి చేత రకరకాల చాకరీ చేయించేవారు, గాడిద చాకరీ చేయించేవారు. ఇప్పుడు తండ్రి పోవడంతో వాళ్ళంతా కలిసి వీడిని రోజు పొలానికి పంపించి మొత్తం పొలమంతా నాగలిచ్చి వాడి చేత దున్నించేవారట. ఎద్దు చేత దున్నించినట్టుగా విత్తనాలు వేయించేవారు, పళ్ళు కోయించేవారు, పొలం కోయించేవారు, రాత్రిపూట పొలం దగ్గర మంచి మీద పెట్టి కాపలా కాయించేవారు. మంచులో, ఎండలో, వర్షంలో అలాగే ఉండిపోయేవట. అన్నిటికీ అతీతంగా ఉండేవాడు ఆయన. పరమ దుర్భరమైన జీవితం అది పాపం. అయినా వాసుదేవ, ఇక నాకు ఇవేమీ బాధించవు, బాధించే సంసారంలో ఇంతకాలం ఉన్నాను చాలు. ఒకప్పుడు నేను లేడి మీద ప్రేమతో మళ్ళీ భ్రష్టుండి ఈ జన్మెత్తాను, జన్మరాహిత్యం పొందాలనుకున్నవాడిని జన్మ పొందాను, కాబట్టి ఈ జన్మలో ఈ శిక్షలన్నీ నీ శిక్షలుగా భావించి అనుభవిస్తాననుకుని తీవ్రమైన ఎండలో వేసవి కాలంలో కూడా ఉండిపోయేవట పొలాల్లో. అదృష్టం ఏంటంటే భగవద్ అనుగ్రహంతో అతని కళ్ళు తిరిగి పడిపోవడం లేకుండా ఉంది. హరి యొక్క కటాక్షం వల్ల అవధూతలా తిరుగుతున్న ఇతనిని సూర్యుడి యొక్క తాపం ఏమీ చేయలేదు. ఇంకా వర్షాకాలంలో బోరును వర్షం కురుస్తుంటే వ్యవసాయం అంతా చేయించేవారట, పంట పొలాల్లో కలుపు తీయించేవారట, మంచి మీద కూర్చోబెట్టేవారట. ఆ వర్షంలో తడిసిన అతనికి జలుబు చేసేది కాదు, తుమ్ములు వచ్చేవి కాదు, అలా బతికాడు. ఇంకా చలికాలంలో హేమంత ఋతువులో భయంకరమైన మంచు కురుస్తున్న కాలంలో పొలంలో పడుకోబెడితే అక్కడ అలాగే ఉండేవాడు. ఇక అన్నం ఏం పెట్టేవారు వీడికి? అన్నం వండగా గిన్నెలు అడుగున మాడిపోయిన పెచ్చులు పెట్టేవారట. అది కూడా పశువులకి కుడితీస్తారు కదా, ఆ కుడితి నీళ్లలో నానవేసి ఇచ్చేవారు. సొరకాయ ముక్కలు, తొక్క, సొరకాయ పై తొక్కలు ఉంటాయి కదా, ఆ పెచ్చులు అవిట. అన్నం మాడు పెచ్చులు, తెలకపిండి, కుడితి, కుంకుడుకాయలలో పప్పు, ఇలాంటివన్నీ వాడికి పెట్టేవారు. అవన్నీ అమృతమస్తు అని తినేసేవాడు. నిజంగా అమృతమైంది ఆయనకి. అమృతమస్తు అని భావన చేయటంతో ఆయనకి హరికటాక్షం ఉండడం వల్ల, వైరాగ్య సంపన్నుడు అవడం వల్ల అవి తిని ఆరోగ్యంగా బతకగలిగాడు ఆయన. నిజం చెప్పాలంటే అప్పుడే తాజాగా వండిన పాయసం తింటే ఎలా ఉంటారో అలాగ కుళ్ళిపోయిన 3 రోజుల క్రితం అన్నం పెడితే తింటే కూడా ఆయనకేం అవ్వలేదు. అలాంటి అన్నం పెట్టకూడదు, పెట్టారు వాళ్ళు పాపంతో ఆ సవతి సోదరులు. అవి తిన్నాడు ఆయన. వాడికి చిరిగిపోయిన గుడ్డలు ఇస్తే అవే కట్టుకుని అసలు శరీరానికి ఆ గుడ్డ ఉందా లేదా అన్నట్టుగా దాంతోటే బతికేవాడు. అయినా సరే అనుక్షణము వాసుదేవ పరంధామ లోపల లోపల అనుకునేవాడు ఆయన. ఈ విధంగా ఆయన జీవితం 18 ఏళ్ళు సాగింది. 16 ఏట నుంచి తండ్రి చచ్చిపోతే ఇంకో 2 ఏళ్ల పాటు అన్నదమ్ముల యొక్క పెంపకంలో పెరిగాడు. ఓసారి పంటలు వేశారు, వరి గోధుమ వేశారు. వారికి మహారాజు గారు మెచ్చుకుని పూర్వకాలంలో 1,000 ఎకరాలు ఇచ్చాట. ఆ 1,000 ఎకరాల పొలాన్ని బాగా సస్యశ్యామలం చేశారు వాళ్ళు. అందులో కొంత గోధుమ కొంత వరి వేశారు. ఇంకా పంట సంక్రాంతికి ముందు కొయ్యాలి. సంక్రాంతి ఇంకో 10-12 రోజులు ఉందనగా పొలంలో కాపలా కోసం వీడొక్కడుంటే చాలు, వీడు మంచి బలిష్ఠుడు దున్నపోతులో ఉన్నాడని ఒక కర్ర కత్తి ఇచ్చి మంచి మీద కూర్చోబెట్టి, రే కాపలాకాయ్ ఎవడన్నా దొంగాడొచ్చాడో తర్వాత నీ అంతం చూస్తాం అని వీడి కాపలా పెట్టారు. చిత్రం ఏంటంటే ఈ మనిషి మంచి బలంగా కర్ర కత్తి పుచ్చుకోవడం వల్ల వీడిని చూసి ఎవరు దొంగలు వచ్చేవారు కదట. అసలు ఈయన ఎవరి జోలికి వెళ్ళాడు, శాంతస్వరూపుడు అయినా ఈ రూపమును చూచి ఎవరు దగ్గరికి వచ్చేవారు కాదు. కటిక చలిలో హేమంత ఋతువులో సంక్రాంతికి ముందు పొలంలో మంచె మీద రాత్రి లేదు పగలు లేదు అలాగే ఉండేవట్టు ఆయన. స్నానం లేదు పానం లేదు. ఎప్పుడో 10 ఇంటికో 11 ఇంటికో అన్నదమ్ములు ఇంత ఎండుపెచ్చులు కుడితినీళ్లు ఇచ్చేవారు. కుళ్ళిపోయిన మజ్జిగ గంజి పోసేవారు. అలా కాపలా కాస్తున్నాడు ఆయన. ఒక రోజున అలా కాపలా కాస్తూ ఉండగా ఓ తమాషా జరిగింది. ఆ పొలానికి పక్కన భయంకరమైన కేకారణ్యం ఒకటి ఉన్నది. మామూలు అడవి కాదు, చాలా తీవ్రమైన కేకారణ్యం. పెద్ద పెద్ద చెట్లతో పులులతో సింహాలతో తోడేళ్లతో క్రూర మృగాలతో ఉన్నటువంటి అడవి. ఆ అడవిలో కొన్ని 100ల మంది బోయేవాళ్ళు ఉన్నారు. ఆ బోయేవాళ్ళందరికీ ఒక నాయకుడు ఉన్నాడు. వీళ్ల వృత్తి దొంగతనం. అడవి మార్గంలో ఎవరైనా వెడితే చాలు ఈ దొంగల నాయకుడు తన దొంగల గుంపులతో వెళ్లి ఈ బోయేవాళ్లతో ఆ పెళ్లి వాళ్ళని వాళ్ళని చితక్కొట్టి వాళ్ల నగలన్నీ దోచుకుపోయి స్త్రీలని మానభంగం చేసి నానా హింసలు పెడుతూ ఉండేవాడు. ఆ దొంగల నాయకుడికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే నా దొంగల గుంపుకి నాయకుడు ఎవడు ఉంటాడు? దొంగల నాయకుడికి కూడా ఒక వారసుడు ఉండాలండే, దొంగకు కూడా వారసుడు లేకపోతే ఎలా మరి? అందుకని ఆయన వెంటనే గణాచారిని పిలిచి, వాళ్ళకు ఒక గణాచారి ఉంటాడు, వాడు తెగ తాగేసి కళ్ళు పుచ్చుకుని చేతులు కర్ర పుచ్చుకుని కుర్రు కుర్రు అమ్మ పలుకు 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 జగదంభో పలుకు పలుకు అని అన్నట్టువాడు. అలాంటి గణాచారి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యో గణాచారి, పలుకు అలా పక్కనట్టు, మా ఆవిడకి పిల్లలు పుట్టలేదు, పిల్లలు లేకపోతే ఎలాగా? ఈ దొంగల నాయకుడు వారసుడు లేకుండా చచ్చిపోతే లోకం ఏమంటుంది? నాకు మంచి నాలాంటి కండలు తిరిగిన నల్లని శరీరం కలిగిన మంచి తాగుబోతైన హింస చేసే కొడుకు కావాలి వారసుడు. వారసుడు కావాలంటే ఏం చెప్పాలి అంటే ఏం చెయ్యాలంటే వాడన్నాడు, నీకు పిల్లల రాత లేదో అని అన్నట్ట. నాకు రాత లేకపోతే నిన్ను చంపేస్తా జాగ్రత్త, నిన్ను బలిస్తాను కాళికాదేవి అన్నాడు వాడు. వాడు ఉలిక్కిబడి, కంగారు పడకు, మనం భద్రకాళిని పూజిస్తున్నాం, మన కులదేవత భద్రకాళి. భద్రకాళి మాతకి ఓ మనిషిని ఎవండన్నా తీసుకొచ్చి, బలమైన మనిషిని పట్టుకొచ్చి బలిచ్చావా, నీకు కొడుకు పుడతాడు, మొక్కేసుకో అన్నట్ట. వీడు వెంటనే భద్రకాళి ఆలయానికి వెళ్ళాడు. ఆ అడవిలో పెద్ద ఆలయాన్ని కట్టారు వాళ్ళు. శిలా విగ్రహం, అమ్మవారి కాళీ విగ్రహం ఉంది. 8 చేతులతో ఉన్న కాళీమాత, నల్లని విగ్రహం. నోట్లోంచి నాలిక బయటకు వచ్చి ఉంటుంది. ఆ నాలికకి ఎర్రరంగు పూశారు వాళ్ళు. ఆ కాళికాదేవి చుట్టూతో ఎప్పుడు చూసినా బలులిచ్చి బలులిచ్చి రొచ్చు రొచ్చు చేసేసారు రక్తాన్ని. అంత రక్తపు రొచ్చు పుర్రెలతో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి, కాళీమాత నీకు మొక్కుకుంటున్నాను, ఇదిగో నాకు కనుక కొడుకు పుడితే మా ఆవిడ గర్భవతి కొడుకుని కంటే నీకు మంచి బలమైన ఒక కుర్రాన్ని పట్టుకొచ్చి బలిచ్చేస్తాను అని మొక్కాడు. ఆ మొక్కిన వేళ విశేషం ఏమిటో తెలియదు కానీ వాళ్ళ ఆవిడ నిజంగానే గర్భం ధరించింది, పిల్లాడు పుట్టాడు. ఇప్పుడు పిల్లాడు పుట్టాడు కదా మరి, అందుకని మొక్కులు ఇవ్వడం కోసం వాడు ఆలోచించాట. గణాచారి అన్నాడు, ఇదిగో మొక్కు మాత్రం వెంటనే తీర్చాల్సమా, ఎవడో ఒకటి పట్టుకొచ్చి వేసేయి, బలి వేసేయి, లేకపోతే ప్రమాదం అన్నట్ట. మన కాళ్ళి తల్లికి మన కల్పవల్లికి మొక్కులను చెల్లింప రెండోయి, భద్రకాళికి సాటి లేదోయి, బ్రహ్మైన విష్ణైన పరమేశుడే అయిన మన కాళ్ళి తల్లికి మొక్కుతుంటారు, అన్నమాటను నిలుపుకోనట్టి వానికి కాళిక దుర్మరణమిచ్చునోయి అని వాడు ఓ పాటలు పాడాట. మన కాళీ తల్లి మన కన్న తల్లి ఈవిడికంటే గొప్పది లేదు. బ్రహ్మదేవుడు విష్ణువు శివుడు రోజు ఆవిడ పాదాలకు నమస్కరించి బతుకుతూ ఉంటారు. ఆవిడ దగ్గర మొక్కుకున్నాక మొక్కు చెల్లించకపోతే అంతం చూస్తుంది, దుర్మరణం తప్పదు. పట్టుకొచ్చే అనగానే ఈయన ఏం చేశాడు, అడవిలో మాటేసి ఓ మంచి కుర్రాడు ఒకటి పెట్టాడు. ఆ కుర్రాడి పెళ్లి పెటాకులు లేని కుర్రాడే, కొంచెం బలంగానే ఉన్నాడు. వాడిని పట్టుకొచ్చి బలివ్వడానికి సంసిద్ధం చేశారు. అమావాస్య నాడు అర్ధరాత్రి పాటు బలివ్వాలట. వాళ్ళకి ఒక నియమం అది, బలి కూడా ఎప్పుడు పడితే ఎప్పుడు ఇవ్వకుండా అమావాస్య నడిస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అందుకని అమావాస్య నాడు అర్ధరాత్రి దాకా వీడిని జాగ్రత్తగా చెరసాలలో పెట్టండిరా, అర్ధరాత్రి నాడు వీడిని అలంకరించి బలిద్దాం అనగానే చతుర్దశి నాడు వాడు ఎలాగో తప్పించుకు పారిపోయాడు. వాడు పారిపోయాడు, వాడు అదృష్టం బాగుందనమాట. అందుకని వాడు జాయి మంగళగిరి అంటూ పారిపోయాడు మంగళగిరికి. ఈ విధంగా వాడు మంగళం వారి వాడు పారిపోతే ఈ నాయకుడికి ఒళ్ళు మండిపోయింది. రాత్రి తెల్లారితే అమావాస్య, అమావాస్య రాత్రి బలివ్వాలి, బలిపశువు పారిపోతేలాగా. మీరు ఎక్కడికైనా వెళ్ళి అలాంటి బలమైన బలిపశువుని తేకపోతే మిమ్మల్నే వేసేస్తాను, కాపలా వాళ్ళని బలిచ్చేస్తాను అని బెదిరించాడు. వీళ్ళు హడిలిపోయి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ మీదకి బయలుదేరారు. వాళ్ళకి సరిగ్గా దారిలో మంచే పొలం, పొలంలో మంచె మీద కూర్చుని కత్తి కర్ర పుచ్చుకున్న ఈ కుర్రాడు కనబడ్డాడు, భరతుడు. మరే బలే ఉన్నాడురా, పైగా బ్రాహ్మడు కూడాను, కుళ్ళిపోయిన యజ్ఞోపేతం వేసుకున్న కాంతిగానే ఉన్నాడు, బలంగా ఉన్నాడు, కత్తి చేతిలో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే మంచిదేమో, ఎందుకైనా మంచిది. అసలు పారిపోయిన వాడికంటే వీడే బాగున్నాడు. ఆ పారిపోయిన వాడు కొంచెం బక్క చిక్కినట్టున్నాడు, వీడు కొంచెం బలంగా ఉన్నాడు దొక్కలాగా. వీడిని తీసుకెడితే దొంగల నాయకుడు సంతోషిస్తాడని అమాంతంగా వెనక నుంచి వల వేసి ఆ చేతిలోని కత్తి కర్ర లాగారు. అసలు ఆయన నవ్వాడు, ఈ కర్ర కత్తి తీసుకోవడానికి వల ఇయ్యాలా అన్నట్టుగా. వాళ్ళు ఈయన బంధించి పట్టుకుపోయారు. బంధించి పట్టుకుపోతుంటే కూడా ఈయన ఎంత ఆనందంగా ఉన్నాడో తెలిసిన, బంధించిన దొంగలు శ్రీ మహావిష్ణువే, బంధింపబడిన నేను శ్రీ మహావిష్ణువే, బంధించి నన్ను బలివ్వబోతున్నారే ఆ భద్రకాళి విష్ణుస్వరూపమే, నరకడానికి ఎత్తిన కత్తి విష్ణుస్వరూపం అనుకుని నిర్వికారంగా వాసుదేవ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంక వీణ్ణి చూడగానే బ్రహ్మానందం కలిగేసింది ఇట్లండి ఆయన గారికి. దొంగల నాయకుడికి చాలా ఆనందం కలిగింది. ఒరే పోతే పోయాడు రా నిన్నటి వాడు, వాడికంటే వీడే బాగున్నాడురా కొంచెం బలంగా, వీణ్ణి ఈ పగలంతా పారిపోకుండా చూడండి, పారిపోతే మిమ్మల్ని నరికేస్తాను, చెరసాలలో పెట్టండి, రాత్రికి మంగళస్నానం చేయించి బలిపశువుగా అలంకరించి భద్రకాళి దగ్గరికి పట్టుకురండి, ఒక్క వేటుకు వీడిని బలిచ్చేస్తానన్నాడు. అనగానే వీళ్ళు ఆ పగలంతా వీడికి మంచి భోజనం పెట్టి బలిపశువుకి బాగా భోజనం పెట్టాలని చేస్తాం, ఉత్తప్పటికంటే బాగా పెడతారు. ఇక్కడ దాకా భోజనం పెట్టారంటే అది పని అయిపోయినట్టే వాడి పని. అలా బలిపశువుకి పెట్టినట్టుగా భోజనం పెట్టారు. పాపం గొర్రె చూసారా మీరు, గొర్రెని బలిచ్చే ముందు అలాగే చేస్తారు, తెగ పెడతారట. ఆ తర్వాత పాపం ఈ పిచ్చిది కషాయి వాడిని నమ్ముతుందని వాడు వేసేస్తాడని తెలియక వాడు పెట్టిన తిని సంతోషంగా కూడా పెడుతుంది. ఈయన అన్నీ తెలుసున్నవాడు, నిర్వికారంగా ఉన్నాడు, పెట్టింది తిన్నాడు. సాయంకాలం కాగానే 500 కుండలతో పసుపు కుంకం నీళ్లు గంధం కలిపి పట్టుకొచ్చి ఒళ్ళంతా పోసేసారు కుండలతో. కోబలి కోబలి అని పెద్ద పెద్ద అరుపులట పక్కన బలి బలి అని. ఈ అసలు అరుపులకే గుండెకి తెచ్చిపోతారు ఓ మాదిరి వాళ్ళైతే. ఏదో మీలాంటి ధైర్యవంతులైతే పక్కన పెడదాం, కానీ సహజంగా పిరికి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కనుక బలి ఇచ్చే ముందు అరుస్తూ ఉంటే గుండె బేజారు ఎత్తిపోతటండి. అందుకని దానికి తోడు డప్పులు కూడా పట్టుకొచ్చారట, పెద్ద పెద్ద ఢంకాలు పట్టుకొచ్చి ఢామ్ ఢామ్ అని కొడుతుంటే అసలు హార్ట్ పేషెంట్ ఉంటే ఆ క్షణమే చచ్చిపోతాడనమాట. అలా డప్పులు వాయిస్తూ పసుపు కుంకాల నీళ్లు ఎర్రగా పచ్చగా పోసేసి గంధం కలిపిన నీళ్లు పోశారు. ఆ తర్వాత వేప ఆకులు మర్రి ఆకులు పట్టుకొచ్చి దండ చేసి మెడలో వేశారు. ముఖమంతా పసుపు పూసి ఇక్కడ ఎంత కుంకం పూసేశారు, ఒంటి మీద కుంకం చల్లారు. అందుకో భద్రకాళి అద్దుకో, ఒరే నువ్వు ఎంత అదృష్టవంతుడు రా, మా భద్రకాళికి వెలిగిపోతున్నావు, వాళ్ళు అవ్వచ్చుగా అదృష్టవంతులు కానీ కాదట, నువ్వే అదృష్టవంతుడు అవ్వరా అన్నారు. ఈయన తీసుకొచ్చారు, బలిపశువుని ఈడ్చుకొచ్చినట్టుగా అక్కడికి పట్టుకొచ్చారు. అక్కడ తలకాయని పెట్టించి ఒక వేదిక ఉన్నది, ఆ వేదిక మీద తల పెడితే కత్తితో నరుగుతారనమాట. సరిగ్గా ఈ తలేమో ఒక గుమ్మటం మీద పెడతారు శిల మీద, ఈ మెడ ఒకటి మాత్రం బయట ఉంటుంది, వాడు నరగగానే కత్తి మెడ నుంచి కిందకి దిగాలి. ఆ కత్తికి ఏం చేశారు, దానికి కూడా పసుపు పూసి కుంకం పోసి బొట్లు పెట్టి దానికి మళ్ళీ అభిచార హోమం, జాయ భద్రకాళి మహాకాళి ఆకాళి ఈ కాళి చూంకాళి ఓంకాళి అని అరిచి దానికి కూడా మంత్రాలు చదివి ఆవాహన చేశారు. ఆ తర్వాత అమ్మవారికి అలంకారం చేశారు. ఏం వర్ణించారండి పోతనగారు తెలుగులో కూడా, ఆయన శిష్యుడు బొప్పయ్య కూడా అద్భుతంగా వర్ణించాడు. సంస్కృతంలో వ్యాసుల వారు ఏకంగా 5-6 శ్లోకాల్లో ఆ కాళికాదేవి ఆవాహన, వాళ్ళంతా దొంగలు కదా కిరాతకులు కదా, క్షుద్రాచారంతో వామాచారంతో కళ్ళు కొండలు అక్కడ పెట్టి ఆవాహన చేశారన్నమాట. పువ్వులు విసిరారు, పుర్రెలు విసిరారు, ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చిన వేపమండలతో పూజ చేశారు, ఢంకాలు మోగించారు, తెగపాట్లు పాడేశారు, ఆడ మగ తాగి కళ్ళు తాగి ఓ కైపెక్కి కొట్టుకోవడం మొదలుపెట్టారు, నృత్యాలు మొదలెట్టారు. అప్పుడు వీడేం చేశాడు దొంగల నాయకుడు, ఎక్కడ కత్తి అన్నట్ట. అప్పటికే వాడు 2 కుండలు పుచ్చుకున్నాడు. ఏకంగా 2 కుండలు పుచ్చుకుంటే కానీ ఒక్క దెబ్బకి నరకట్ట, వాడికి అదో బలహీనత. 2 కుండలు తాకి కూడా కదిలెట్టువాడు. ఎందుకు చెప్తున్నానంటే వాడి శక్తిలో ఏముందో మరి తెలియదు కానీ ఆ కత్తి పుచ్చుకున్నాడు. పుచ్చుకుని అమ్మ కాళీ భద్రకాళి మహాకాళి పలుకు పలుకు అంబా పలుకు, నువ్వన్నట్టుగానే నీకు మొక్కుకున్నట్టుగానే నాకు కొడుకునిచ్చావు, కొడుకునిచ్చినందుకు కృతజ్ఞతగా ఈ బలిపశువుని ఇచ్చేస్తున్నాను, వీడెవడో భేమ్మళ్ళ ఉన్నాడు వీడిని పుచ్చుకుని సంతోషించు అని కత్తి ఎత్తేట. బ్రహ్మ తేజస అతి దుర్విషహీణ దంతక్యమానీన వపుషా సహసా ఉచ్చచాట శైవ దేవి భద్రకాళి. ఆ క్షణమే అప్పటిదాకా ఊరుకున్న భద్రకాళి, ఈ మహానుభావుడు హరిస్మరణ చేస్తున్నవాడు, అవధూతలో ఉన్నటువంటి వాడు ఈ తేజస్సుతో ఎదురుగుండా పడుకుని ఉండడం, వీళ్ళు నోటికొచ్చినట్టు కారుకోతలు కూసి బలివ్వడాన్ని చూచి సహించలేక పళ్ళు పటపట కొరికింది, చెట పట అనే శబ్దం చేసుకుని విగ్రహాన్ని చీల్చుకుని తన గణాలతో పాటు బయటకు వచ్చేసింది. ఆవిడ వెనకాతలు ఒక్క భద్రకాళి కాకుండా త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగవాలిని, నిత్యక్లన్న, భేరుండ, వహినివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, మహానిత్య, పరమేశ్వర, పరమేశ్వరి, మిత్రేశమయ్యి, షష్ఠీశమయ్యి, ఉడ్డీశమయ్యి, చర్యానాథమయ్యి, లోపాముద్రామయ్యి, అగస్త్యమయ్యి, కాలతాపనమయ్యి, ధర్మాచార్యమయ్యి, ముక్త కేశీశ్వరమయ్యి, దీపకణానాథమయ్యి, విష్ణుదేవమయ్యి, ప్రభాకర దేవమయ్యి, తేజోదేవమయ్యి, మనోజదేవమయ్యి, కళ్యాణదేవమయ్యి, వాసుదేవమయ్యి, రత్నదేవమయ్యి, శ్రీ రామానందమయ్యి, అణిమాసిద్ధ, లహిమాసిద్ధ, గరిమాసిద్ధ, మహిమాసిద్ధ, ఈశిత్వసిద్ధ, వచిత్వసిద్ధ, ప్రాకామ్యసిద్ధ, భుక్తిసిద్ధ, ఇచ్ఛాసిద్ధ, ప్రాప్తిసిద్ధ, సర్వకామసిద్ధ, బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి, వైష్ణవి వారాహి, మాహేంద్రి చాముండ, మహాలక్ష్మి, సర్వసంక్షోభిడి, సర్వవిద్రావిడి, సర్వాకర్షిణి వంటి అనేకమైన చాముండాగణాలన్నిటినీ తన పక్కన తెచ్చుకుని వారందరికీ కత్తులిచ్చి ఈ నీచుడు బ్రహ్మతేజస్సుని ఆర్పేయాలనుకుంటున్నాడు, హరిభక్తుడిని చంపాలనుకుంటున్నాడు, తాండవమాడండి, నరికి పారేయండని ఆ దొంగల్ని, దొంగల నాయకుడిని చేతిలో ఉన్న కత్తులు గుంజుకుని ముందు దొంగల నాయకుడిని నరికేసింది, ఆ తల పైకి విసిరేసింది, అందులో ఉన్న మాంసాన్ని తీసి నాకేసింది, ఆ పుర్రిని మెడలో వేసుకుంది, వాడి తలకాయ ఎత్తే ముండెల్లో ఉన్న రక్తమంతా గడగడ తాగేసి వాడిని విసిరవతల పారేసింది. ఇక కనిపించిన దొంగలల్లా నరికి పారేశారు. ఒక్క దొంగాడు కూడా మిగలకుండా బీభత్సం చేసి, వికటాట్టహాసం చేసి కళ్ళు కొండల్ని తన్నెవతల పారేసి ఈ బ్రాహ్మడి దగ్గరకు వచ్చి, నాయనా భరత, బ్రహ్మతేజస్సుతో ఉన్న నిన్ను, పరమ పవిత్రుడు అయిన నిన్ను ఒక సామాన్య బలిపశువు కింద బలివ్వాలనుకున్నాడు రా ఈ దొంగల నాయకుడు, అందుకే నేను ఆగ్రహించాను, సమస్తం నేనే, నేనే హరిని, నేనే అమ్మని, నేనే ఈశ్వరుణ్ణి, ఉన్నది ఒకటే పరబ్రహ్మం, ఒక పరబ్రహ్మాన్ని మరో పరబ్రహ్మానికి బలిచ్చే అధికారం ఎవరికీ లేదు, ఎవడైనా అజ్ఞానంతో మేకల్ని, గొర్రెల్ని, పశువుల్ని, పురుషుల్ని, స్త్రీలని, పసివారిని నాలాంటి దేవతలకి బలి ఇస్తే ఆ దేవత సహించదు, వాళ్ళు తెలియక అలాంటి బలులను మూఢాచారాలతో, దంభాచారాలతో, క్షుద్ర పూజలతో ఇచ్చి అర్చిస్తున్నారు, ఆ అర్చన అత్యంత ప్రమాదం, నేను దురాచార శమనిని, ఇలాంటి దురాచారాలని క్షమించను, ఇది అందరికీ తెలియజేయి, బలులు ఇచ్చి చేసే ఏ పూజ కూడా మనిషికి శుభములివ్వదని చెప్పు అని ఆ సంకెళ్ళు తెంచి ఆయన్ని బయటికి పంపేసింది. ఇప్పుడు చిత్రం చెప్పమంటారా, ఇంత పూర్వం తలకాయ నరకడానికి కత్తెత్తినప్పుడు ఒక రకంగానే ఉన్నాడు ఆయన, ముళ్ళంతా పసుపు పూసినా అలాగే ఉన్నాడు, కోబలి అని అరిచినా అలాగే ఉన్నాడు, ఇప్పుడు భద్రకాళ్ళు వచ్చి రక్షించినా అలాగే ఉన్నాడు, అంటే ఏమి ఆనందము లేదు, దుఃఖము లేదు, ఎంత ఆశ్చర్యం అంటే చావు అనే బెంగ లేదు, బతికానని ఆనందము లేదు. తల్లికి నమస్కరించాడు, అక్కడి నుంచి బయలుదేరాడు, మళ్ళీ మంచి మీద వచ్చి కూర్చున్నాడు. ఏమి అత్యద్భుత నిర్వికారం అండి అది, ఎవడన్నా కాసేపట్లో ప్రాణం పోతుందంటే అంత వికారం లేకుండా ఉండగలడా? మహాత్ముల యడ అత్యాచారానికి పాల్పడడం అపరాధం కనుక దానికి శిక్ష తప్పదు గనక వాళ్ళు అనుభవించారు, దానికి కూడా ఆయన పట్టించుకోలేదు. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఏవమేవ ఖలు మహదభిచారాతిక్రమ కార్త్స్నేన ఆత్మని ఫలతి. నిజానికి దొంగల నాయకుడిని భద్రకాళి చంపలేదట, పోని బ్రహ్మతేజస్సుతో ఈయన చంపాడా? చంపలా. మరి ఎందుకు తెచ్చారు వాళ్ళు, ఎందుకు కాళ్ళి నరికింది? మహాత్ములకు అపచారం చేయటం వల్ల ఆ అపచారము అపమృత్యు రూపంలో వాళ్ళని చంపింది. మనం వాళ్ళు ఎవరో చంపారనుకుంటున్నాం, చంపారనేది అబద్ధం, ఎవ్వరూ ఎవరిని చంపలా. మరి ఎలా చచ్చారు వాళ్ళు? అంతటి భరతుడి వంటి ఒక వైరాగ్య సంపన్నుడికి, మహాత్ముడికి, అవధూత లాంటి వాడికి అపచారం చేయటం వల్ల ఆ పాపము కాళికాయ కోప రూపంలో వాడిని సంహరించింది. అందువల్లే మనం ఎప్పుడైనా దుర్మరణం పాలయ్యామంటే, యాక్సిడెంట్ అయ్యిందంటే అది మన పాపం తప్ప ఎవ్వరూ మనకి అపకారం చేయలే. ఈ లోకంలో ఉపకారం అపకారం ఎవరికెవరు చెయ్యరు, ఎవరి కర్మలు వారు అనుభవించవలసిందే. అందుకని దాన్ని ఏమీ పట్టించుకోకుండా నిర్వికారంగా మహానుభావుడు భరతుడు తిరిగి మంచి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. తర్వాత క్రమంగా ఓ 2 రోజులు గడిచింది. ఇలా ఉండగా పాకిస్తాన్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం, పూర్వం భారతదేశం అఖండంగా ఉండేది కనుక సింధు దేశం కూడా మనదే. ఆ సింధు దేశపురాదు కాబట్టి సైంధవుడు అన్నారు దుస్సల భర్తని. ఆ సింధు దేశాన్ని రఘుగణుడు అని ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా గొప్పవాడు, చదువుకున్నవాడు. ఆయనకి ఎందుకో వైరాగ్యం పొందాలి అనుకున్నాడు. వైరాగ్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరిస్తారు? ఆ రోజుల్లో కపిల మహర్షి చాలా గొప్ప జ్ఞాని, సాంఖ్యయోగాన్ని అందరికీ అందించాడు. ఆయన ప్రస్తుతం ఇక్షుమతి నదీ తీరంలో ఉన్నాడు. సముద్ర తీరం నుంచి ఇక్షుమతి అని ఒక నదీ దగ్గరకు వచ్చి ఆ నదీ తీరంలో ఉన్నాడు. అందుకని ఆ నది ఎక్కడుంది మళ్ళీ? ఇక్షుమతి గండకీ నది దాటాక ఉంది. అందుకని ఇక్షుమతి నదీ తీరంలో ఉన్న కపిలుడి యొక్క దర్శనం చేసుకుని హరికి సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానం పొందుదామని బయలుదేరాడు రాజుగారు. ఆయనకి కొంతమంది భటులు ముందు వెనక వస్తూ ఉండగా హాయిగా పల్లకీ ఎక్కి బయలుదేరాడు. ఆ పల్లకీని ముందొక నలుగురు వెనకొక నలుగురు బోయవాళ్లు మోస్తున్నారు. ఇంతలో ఆ బోయవాళ్లలో ఒక బోయవాడికి ముందు ఉన్నవాళ్లలో ముందున్న నలుగురిలో ఒకడికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యంతో వాడు ఆ పల్లకీ మొయ్యలేకపోయాట. ఒరే మొయ్యలేకపోతున్నానరా, రాజుగారు తిడతారేమో అన్నాడు. ఇప్పటికిప్పుడు అడవిలోకి వచ్చాం, పోనీ ఊళ్ళో ఉండగా చెప్పుంటే అనారోగ్యం అని అక్కడ ఎవడన్నా కొత్త వాడిని చూసుకునేవాళ్ళం, మరి అడవి మధ్యలో ఎలాగా అని వాళ్ళు చూస్తే సరిగ్గా పక్కన మంచం మీద కూర్చుని ఉన్న ఈ భరతుడు కనబడ్డాడు. ఆయన యోగం చూశారా? ఒక్కసారి సంసార వ్యామోహంలో పడితే, లేడి వ్యామోహంలో పడితే ఆయనకు కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి. ఆ తట్టుకోవడం వేరే విషయం, సాధన, కానీ ఇన్ని యాతనలు పడాలి. అందుకని సంసార బంధం ప్రమాదం, ఈ భవబంధం కొంపలు ఉంచుతుంది. ఈ బోయవాళ్ళు ఆ మంచం మీద కూర్చున్నవాడిని చూచారు భరతుణ్ణి. మన అదృష్టం రా, నీకు అనారోగ్యం వచ్చి పల్లకీ మొయ్యలేకపోతున్న సమయంలోనే నీకంటే దొక్కలా పల్లకీ మోసే బలమైన వాడు ఒకడు దొరికాడు. ఆ మంచం మీద ఉన్నాడు. ఏం తిన్నాడో, ఏమి వక్షస్థలం, ఏమి చేతులు, నిజానికి ఆయన తినేది ఎండిపోయిన మాడు ముక్కలు. అయినా ఆయన అదృష్టం, విటమిన్ ఫుడ్ తినేవాడికి కూడా ఆరోగ్యం ఉండదు, అలా ఉన్నాడు ఆయన భగవద్ అనుగ్రహం వల్ల. అందువల్ల వీడిని తీసుకొస్తామని ఆ పల్లకీ మోస్తున్న ఈ కుంటివాణ్ణి పిలిచి, నువ్వు తప్పుకో, కాసేపు మేము ముగ్గురు వస్తాం, వాడిని లాక్కొచ్చి అన్నారు. వాడు పరుగు పరుగును వాడి దగ్గరికి వెళ్ళి, రై రాజుగారి ఆజ్ఞ రా అంటే ఎవరు ఆజ్ఞాపించినా వస్తానని చేతులు కట్టుకొచ్చాడు. నేను అనారోగ్యంతో ఉండి ఈ పల్లకీ మొయ్యలేకపోతున్నాను, నా బదులు ఇక్కడ భుజం పెట్టి ఈ పల్లకీకున్న వెదురు బొంగుకి భుజం పెట్టి పల్లకీ మొయ్యి, రాజుగారు మెచ్చుకుంటే మంచి ఉద్యోగం ఇస్తారు. కొద్ది రోజులు ఉద్యోగం చేశాక ముందు ఎడ్హాక్ పోస్ట్ ఇస్తారు, డైలీ వేజెస్ అనమాట. ఆ తర్వాత పెర్మనెంట్ ఉద్యోగం వస్తుంది. పెర్మనెంట్ ఉద్యోగం వస్తుందంటే నువ్వు నీ పెళ్ళాంబెట్టలో సుఖంగా బతకచ్చు అనగానే ఆయన కిక్కులు మనకుండా మోశాడు. ఆయనకి పెళ్ళాంబెట్టలు కావాలట, ఉద్యోగం ఇస్తాట, జీతం ఇస్తాట, పెర్మనెంట్ పోస్ట్ ఇస్తాట పైగా. ఇలాంటి పెర్మనెంట్ పోస్టులు ఎంతోమందికి ఇచ్చిన మహారాజు ఆయన. ఆ విషయం వీడికి తెలియదు. అందుకని అలా అనగానే ఆయన నిర్వికారంగా మోశాడు. ఇక్కడే పెద్ద సమస్య ఏమిటంటే, ఈయనకు శరీరం అంటే బలమైంది కానీ భుజం మీద మోయటం అలవాట్లేదు. ఇది నొచ్చుకుంటుంది, కొంచెం గుచ్చుకుంటుంది. ఆ వెదురు పల్లకీకి ఉన్నటువంటి బొంగు, ఆ వెదురు బొంగు మొయ్యలేకపోతున్నాడు. పైగా ఈయన మోసి నడిచి అలవాటు ఉన్నవాడు కాదు కాబట్టి నడకలో తేడా వచ్చింది. ఇది సరిపోదా అన్నట్టుగా నేల మీద చేమలు ఏగలు కనబడగానే వాటిని తొక్కకుండా కాలు అటు ఇటు వేసేవాడు. దీనివల్ల ఏమైపోయింది, ఈయన కాలు అలా వేయగానే ఈ బోయవాళ్ళంతా అటు ఇటు కదిలేవారు. దాంతో పల్లకి కాస్త కుదుపులు వచ్చేసేది. ఒక్కొక్క డ్రైవ్ చేస్తాడు మాయదారి డ్రైవరు, అటువంటి వాడి కారులో పెడితే ఇంటికి ఎప్పుడు పెడతామా, అసలు పెడతామా లేదా అని భయం వేస్తుంది అనమాట. నేను, నాకు డ్రైవర్ పెర్మనెంట్గా లేడు కదా, నేనే నడుపుకుంటూ ఉంటాను సాధ్యమైనంత వరకు. ఎప్పుడైనా ఏ శ్రీశైలమో వెళ్ళినప్పుడు మాకు రాజుగారు సేవ చేస్తాడు. అది లేనప్పుడు ఒకసారి ఒక కాంట్రాక్ట్ అని తీసుకెళ్ళిన, రోజుకు 400-300 ఇచ్చి తీసుకెళ్ళి డ్రైవర్ని. ఇక నాకు శ్రీశైలం వెళ్ళగానే బస్సు ఎక్కడిపోవడానికి డబ్బులు ఇచ్చి వాడికి డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి పొమ్మన్నాను. అలా భయపెట్టాడు వాడు, ఇలా తిప్పేసేవాడు, ఇలా తిప్పేసేవాడు, రయ్యని మీదకెళ్ళి టక్కన బ్రేక్ వేసేవాడు లేదా పక్కకి తిప్పేవాడు. అప్పుడు గుర్తుకొచ్చింది ఆ పల్లకీలో వాడు ఏమయ్యాడు, తల్లకిందులు అయిపోవడం అంటే ఏమిటో తెలుస్తుంది. అలాగ పాపం ఈ లోపల ఉన్నటువంటి రాజుగారు అటు ఇటు అడ్డదిడ్డంగా కాళ్ళు వేయటం వల్ల పల్లకి కుదుపులకు గురైపోయి లోపల ఉన్నవాడు అటు ఇటు ఠామ్ ఠీమ్ అని కొట్టుకుని కదిలిపోయి ఒక్క క్షణం మండిపోయి ఆయనకి. అందులో అప్పుడే భోంచేసి కిళ్ళీ వేసుకున్నాడు ఆయన. కిళ్ళీ వేసుకున్న సమయంలో హాయిగా పల్లకి వస్తే నిద్రపోతారు, కానీ ఇలా కుదిపితే ఎలాగా. అందుకని ఆ పల్లకీకున్న తెరలు తొలగించుకుని తల బయటికి పెట్టి, ఏమిరా ఏమిట్రా నడపడం, కొవ్వెక్కిందా అన్నాడు ఆయన. అనగానే వాడు కంగారు పడిపోయి, లేదు మహారాజా, మేం బాగానే నడుస్తున్నామండి, కానీ ఈ కొత్త బోయవాడిని ఒకటి తీసుకొచ్చామండి, వాడే ఇలా అడ్డదిడ్డంగా కాళ్ళు వేస్తున్నాడండి అనగానే ఆయన ఒళ్ళు మండి, ఏమిరా, ఏ నీ శరీరం బక్క చిక్కిపోయినట్టుందే పాపం, వ్యంగ్యం ఇంత లావుగా ఉన్నాడు అనకుండా, పాపం బక్క చిక్కిపోయావే, ఓహో తిండి లేదు, నిద్ర లేదు, సుకుమారివి మరి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు నాయన, ఎంత కష్టపడిపోతున్నావో అన్నాడు. అది ఆయన వ్యంగ్యంగానే అన్నాడని తెలుసు. అయినా ఆయన ఏం కిక్కురు మనకుండా అలాగే మళ్ళీ యథాప్రకారంగా నడిచాడు. ఈసారి కుదుపులు కొళ్ళు మండి, ఈసారి ఇక వ్యంగ్యం సరిపోదు, వీడెవడో మూర్ఖుడు అనుకున్నాయనా, మూఢుడా, ఇందాక నేను అన్న మాటలు నీకు అర్థం కాలేదా, ఏరా శరీరాన్ని అంత పెంచావే, అంత శరీరంతో నాలాంటి వాడిని మొయ్యలేవా, వెన్నుపూస బలంగా లేదా, చెప్పు, కొరడాతో నాలుగు కొట్టి నీ వెన్ను సక్రమం చేస్తాను, పిచ్చాళ్ళలో ఉన్నావంటే చికిత్స చేయిస్తాను, నిన్ను అదుపులో పెడతాను, మూకవాడివా లేక మత్తుడివా లేక పిచ్చివాడివా, ఇంత స్థూలకాయంతో ఉన్న నీకు ఈ పల్లకీ మొయ్యడం పెద్ద కష్టమా అనగానే వెంటనే ఈయన అన్నాడు, ఇప్పటిదాకా మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, మహారాజా నువ్వు అన్నది నిజము, నిజము కాదు, నువ్వన్నట్టే ఈ శరీరం పంచభూతాలతో ఏర్పాటయ్యింది, పంచభూతాలతో రావడం వల్ల పంచభూతాలు ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది ఈ శరీరం, ఇందులో ఉన్న నేను నేను కాదు, నువ్వు నాకు చికిత్స చేస్తానన్నావు, చికిత్స నా శరీరానిక ఆత్మక, శరీరానికి చికిత్స చేస్తే ఆత్మ దాని మాట విందు, ఆత్మకి చికిత్స నువ్వనుకున్న వైద్యులు చేయలేరు, ఆత్మకి ఈ వ్యవహారంతో సంబంధం లేదు, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా శరీరం బాధపడుతుంది, శరీరంలో ఉండడం వల్ల ఆత్మ బాధ అనుభవించినట్టు అనిపిస్తుంది కానీ ఆత్మని ఈ శిక్షలు ఏమీ చెయ్యలేవు. స్థౌల్యం కార్స్యం వ్యాధయ ఆధయశ్చ క్షుత్రుడ్భయం కలిరిచ్చ జరాచ నిద్రారతిర్మన్యురహం మదహ శుచో దేహేన జాతస్య హిమే నసంతి. ఈ శరీరం స్థూలంగా ఉండడం, కార్స్యం అంటే కృశించిపోయి ఉండడం, ఇవి మనం అనుకుంటే రావు. పరమాత్ముడు తన కర్మలకి తగిన ఫలితములిచ్చి జీవుల్ని సృష్టిస్తాడు. ఆ జీవులు సృష్టి వల్ల, సృష్టిలో లోపం వల్ల, సృష్టిలో ఉన్నటువంటి విశేషం వల్ల కొందరు లావుగా, కొందరు సన్నగా, కొందరు రోగాలతో, కొందరు మానసిక రోగాలతో, కొందరు దాహంతో, ఎక్కువ దాహంతో పుడతారు, వాడికి యావజ్జీవితం దాహం తీరదు. ఈ ఆకలి, దప్పిక, భయము, బేభత్సము, ముసలితనము, కోరికలు, రోగాలు, నిద్ర, రతి, అహంకారము, మదము, శుచి ఇవన్నీ శరీరముతో పుడతాయి. ఆ శరీరము లోపల ఉన్న ఆత్మనివేమీ అంటావు, శరీరంతో ఇవన్నీ పోతాయి. కాబట్టి ఆత్మకి సంబంధం లేదు, ఆత్మ శరీరము ధరించినప్పుడు చేసే కర్మల వల్ల ఇవి ఏర్పడతాయి. నీకు రాజాభిమానం ఉంటే ఆజ్ఞాపించు, పని చేస్తాను, కానీ పని చేసేటప్పుడు నా శరీరానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అందువల్ల కింద జంతువుల్ని తొక్కకుండా నడుస్తాను. నువ్వన్నట్టుగా జడుణ్ణి పిచ్చివాడిని అయితే అప్పుడు కూడా శిక్ష వ్యర్థమే, ఎందుకంటే పిచ్చాడిని ఎంత కొట్టినా వాడు పిచ్చి తగ్గదు, జడుణ్ణి కొడితే వాడు జడు జడత్వం పోదు అనగానే ఒక్క దెబ్బకి రాజుగారికి కళ్ళు బయలు గమ్మాయి. ఇదేమి అద్భుతమైన వాక్యాలు, ఈ వాక్యాలన్నీ కపిలుడి సాంఖ్యయోగంలోవి. నేను కపిలుడి దగ్గరికి బోధ కోసం బయలుదేరాను, అలా బోధ కోసం బయలుదేరిన నన్ను పరీక్షించడానికి ఆ కపిలుడు ఈ మారువేషంలో రాలేదు కదా అనుకుని టక్కన పలకీలోంచి కిందకు దూకి, ఒరే నాయన పలకీ కింద పెట్టేయండి అని ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని నమస్కరించి, నిగూఢమైనటువంటి నీ పలుకులు విన్నాను, నివురుగప్పిన నిప్పులా ఉన్నావు నువ్వు, అంటే నిప్పుంది, నిప్పు మీద బూడిద ఉంది, బూడిద కింద నిప్పు ఉండడం వల్ల ఏమవుతుంది, పైన ఉన్న బూడిద కనపడుతుంది కానీ ఆ బూడిద కింద ఉన్న నిప్పు కనపడదు, అది బూడిద అనుకుని కాలేస్తే ఆ కాలికి చుర్రుమని నిప్పు తన బాధని తన వేడిని అంటిస్తుంది. అలాగే నీ శరీరము నివురు అంటే బూడిద, నీ శరీరం చూస్తే పైకి బూడిదలా కనపడుతున్నావు, నీవు మాట్లాడిన మాటలు ఉన్నాయే జ్ఞానం, అది నిప్పు, ఆ నిప్పుని నేను సరిగ్గా పట్టుకోకపోతే కాలుతుంది. ప్రభు నీవెవరో జ్ఞానం కలిగిన విప్రుడిలా కనపడుతున్నావు, అవధూతలా కనపడుతున్నావు, నేను అవధూతలన్నా విప్రులన్నా భయపడతాను, తెలియక నీ చేత పల్లకీ మోయించినందుకు నన్ను క్షమించు. ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పావు. నేను కపిలుడి దగ్గరికి వెళ్ళి సాంఖ్యయోగం తెలుసుకుందాం అనుకున్నాను, ఆ కపిలుడు నువ్వు కాదు కదా, నన్ను పరీక్షించడానికి వచ్చిన గురుదేవుణ్ణి నేను పరీక్షించలేక పొరపాటున శిక్షించానా అనగానే అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఇప్పటికీ ఇంకా తెలివితేటలతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు, ఇవి తెలివితేటలు కావు, గురువులు ఎప్పుడూ కూడా ఈ రూపంలో నిన్ను పరీక్షించరు, ఎందుకంటే అసలు ఇంకా నువ్వు గురువుకి సేవ చేయలేదు గనక. గురువులు ఎప్పుడు పరీక్షిస్తారు, అసలు గురువు దగ్గరికి వెడితే కదా, ఇప్పుడు మనం జగద్గురువుల దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం ఆయన పాదాలు పట్టుకుంటే అప్పుడు మనల్ని ఉద్ధరించడానికి పరీక్షిస్తారు, లేదా మంత్రం ఇస్తారు, లేదా సంపూర్ణ అనుగ్రహం ఇస్తారు. అసలు ఆయన దగ్గరికే వెళ్లకుండానే నిన్ను ఏ విధమైన పరీక్ష చెయ్యరు. గురువులు ఎప్పుడు పరీక్ష తన దగ్గరకు వచ్చాక చేస్తారు. ఈలోపు తన దగ్గరికి రావడానికి కావలసిన మార్గం చూపిస్తారట. తన దగ్గరికి రప్పించుకోవడానికి గురువులు కొన్ని మహిమలు చూపిస్తారు. నేను ఆ కపిలుణ్ణి కాదు, నేను నేనే. నేనెవరినో ఇప్పటికీ నాకే తెలియదు. నేను గాలిని కాదు, భూమిని కాదు, అగ్నిని కాదు, వాయువుని కాదు, జలాన్ని కాదు, ఆ ఐదింటితో ఏర్పడిన ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరంలో ఉన్న ఆత్మని నేను కాదు. అసలు నేను అనే శబ్దానికి అర్థమే లేదు. ఈ ఆత్మ అనాది, ఎప్పుడు సృష్టింపబడిందో ఎలా నశిస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ఆత్మకి సృష్టి లేదు, మరణము లేదు. పరమాత్మ నుంచి విడిపడింది, కర్మానుసారంగా శరీరం ధరిస్తుంది, శరీరంతో ఉన్నప్పుడు సుఖదుఖాలు పొందుతుంది, బంధుత్వాలు పొందుతుంది, మళ్ళీ వియోగాలు పొందుతుంది, జన్మలు ఎత్తుతుంది, కర్మలు చేస్తుంది. ఎన్ని జన్మలెత్తినా ఈ కర్మబంధాలు విదుల్చుకోలేక వదుల్చుకోలేక మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఉంటుంది. ఈ జన్మలకి మూల కారణమైన కాలచక్రమే శ్రీ మహావిష్ణువు. కాలచక్రం శ్రీ మహావిష్ణు స్వరూపం. ఆ కాలచక్రం పగలుగా, రాత్రిగా, సంధ్యలుగా మనుషుల్ని పుట్టిస్తూ, పెంచుతూ, నశింపజేస్తూ ఉంటుంది. ఇక ఒక వర్తకుడు ఉన్నాడు పూర్వకాలంలో. ఆయన సముద్రం మీద వ్యాపారం చెయ్యాలనుకున్నాడు. కొన్ని వందల ఓడలు తీసుకుని సముద్ర వ్యాపారానికి వెళ్ళాడు. ఇంతలో పెద్ద తుఫాను వచ్చింది, ఓడలన్నీ పగిలిపోయాయి, సరుకంతా జలం పాలైపోయింది. అతి కష్టం మీద అతడు ఒక్కడే బతికాడు. ఆ నీళ్లలో పడి సముద్రంలో కొట్టుకుపోతున్నప్పుడు, దేవుడా ఈసారి నేను బతికితే ఏదో రకంగా ఒడ్డు మీదకి వస్తే ఇంక జీవితంలో ఈ దరిద్రపు సముద్ర వ్యాపారం చెయ్యనని మొక్కుకున్నాడు. వాడికి ఆ సముద్రంలో పగిలిపోయిన ఓడ యొక్క చెక్క దొరికింది. ఆ చెక్క మీద ఎక్కి అతి కష్టం మీద ఒడ్డు మీద పడ్డాడు. ఒడ్డు మీద పడి ఇంటికి వచ్చాక కొద్ది రోజులు పడి చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత పక్క వాళ్ళు అన్నారట, నువ్వు సముద్ర వ్యాపారంలో నష్టపోయావు, మళ్ళీ ఎక్కడ పోగొట్టుకున్నావు ఎక్కడే వెతుకున్నారట. ఇంత పూర్వం ఏమనుకున్నాడు, సముద్రంలో కొట్టుకుపోయి తెచ్చేటప్పుడు చచ్చినా సరే సముద్ర వ్యాపారం చేయనన్నవాడు మళ్ళీ ఇంకో 100 ఓడలు తీసుకుని మళ్ళీ వ్యాపారం మొదలెట్టాడు, మళ్ళీ సంపాదించాడు. అలాగే ఈ శరీరం ఒక ఓడ. ఈ ఓడ సంసారం అనే సముద్రంలో తుఫానులకు గురవుతుంది, పగిలిపోతుంది. అయినా మనం సంసారం మీద వ్యామోహం విడిచిపెట్టాం, మళ్ళీ వ్యాపారం చేస్తాం. ఈసారి సంపాదించవచ్చు, ఒకసారి నష్టం రావచ్చు. ఈ వర్తకుడు ఎలా అయితే సముద్రంలో ఉన్నప్పుడు ప్రాణం పోతుంది, ఇక వ్యాపారం మానేస్తానన్నాడో, మళ్ళీ వదిలెట్టాడో, అలాగే మనం కూడా ఈ శరీరంతో వ్యాపారం వదలం, మానం, జ్ఞానం పొందడానికి ప్రయత్నించం. ఇదే ఒక భయంకరమైనటువంటి మాయా. అందువల్ల జ్ఞానులు ఏం చెయ్యాలి, చెయ్యనన్న పని మళ్ళీ చేస్తాడు కాబట్టి అదే మాయా అని గ్రహించాలి. లేనిది ఉందనుకోవడమే మాయా. అందులో సుఖం లేదని తెలుసు. ఆ సముద్రంలో కొట్టుకుపోతున్నప్పుడు ఆ కాసేపు నరకం అనుభవించాడు, చిచ్చి ఇంకొద్దనుకున్నట్ట, మళ్ళీ అందులోకి వెళ్ళడమే మాయా. అది ఏమీ లేదని తెలుసు, కానీ అటే మనస్సు లాగుతుంది. ఇప్పుడు మనందరికి కూడా అంతే. ఇంట్లో ఏముండేడిసింది ఈ 2 గంటలు అయినా సరే మధ్య మధ్యలో సెల్ ఫోన్ ఆన్ చేసుకుని గురువుగారు 8:30 వదులుతాడా లేదా అని చూస్తున్నావు అంటే అదే మాయా. ఎంత మాయది. అప్పటిదాకా సెల్ కట్టుకున్నవాడు కూడా టింగ్ అని స్వస్తి అంటే చాలు, ప్రసాదం దగ్గర దుమ్ము కొట్టుకుంటూ లేపుకుంటూ దూకేస్తున్నామే అదే మాయా. మీరు మహాత్ములండి, మిమ్మల్ని అండంలా అలా వెళ్లేవాళ్ళని అంటున్నాను. ఒక్క క్షణం క్యూలో నిలబడలేము, అదే మాయా. ఇన్ని విన్నా సరే ఎందుకేనండి, మా ఇంటి మీదకి మనస్సు లాగిందండి, మా ఇంటి దగ్గర అండి, మా అమ్మాయి ఉందండి, లేక అల్లుడు ఉన్నాడండి, కొడుకు ఉన్నాడండి, కోడలు ఉన్నాడండి, లేక మనవడు ఉన్నాడండి, మనవరాలు ఉందండి అంటున్నామంటే అదే మాయా. ఏమీ లేనిది వ్యామోహాన్ని కలిగించి అందులో పడేయడమే మాయా. ఆ మాయలో నుంచి బయటపడడానికి ఒక గొప్ప మాట చెప్పాడు అండి భరతుడు, భగవత్ సేవ నిరంతరం చెయ్యి. ఆ భగవత్ సేవయే సానబట్టడం. ఆత్మజ్ఞానం ఒక కత్తి. మనలో ప్రతి వ్యక్తికి జ్ఞానం ఉన్నది. క్రమంగా గురువుల యొక్క అనుగ్రహంతో ఆ జ్ఞానాన్ని పెంచుకుంటే ఆ ఆత్మజ్ఞానం ఒక కత్తెట. ఆ కత్తితోటి లౌకిక మార్గం సంసార బంధం అనే ఒక తీగను నరకాలి. సంసార బంధం ఒక తీగ. ఈ తీగను నరకాలంటే జ్ఞానమనే కత్తి కావాలి. ఈ కత్తి మరి మన దగ్గర అందరి దగ్గర ఉంది, కానీ ఈ కత్తితో ఆ తీగ తెగట్లా. ఎందుకంటే పదును లేదు, బండబారిపోయింది ఈ కత్తి. ఎందుకు పదును లేదు, దీన్ని రోజు సానబెట్టట్లా. భగవత్ సేవ చెయ్యటం అనే ఒక సాన పడితే అప్పుడు ఆత్మజ్ఞానం అనే కత్తి పదునెక్కి సంసార బంధాలని, ఈ తీగల్ని కత్తిరిస్తుంది. కాబట్టి నీవు నిరంతరం భగవత్ సేవ చెయ్యి, మహానుభావులైనటువంటి వ్యక్తుల్ని సేవించు. దీనికి ఒకటే కాలచక్రం, మహావిష్ణువు ఆయుధం. అందులోంచి బయటపడడానికి ఒక అపూర్వమైనటువంటి ఉపదేశం ఇచ్చాడు భరతుడు యోగీంద్రుడు, నిరంతరం తీర్థయాత్రలు చెయ్యాలి, అది కూడా గురువులతో కలిసి చెయ్యడమే ఈ కాలానికి విరుగుడు. గురువులతో కలిసి వెళ్లడం వల్ల గురువులు ఆయా ప్రాంతాలలో ఉన్న భగవంతుని యొక్క కేంద్రాలు చూపిస్తారు, బోధలు చేస్తారు, ఉపాసనలు చేయిస్తారు. ఈ భూమండలం అంతా తీర్థయాత్ర చక్రమయం. ఈ భూమండలంలో అనేక తీర్థయాత్రల్ని పరమాత్ముడు తన యొక్క శక్తితో సృష్టించాడు. ఈ తీర్థయాత్రలు చేయటం వల్ల యద్యత్ ఆచరతే శ్రేష్ఠ, శ్రేష్ఠత్వమైన ఆచరణ చేసేటటువంటి గొప్పవాళ్ళు ఏం చేస్తున్నారో దానిని ఇతరులు అనుకరిస్తారు కదా, అందువల్ల గురువులతో చేయమన్నాడు. గురువుగారు ఇలా స్నానం చేశాడు గనక ఆయనని మనం అనుకరిద్దామని ఆయనలా స్నానం చేస్తావు, తద్వారా నీకు స్నాన ఫలితం వస్తుంది. గురువుగారు క్షేత్రములలో ఏం చేశారో దానిని నువ్వు అనుకరించి తద్వారా మోక్షం పొందుతావు. యస్తు పర్యటతే దేశాన్, యస్తు సేవేత పండితాన్, తస్య విస్తారిత బుద్ధి తైలబిందురి వాంభసి. ఎవడు నిరంతరం తీర్థయాత్రలు చేస్తాడో, ఆ యాత్రలు చేస్తున్నప్పుడు పండితుల్ని సేవిస్తాడో, అందుకే గురువులతో పెడితే పండితుల్ని సేవించడం తెలుస్తుంది, సేవ వల్ల తీర్థయాత్రలు ఎలా చేయాలో తెలుస్తుంది, దాని ఫలితం మనకి లభిస్తుంది, తద్వారా మోక్షం వస్తుంది. కాబట్టి నిరంతరం తీర్థయాత్రలు చెయ్యి. ఒక నీటి డబ్బా తెచ్చి, ఒక నీటి బిందె తెచ్చి, ఆ బిందెలో ఉన్న నీళ్లలో నూనె బొట్టు వెయ్యి. ఆ నూనె బొట్టు ఏమవుతుంది, నీళ్లలో జిడ్డు అలా తేలుతుంది. నీళ్లలో జిడ్డు అలా అలా వ్యాపించినట్లుగా తీర్థయాత్రలు చేయడం వల్ల, గురువుల్ని పండితుల్ని సేవించటం వల్ల బుద్ధి కూడా క్రమంగా వికసిస్తుంది, వ్యాపిస్తుంది. అప్పుడు ఆ బుద్ధి సంపూర్ణంగా భగవంతుడి మీద లగ్నమవుతుంది. లగ్నమైతే సంసారం తనంత తానే భగ్నమవుతుంది. శాశ్వతంగా నిమగ్నమైన మనస్సు వైకుంఠానికి తీసుకెడుతుంది. పరమాత్మని, పరంబ్రహ్మని, పరాదేవుణ్ణి, పరాత్పరుణ్ణి పొందడానికి ఇదొక గొప్ప మార్గం. ఇది చెయ్యకపోతే సంపూర్ణంగా మనస్సు నిలకడగా ఉండదు. నిరంతరం ఇల్లు అనే ఒక చీకటి నూతిలో పడడం వల్ల మనిషికి భ్రష్టత్వం కలుగుతుందట. ఇల్లు ఒక పాడుబడిన నుయ్యి అన్నారు. పాడుబడిన నూతి నుంచి బయటికి రాలేము, ఆ చీకట్లో రోగాలు పుడతాయి. ఎప్పుడైనా సరే సూర్యుడి కిరణములు సోకని పాడుబడిన నూతుల లోపల బ్యాక్టీరియా ఉంటుంది, అందులో ఎక్కువసేపు ఉంటే రోగాలు వస్తాయి, దురదలు వస్తాయి, శరీరం నాశనం అవుతుంది. సంసారం కూడా అటువంటిదే. ఎప్పుడు అంటే తీర్థయాత్ర లేకుండా, పురాణములు వినకుండా, బయటికి వెళ్లకుండా, దేవాలయాలకు వెళ్లకుండా, శాస్త్ర విహిత కర్మలు చేయకుండా ఉంటే, ఇంట్లోనే కూర్చుని సంపాదనే లక్ష్యంగా బతుకుతూ ఉంటే, పొద్దునుంచి సాయంకాలం దాకా పెళ్ళాం బిడ్డలు, నేను, నా ఆఫీసు, నా ఉద్యోగం, నా డబ్బు, నా సీరియల్సు అని చూసుకుంటే చివరికి సీరియల్గా జన్మలు వస్తాయి, వీడు భ్రష్టుడు అవుతాడు. ఇందులోంచి బయటపడు అనగానే ఆయన భక్తి శ్రద్ధలతో ఆయన పాదాల మీద పడి, ఇంకా ఏ గురువు అక్కర్లేదు, నిండే పట్టుకుంటున్నాను, నాకు మంత్రోపదేశం చెయ్యన్నాడే. ఆయన వెంటనే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని బోధించాడు. ఆ బోధ పుచ్చుకుని సింధురాజు గారు వినయంతో తన నగరానికి వెళ్ళి ఆ రోజు నుంచి పరిపాలనంతా వాసుదేవార్పణమస్తు అనుకుంటూ చేశాట. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఈ సర్వము వాసుదేవుడే అనుకునేవాడు చాలా కష్టం లోకంలో దొరకడం. ఈయన భరతుని యొక్క బోధ వల్ల ఈ జగత్తంతా వాసుదేవమయము. వాసుదేవుడు కాని పదార్థము సృష్టిలో ఒక్కటి కూడా లేదని గ్రహించి, నిరంతరం అందరినీ విష్ణువుగానే గుర్తించి పూజించి ధర్మ మార్గంలో నడుచుకుని శరీరం విడిచిపెట్టి మోక్షం పొందాడు రఘుగణుడు. ఆ భరతుడు ఆ తర్వాత అవధూతగా అందరినీ మెప్పించి ఎందరికో బోధలు చేశాడు. చివరికి సవతి సోదరులకు కూడా ఆయన పరమాత్మస్వరూపుడని అర్థమయ్యింది. వాళ్ళు కూడా ఆయన మీదే కాళ్ల మీద పడి బోధలు పొందారు. ఆ తర్వాత ఆయన ఇలావర్షాన్ని విడిచిపెట్టి మేరుపర్వత ప్రాంగణానికి వెళ్ళి కఠోర తపస్సు చేసి శరీరాన్ని అగ్నిహోత్రంలో, అది కూడా అడవి తగలబడుతున్నప్పుడు వచ్చేటటువంటి అగ్నికి కార్చిచ్చు అని పేరు, ఆ కార్చిచ్చులో శరీరాన్ని తగలబెట్టి శాశ్వత కైవల్యాన్ని పొందాడు. ఇది భరతుని యొక్క దివ్య చరిత్ర. ఇది విన్నటువంటి వాళ్ళకు కూడా జ్ఞానం కలుగుతుంది. అనగానే మైత్రేయుణ్ణి విదురుడు నరకాల గురించి అడిగాడు. దీనినే పరీక్షిన్నరేంద్రుడు సుఖయోగిని అడిగాడు. ఈ లోకాలు చాలా గొప్పగా ఉన్నాయి, అందులో నరకంలో పడుతూ ఉంటాం, నరకంలో పడడానికి మూల కారణం ఏమిటని అడిగాడు. మానవుడు శాస్త్రములలో చెప్పినటువంటి కర్మలు చేయకుండా సొంత పెత్తనంతో నోటికొచ్చినట్టు చేయటమే. అన్నిటికంటే గొప్ప నరకం ఏమిటంటే, ఒకటి గురువు, రెండు శాస్త్రం, ఈ రెండింటినీ కాదనడమే నరకం. అంటే గురువు గారు ఈ పని చెయ్యి అంటే ఇంకా మారు మాట్లాడకుండా ఆ పని చేసేవాడు తప్పక నరక విముక్తి పొంది తీరుతాడని చెప్పారు భాగవతంలో, నరకవర్ణనలో, పంచమస్కంధంలో చెప్పిన మాట. అందుకే గురువాక్యంతు కర్తవ్యం. మీరు ఎప్పుడైనా చక్కగా శృంగేరి వెళ్ళినప్పుడు ఒక నమస్కరించండి. వారు ఏదైనా చెబితే ఇలా చేయొచ్చంటారని ఇంకో రకంగా చేయకూడదా అని అడగకూడదట. మన సద్గురువులు మనకు ఒక బోధ చేశారంటే అదిక తూచ తప్పకుండా చేస్తే వాడు తప్పక నరకం నుంచి విముక్తి పొందుతాడు. అందుకనే సుఖయోగీంద్రుడు చెప్పినవి రెండు మంచి మాటలు, గురువాక్యంతు కర్తవ్యం, గురువాక్యమును అదే కర్తవ్యంగా భావించి ఆయన ఏమి చెబితే అది చేసిన వాడు నరకానికి పోడు. ఇంకా గురువుగారు చెప్పాక మంచి లేదు చెడ్డ లేదు, ఆయన ఏం చెబితే అదే మంచి అండి. నీ దృష్టిలో నువ్వు చెడ్డనుకోవచ్చు, కానీ గురువులు శాస్త్ర సమ్మతమైన వాక్కులు చెబుతారు గనక, నిన్ను అనుగ్రహించాలనుకుంటున్నారు గనక ఇలా ఆజ్ఞాపించాను చెయ్యి అంటే చేయటమే. ఇంకా రెండో ప్రశ్న వేయకుండా ఉన్నవాడు కళ్ళు మూసుకుని ఆయన చెప్పినట్టుగా నూతిలోకైనా దూకేసేవాడు మోక్షం పొందుతాడు. ఇక రెండవది ఏమిటి, శాస్త్రవాక్యం. శాస్త్రాలంటే పురాణాలు, ఉపనిషత్తులు, వేదములు, బ్రహ్మసూత్రాలు, ఉపపురాణాలు, స్మృతులు. ఇందులో చెప్పినట్లుగా వీటిల్లో ఎలా చెప్పబడి ఉంటే అలా నడుచుకోవాలి, స్వేచ్ఛగా నడుచుకోకూడదు. వాటికి వ్యతిరేకంగా నడుచుకోకుండా ఉంటే వాడు తప్పక శుభం పొందుతాడు. ఈ శాస్త్రాలకి గురువుకి వ్యతిరేకంగా వెడితే వాడికి నరకం తప్పదు. ఎడతెగక ముజ్జగం బుల్లకడపల అయ్యామ్య దిశను కదలక నిలుచు కడుఘోరములుగ నరకములు అడరంగా అంతరాళమందుల నదీప. ఆకాశంలో మూడు లోకముల అవతల దక్షిణం దిక్కులో యమలోకం ఉన్నది, అంటే పాతాళము, భూలోకము, స్వర్గలోకం. ఈ మూడు లోకాలు దాటాక మనకి దక్షిణం దిక్కులో, ఇప్పుడు ఉదాహరణకి తూర్పు అయితే ఇది దక్షిణం అనమాట, ఈ దక్షిణం దిక్కులో ఒక విచిత్రమైన లోకం ఉన్నది. ఆ లోకం గుండానే ఎవడన్నా మళ్ళీ స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గానికి వెళ్ళాలంటే యమలోకం దాటి వెళ్ళవలసిందే. అదే పుణ్యాత్ములైతే యమలోకం పై నుంచి వెళ్ళిపోతారు, బైపాస్ ఉంటుంది వాళ్ళకి, యమలోకం ఊళ్ళోకి వెళ్ళక్కర్లేదు. గుంటూరు ఊళ్ళోకి రాకుండా అలా వేసేలా మరి బైపాస్. అలాగే వీళ్ళు కూడా విమానై సోజ్వలైర్యాంతి భూమిదాన ప్రదాహ నరాహ. భూదానం చేసిన పుణ్యాత్ములు యమలోకంలోకి ఊళ్ళోకి అడుగుపెట్టి అవన్నీ చూడక్కర్లేదు, విమానములో ఎక్కి అది కూడా మళ్ళీ దివ్య విమానం, ధగధగా మెరిసిపోతున్న విమానం ఎక్కి ఆకాశంలోంచి వెళ్ళిపోతారట. ఈ మాట భాగవతమే కాకుండా మార్కండేయ పురాణంలో, దత్తాత్రేయ చరిత్రలో కూడా ఉంటుంది. విమానై సోజ్వలై యాంతి భూమిదాన ప్రదాహ నరాహ. భూదానమును చేసిన నరులు దివ్య విమానం ఎక్కి యమలోకము లోపలికి వెళ్లకుండా ఊళ్ళోకి వెళ్లకుండా పైనుంచి ఎగిరి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకి యమలోకంలోకి అడుగు పెట్టవలసిన కర్మయోగము లేదు, హాయిగా వెళ్ళిపోతారు. ఇక తక్కిన వారంతా ఊళ్ళోకి అడుగు పెట్టాలి. వారి వారి కర్మలను బట్టి యమధర్మరాజు గారు వారికి శిక్షల్ని ప్రసాదిస్తాడు. నరకములు ముఖ్యమైన ఇరవయ్యందట, ఇంకా చాలా ఉన్నాయి కానీ అసంఖ్యాకంగా చిన్న చితగా ఉన్నాయి. ముఖ్యమైన 28 నరకాలు ఉన్నాయి. అవి 1 తామిశ్రం, 2 అంధతామిశ్రం, 3 రౌరవం, 4 మహారౌరవం, 5 కుంభీపాకం, 6 కాలసూత్రం, 7 అసిపత్రవనం, 8 సోకరముఖం, 9 అంధకూపం, 10 క్రిమి భోజనం, 11 సందంశం, 12 తప్తోర్మి, 13 వజ్రకంటక శాల్మలి, 14 వైతరణి, 15 పూయోదం, 16 ప్రాణరోధం, 17 విశసనం, 18 లాలాభక్షణం, 19 సారమేయోదనం, 20 అవీచీరయం, 21 రేతఃపానం, 22 క్షారకర్దమం, 23 రక్షోగణ భోజనం, 24 శూలప్రోతం, 25 దందశోకం, 26 అవట నిరోధనం, 27 అపర్యావర్తనం, 28 సూచీముఖం. ఈ పేర్లే మీకు అర్థమవుతున్నాయి కదా. వరసగా వాటి అర్థాలు తెలిసి అందులోకి ఎవరు పెడతారో శిక్షలు ఏమిటో తెలిస్తే మన జన్మ ధన్యం అయిపోతుంది. అందులో ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క శిక్ష వేస్తారు. తామిశ్రము అంటే కటిక చీకటితో శూలాలతో పొడిచే నరకం, కటిక చీకటితో కూడిన భయంకర నరకం. భయంకరమైన అహంకారంతో పెద్దల్ని ధిక్కరించేవాళ్ళు, పుణ్యాత్ముల్ని మంచి మార్గంలో నడిపేవాళ్ళని తిట్టేవాళ్ళని తామిశ్రంలో వారేస్తారు. ఉదాహరణకి పుష్కరంలో స్నానం చెయ్యండి అన్నారనుకోండి, కృష్ణా పుష్కరాలకి స్నానం చెయ్యొద్దు అన్నవాడిని తీసుకెళ్ళి ఆ నరకంలో వేస్తారట. నేను చెప్పలే, నరకం గురించి భాగవతంలో చెప్పారు. ఎందుకు చెయ్యాలి పుష్కరాల్లో? తలకోమట్టి వేస్తే గోదావరి పూడుకుపోతుంది అని నాస్తికవాదం చేసిన వాడిని తామిశ్రం అనే నరకంలో వేసి చీకట్లో పెట్టి సోలాలతో కసా పిసాని పొడుస్తూ ఉంటే, అయ్యో మైకు పెట్టాడు కదా అని 24 అవర్స్ న్యూస్ ఛానల్ వాడి దగ్గర నోటికొచ్చినట్టల్లా ఎందుకు వాగాను, అయి పండితుల్ని ఎందుకు తిట్టాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను అనుకుంటాట. కానీ అప్పటికి అయిపోతుంది పని పాపం. ఇక రెండవది అంధతామిశ్రం. అంధతామిశ్రం తల్లిదండ్రుల్ని చీల్చి చెండాడే దుర్మార్గులకు ఇస్తారు. అన్నిటికంటే కుంభీపాకం అని ఒక గొప్ప నరకం ఉన్నది. కుంభీపాకం అనేది చాలా భయంకర నరకం. ఓరి దేవుడు, అది కళ్ళారా చూశారా అంటే, నేను చూశాను కొంతమంది దుర్మార్గులు శిక్షలు అనుభవిస్తుంటే కళ్ళలో. కళ్ళలో చూస్తేనే వణికిపోతాం అంటే, కళ్ళారా చూస్తే వాడు ఏమైపోతాడు ఆలోచించండి. 84 యోజనములు వెడల్పుతో ఉండే పెద్ద కుండ పెడతారు, ఇనపకుండ. ఆ ఇనపకుండ ఇలా మూతితో కాకుండా కొంచెం మన మూకుళ్ళు ఉంటాయి, ఇనప మూకుళ్ళు, బూర్ల మూకుళ్ళు అలా ఉంటుంది. అంత పెద్ద కుండ కింద ఏ వైపు నుంచి చూసినా కట్టెలు పెట్టి మంట పెడతారు. మళ్ళీ గ్యాస్ అయితే అయిపోతుంది, అందుకని కట్టెల మంట పెడతారు. ఈ మంటలో ఈ కుండ ఎర్రగా కాలిపోతే దాని నిండా నూనె పోస్తారు. 84 యోజనాలు అంటే ఏమిటో తెలుసా? ఇక్కడి నుంచి వైజాగ్ దాకా. అంత పెద్ద కుండది. ఆ కుండలో ఈ పాపాత్ములు ఏం చేస్తారు? పాపం చేసిన వెంటనే వీడి ప్రాణం తీసి ఒక యాతనా శరీరం అని ఉంటుంది. ఆ యాతనా శరీరం నల్లగా భయంకరంగా ఉంటుంది. ఈ చచ్చిన వాడి ప్రాణాన్ని ఆ యాతనా శరీరంలో పెట్టి వీడిని అందులో వేస్తారు, ఆ నూనెలో. వీడు పకోడీ వేగినట్టుగా, మిరపకాయ బజ్జి వేగినట్టుగా సాయంత్రం పూట వేసుకుంటూ ఉంటారే స్నాక్సో అవి వేగినట్టు వేగిపోతాడు వీడు. పుణుకులు, చల్ల పుణుకులు, బజ్జీలే వీడిని ఒక మూకుడులో పట్టుకుని ఇలాగా చేతిలో అందులోంచి ఇలా పట్టుకుని ఆ మూకుళ్ళు వేయించి మళ్ళీ పైకి ఇలా ఎత్తుతూ ఉంటారట. ఎత్తగానే మళ్ళీ బాధ తగ్గిపోతుంది. అందులో వేగిపోయినంతసేపు ఉడికిపోయి వేగిపోయి బాబోయ్ అంటాడు. చావడు. ఎందుకు చావడంటే చచ్చి అక్కడికి వెళ్ళాడు కనుక. యాతనా శరీరానికి చావు ఉండదు. వాడిని మళ్ళీ ఏం చేస్తారన్నమాట, ఈ మూకుళ్ళలోంచి ఏదో చిన్న పదార్థంతో పైకెత్తుతూ ఉంటారు, చట్రాలతో పైకెత్తుతారు. సరే జంతికలు ఎత్తినట్టుగా అలా ఓ చట్రంతో పైకెత్తారు. నూనె కిందకు కారుతుంది, వీడు జంతికిలాగా వేగి పైకి వస్తాడు. రాగానే మళ్ళీ అవకంకర్లు ఉఫ్ఫను ఊత్తారు, మళ్ళీ మామూలు అయిపోతాడు. మళ్ళీ మామూలు అయ్యాన్రా బాబు అనుకునేట్టు మళ్ళీ వేస్తారు అందులో, బాబోయ్ అని మళ్ళీ ఏడుస్తాడు. ఇలా వాళ్ళ వాళ్ళ పాపాలను బట్టి 1000 ఏళ్ళు, 10,000 ఏళ్ళు, 500 ఏళ్ళు, 7 ఏడాది మీరేం బెంగెట్టుకోకండి. ఇలాగే 40 రోజులు టైంకి వచ్చి వింటే మాత్రం మీకు అది ఏం రాదు. ఒకరోజు వచ్చే రోజు రాకపోతే మాత్రం తప్పదు కుంభీపాకం. ఈ విధంగా కొండల్లో బట్టి వేయిస్తారు. ఇలా కుంభీపాకం అనే నరకం అతి భయంకరం, అదొకటి. ఇక క్రిమి భోజనం అని ఉంటుంది. కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు ఇతరులకు పెట్టేవాళ్ళు, పాడైపోయిన వస్తువులు దానం చేసేవాళ్ళు, ఏడాది క్రితం ఫ్రిడ్జ్లో పెట్టిన మామిడి పండు పట్టుకొచ్చి గురువుగారి చేతిలో పెట్టేవాళ్ళు, వీళ్ళందరికీ క్రిమి భోజనం అని పెడతారు. అంటే క్రిములు ఉంటాయే నానా రకాల భయంకరమైనటువంటివి, జలగల్లాంటివి, వీటిని నోరు పగలు తీసి నోట్లో పోస్తారట. డ్రైనేజీలోంచి పట్టుకొచ్చి ఆ బ్యాక్టీరియా నోట్లో పోస్తారు. ఓరి నాయనో, ఆ క్రిములు నాలికని కుట్టేస్తాయి, ఒళ్ళంతా కొరికేస్తాయి, మహాబాధది. అంధకోపమని ఒక నరకం ఉన్నది, కటిక చీకటిది. ఆ కటిక చీకట్లో ఎవరిని పారేస్తారు? శాస్త్ర పురాణాదులను నమ్మని వాళ్ళు, పురాణాల అబ్బే నరకం లేదు స్వర్గం లేదు అన్నవాళ్ళని అందులో పారేసి మహా తీవ్రంగా కళ్ళల్లో నిప్పులు పోసి ఏడిపిస్తారు. పరపుత్ర కళత్రంబుల పరికింపక అపహసించు పాపాత్ముడు దుష్కరపాస బద్ధుడై యమపురుషులచే అధిక బాధ పొందుచు నుండు. ఇతరుల యొక్క పిల్లల్ని, ఇతరుల యొక్క భార్యల్ని భర్త ఎదురుగుండానే ఎత్తుకుపోయేవాళ్ళు, భర్త ఎదురుగుండా పరస్త్రీలను బలాత్కరించే దుర్మార్గుల్ని యమపురుషులు తాళ్లతో కట్టి సందంశం అనే నరకంలోకి తీసుకెళ్లి దంశం అంటే కాటేయటం, భయంకరమైన పాముల చేత కాటు వేయించి చితక్కొట్టేస్తారు. ఇక తల్లిదండ్రులకు ధరణీసురులకును అహితం బుసేసిన ఎట్టివాడు తల్లిదండ్రుల్ని పొరపాటును కూడా పూజించక తిట్టేవాడు, నాలాంటి పురాణం చెప్పేవాళ్ళని తిట్టేవాడు, ఇలాంటి వాళ్ళు కాలసూత్రం అనే ఒక నరకంలో పడతారు. అందులో కాలసూత్రంలో మెడకి ఇనుముతో కూడిన తాడోటేసి ఇనపతాడు, ఇప్పుడు ఫెన్సింగ్ కడుతూ ఉంటారు చూసారా ఆ తీగ, అలాంటి ఇనపతాడు ముళ్ళుతో ఉంటుంది. ఆ ముళ్ళ తీగ కంఠానికి పెట్టి దానికి వేడి చేస్తారట. అసలు ఇది ముళ్ళ తీగ, దీన్ని పేకకి ఉరేసి లాగుతూ ఉంటే ఎంత బాధ, అది పైగా ఎర్రగా కాలితేలా ఉంటుంది. అలా కాల్చి మళ్ళీ ఎప్పటికప్పుడు వీడికి వదులు చేసి ప్రాణం ఇచ్చి మళ్ళీ కాలుస్తూ ఉంటారు. ఇక ఆ తీవ్ర నరకంలో సూర్యుడు పైన కింద నేల కాలిపోతూ ఉంటే ఈ తీగ మెడక చుట్టుకుని ఏడుస్తాడు వాడు. అప్పుడు వాడు ఆకలి దాహం తట్టుకోలేక భూలోకంలో మా పిల్లలు ఎవరన్నా పిండ ప్రదానం చేస్తే బాగుండు, తిలోదకాలు ఇస్తే బాగుండు అనుకుంటే ఇక్కడ పాపాత్ములు వీళ్ళు ఇవ్వకపోతే ఇంకా నరకం అనుభవిస్తాడు, ఇస్తే కాస్త సుఖం కలుగుతుందట. అందుకని పిండ ప్రదానము ఈ తిలోదకాలు ఇవ్వాలి. ఇక కాలిపోతున్న పెనముల మీద నడిపించే మరొక అపూర్వమైన నరకం ఉన్నది, అవట నిరోధనం అంటారు దానిని. సూచీముఖమైన ఒక నరకం ఉంది, అందులో సూదుల్లో ఉంటాయి చెట్లు, అలాంటి చెట్ల మీద పారేసి వీణ్ణి వెయ్యర్ర దెబ్బ దరు వెయ్యర్ర దెబ్బ అని ఉతుకుతారు. ఆ ముళ్ళు ఇంతంత ముళ్ళు పొడుగ్గా ఉన్నాయిగా చెట్లకి, వీడు దాని మీద గుచ్చుకోగానే కసిక్కి దిగిపోతాడు, మళ్ళీ బయటికి లగుతారు. వీడు కుయ్యో మొర్రో అన్నా పట్టించుకోరు. అందుకే ఇక్కడే జాగ్రత్త, కుయ్యో మొర్రు అంటే అక్కడికి వెళ్ళాక కుయ్యో మొర్రు అనక్కర్లేదు. ఇక అన్నిటికంటే మహాభయంకరమైన ఒకటి ఉన్నది, దాని పేరు సారమేయోధనం, కుక్కలతో కూడిన నరకం. ఇక్కడ మేకలు గొర్రెలు పశువులు అమ్మవారికి బలిచ్చి క్షుద్రదేవతలకి బలిచ్చేవాళ్ళు, ఆదివారం అనే తేడా లేకుండా ఆదివారం మాంసభక్షణ చేయకూడదట. ఆమిషం మద్యపానంచ, ఆమిషము అంటే మాంసము మద్యపానము ఆదివారం చేయకూడదు. ఆ రోజు మాంసం తినేవాళ్ళు వీళ్ళందరినీ పట్టుకెళ్ళి అక్కడ వారేస్తారు. అక్కడ వీళ్ళ చేతిలో చచ్చిపోయినటువంటి జంతువులన్నీ ఇంతంత ఇనప పళ్ళతోటి కుక్కలై మీదబడి కొంచెం కొంచెం కండ కొరుక్కుని భలే ఉందిరాయ్ ఆదివారం నాడు అక్కడ ఓ పెద్ద బల్ల మీద దొంగ మీద పెట్టి నా మాంసాన్ని తోపురం టక 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 అని కసాయి వాడి చేత కటిక వాడి చేత సాయిబు చేత కొట్టించావుగా, ఆ ముక్కలు ఇంటికి తీసుకొచ్చి పకోడీ వేయించుకున్నట్టు వేయించుకుని మసాలా పెట్టి వండుకు తిన్నావుగా, ఇప్పుడు నేను కసకస కొరికి తింటాను రోయ్ అని హెచ్చరించి మరి కుక్కలు పీక్కు తింటాయి. నేను చెప్పలే ఇందులో చెప్పారు, మళ్ళీ నన్ను అడగండి. ఆ విధంగా సారమయోధనంలో కుక్కలు కొరుక్కు తింటాయి. రేతఃపానం అని ఒక నరకం ఉన్నది, పశువుల సంగమం చేసేవాడు స్త్రీల చేత రేతఃపానం చేయించే కాముకుడైన నీచుడి చేత రేతఃపానం చేయిస్తారు. ఇలాంటి అనేకమైన నరకములు అసంఖ్యాకంగా యమలోకంలో ఉన్నాయి. దండింపదగని వారల దండించిన విప్రవరుల తనువులు ముట్టన్ దండించిన దుర్మతులను దండింతురు కాలసూత్ర నరకములందున్. కొంతమందిని పొరపాటును కూడా శిక్షించకూడదు. మహాత్ముల్ని ముఖ్యంగా పండితుల్ని జ్ఞానుల్ని సాధువుల్ని కంచిపేటాధిపతులు జైల్లో పెట్టినట్లయితే, అలా ఎవరైనా చెరసాల్లో పెట్టినా సాధువులు జోలికెళ్ళడం మహాపాపం. ఇలాంటి పాపములు చేసిన దుర్మతులను కాలసూత్ర నరకంలో వేసి యమకింకరులు శిక్షిస్తారు. అందుకే భూలోకంలో ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు ధర్మ మార్గంలో నడుచుకోవాలి. పొరపాటున మనం ధర్మం ఏమిటో తెలియక అధర్మ మార్గంలో నడుచుకుంటాం కాబట్టే వాటికి ప్రాయశ్చిత్తం భాగవత కథాశ్రవణం హరిస్మరణ గురువులతో కలిసి తీర్థయాత్ర చరణం అని సుఖయోగేంద్రుడు పరీక్షిత్తుకు చెప్పాడు. మరిన్ని విశేషాలతో రేపు సాయంత్రం యథాప్రకారంగా 6:25 కలుసుకుంటాం. రేపు హరినామస్మరణకి సంబంధించిన ఒక అపూర్వ గాథ ఉన్నది, అదే అజామిళోపాఖ్యానం. టైంకి కరెక్ట్గా వచ్చేయండి రేపైనా. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే భ్యశుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.